ஓம் வரதராஜாய நமஹ, ஓம் வரதராஜாய நமஹ, ஓம் தேவராஜாய நமஹ. ஓம் வரதராஜாய நமஹ, ஓம் தேவராஜாய நமஹ, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் ஸ்ரீ அருணாச்சலேஸ்வராய, ஓம் ஈஸ்வராய நமஹ, ஓம் ஈஸ்வராய நமஹ, ஓம் ஈஸ்வராய நமஹ. பிரியமான ஆத்மபந்துலர, சமச்சானக்கு ఒక రోజు మనం తాళ్నాడు గ్రామం సుబ్బరాజు గారి యొక్క కుటుంబ సభ్యులు ఇతర భక్తుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ తాళ్నాడు గ్రామం వస్తున్నాను. ఈ తాళ్నాడు భక్తులకి భక్తే కాకుండా మర్యాద ఉంది. కొంతమంది భక్తి ఉన్నా మర్యాద తెలియదు. తాళ్నాడు భక్తులకి భక్తితో పాటు మర్యాద కూడా ఉంది. మర్యాద కూడా ఒక సంస్కారం, అందరికీ రాదు. అది కూడా ఒక భగవంతుడు ఇచ్చిన వరమే. మనం సంవత్సరానికి ఒకరోజు తాళ్నాడు గ్రామం రావటం, గణపారం నరసింహరాజు గారు ఇక్కడికి వచ్చి నెలకు ఒక మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడ సత్సంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కూడా శ్రద్ధగా ఈ గ్రామం వచ్చి 10 మందికి జ్ఞాన మార్గం గురించి చెప్తున్నారు. అయితే తరచుగా మేము ఈ గ్రామం రాకపోయినా ఈ గ్రామం క్షేమ సమాచారం, ఇక్కడ భక్తుల క్షేమ సమాచారం మాకు నరసింహరావు గారు, గణపారి నరసింహ గారు ఎప్పుడైనా చెప్తా ఉంటారు. మాకు తరచుగా ఇక్కడ క్షేమం తెలుస్తా ఉంటుంది, భక్తులకు సమాచారం తెలుస్తా ఉంటుంది. ఈ మధ్య నన్ను ఒక హేతువాది ప్రశ్న అడిగారు, అంటే నీ భగవాన్ అందరినీ నిన్ను తెలుసుకొని నువ్వు తెలుసుకో అంటున్నారు, ఇప్పుడు నన్ను ఎందుకు తెలుసుకోవాలి, నన్ను ఎందుకు తెలుసుకోవాలి. నేను అడిగాను, మీరు డబ్బు ఏమైనా సంపాదించుకుంటున్నారని చెప్పారు. మీరు పెళ్లి చేసుకున్నారని అడిగాను, పెళ్లి చేసుకున్నారని చెప్పారు. నీకేమైనా గౌరవం సంపాదించుకున్నారా అని చెప్పారు. గౌరవం ఎక్కువ లేదు కానీ సరిపడ ఉందన్నారు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారని అడిగాను. నీకు పెళ్లి అవసరం ఏమొచ్చింది, పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు, ఇప్పుడు పెళ్లి లేకుండా ఉండొచ్చాం కదా, డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు అనేక మంది బతుకుతున్నారు హాయిగా. అప్పుడు ఇక మౌనంగా కూర్చున్నారు. అది ఇక్కడ మనిషి ప్రశ్న ఏంటో ఆయన సమాధానం ఎలా చెప్పాలని తెలియలేదు. ఆయన ప్రశ్న చేయటం వేసేసాడు, తిరిగి మనం ప్రశ్న చేసేవాడికి ఆగిపోయారు. పెట్రోల్ అయిపోయింది అప్పటికి. మనిషి యొక్క జయం అధికారం సంపాదించుకోనివ్వండి, డబ్బు సంపాదించుకోనివ్వండి, సమాజంలో ఏదో మనం పేరు సంపాదించుకోవాలి, గౌరవం సంపాదించుకోవాలి, అన్ని దేనికంటే సుఖం కోసం, ఆనందం కోసం. పెళ్లిళ్ళందరూ ఏం చేసి పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఏదో సుఖపడదామని చేసుకుంది. సుఖం ఉన్నా లేకపోయినా పెళ్లి ఎందుకు చేసుకుంటారు, సుఖపడటం కోసం. ఆ దేహ సుఖం అవ్వచ్చు, మానసిక సుఖం అవ్వచ్చు, అహంకారాల తాలూకు సుఖం అవ్వచ్చు, ఏదో సుఖం. డబ్బు ఎందుకు సంపాదించుకుంటున్నారు, డబ్బు అంటే మేడ కట్టుకోవచ్చు, లేకపోతే కారు కొనుక్కోవచ్చు, మనకు కావాల్సిన డబ్బు ఉంటే సుఖపడవచ్చు, డబ్బు లేకపోతే డబ్బు ఉంటే సుఖం వస్తుంది, డబ్బు ఉంటే మర్యాద వస్తుంది, డబ్బు లేకపోతే సుఖపడలేదని కదా డబ్బు సంపాద జరిగేది అంతే లోపం కూడా అంతే. ఆడికి కావలసింది పెళ్లి చేసుకున్నా, డబ్బు సంపాదించినా, లేకపోతే గౌరవాలు సంపాదించినా, ఊరికి అక్కడ బిల్డింగ్లు ఇక్కడికి బిల్డింగ్లు కట్టి అక్కడ నువ్వులు ఇక్కడ నువ్వులు తగ్గు ఆడి పేరు 10 మందికి తెలియాలనుకున్నా, అహంకారం వాడు 10 మందికి మన పేరు తెలియాలనుకుంటాడు. అది విమర్శించక్కర్లేదు, అహంకారం స్వభావం అది. చీల ఎందుకు కొడుతుంది, పాము ఎందుకు కరుస్తుంది, దాని స్వభావం. అహంకారం ఉన్న వాళ్ళు కూడా అలా విమర్శిస్తారు మనం. చిక్క పాము కరవటం దాని స్వభావం, చీలు కొట్టడం దాని స్వభావం. అలాగే అహంకారం ఉన్నవాడు ప్రతివాడు కూడా అహంకార రహితంగా ఏ పని చేయడు. అహంకార రహితంగా చేస్తాడికి జ్ఞానం వస్తుంది, అహంకారంతో చేస్తాడు ఏదో గౌరవాలు వస్తాయని గోళమే పేర్లు రాస్తాను. ఇవన్నీ కొంతమంది ఎక్కడో చాడు పేరు రాస్తేనాడు మంచి పని చేస్తాడు చేయడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆడు? అహంకారం సంతృప్తి పెడితే వచ్చి సంతోషం వస్తున్నాడు. అది అయితే నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావో, పెళ్లి ఎందుకు సంపాదిస్తున్నావో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అధికారం ఎందుకు సంపాదించుకుంటున్నావు, అందుకే నిన్ను ఎవడో నీ తెలుసుకోమని చెప్పారు భగవాన్. అప్పటికి ఆగడారు, అప్పటికి ఆయాసం వచ్చింది అది. ఇప్పుడు మీకు అర్థం అవుతారు, మన భక్తులకు కూడా సరిగా అర్థం అవుతారు. ఇప్పుడు ఇవన్నీ అధికారం, పెళ్లి, తర్వాత గౌరవాలు, ఇవన్నీ క్షణికం. ఒక క్షణం ఉంటుంది ఆ సంతోషం, తర్వాత మీ డబ్బు సంపాదించుకోవడం, అలా డబ్బు ఉన్న చేపు సంతోషం ఉంటుంది, తర్వాత పోతుంది. క్షణం. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, రేపు ఎలా ఉంటుందో చెప్పడం. ప్రతి జీవితంలో ప్రతిది కూడా క్షణం. నీకు ఇప్పుడు సంతోషం వస్తుంది, ఈవేళ మీకు సంతోషం కదా, రేపు ఉంటుందని చెప్పలేము. ఈవేళ మీరు సంతోషం కాదు, ఈ సంతోషం రేపు ఉంటుందని చెప్పలేము. జీవితంలో ప్రతీది కూడా క్షణం. ప్రతి సంఘటన కూడా మీకు పుణ్యం వల్ల ఏమొస్తుంది, సుఖం వస్తుంది, అది క్షణం. పాపం వల్ల ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. అది వెళ్ళిపోతుంది, ఇది వంతెన కింద నీళ్లు వెళ్ళిపోతాయి. మన వంతెన కింద నీళ్లు ఎలా వెళ్ళిపోతాయంటే, మీ పుణ్య ఫలితం ఏంటంటే సంతోషం, మీ పాప ఫలితం ఏంటంటే దుఃఖం. వంతెన కింద నీరు జారిపోయినట్టు క్షణం. సర్వం క్షణం, మన క్షవరం క్షణం, క్షవరం అయిపోయింది అంటారు. అలాగే సర్వం క్షణం. జీవితం ఏ సంఘటన జరుగుతుంది. అయితే మాయ ఏంటంటే మనకు డబ్బు ఉంటే డబ్బు ఎక్కడికి పోదనుకుంటాం, అధికారం ఉంటే అధికారం ఎక్కడికి పోదనుకుంటాం, గౌరవం ఉంటే గౌరవం ఎక్కడికి పోదనుకుంటాం. అన్ని కాల ప్రవాహంలో అన్నీ పోతాయి. అంతేంటి, మీరు ఏదో చదువుకుంటారు, మీరు మెడిసిన్ చదువుకున్నారనుకోండి, నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ మానేశారనుకోండి, మీకు అన్ని మందుల పేర్లు మర్చిపోతారు. ఇవన్నీ సహజమైన ఇక్కడ తెచ్చిపెట్టుకోండి, కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నాయి. ఇవన్నీ స్వప్న సమానం. అయితే ఇప్పుడు నేనెవడనక తెలుసుకుంటే, ఆ నేను ఎవడను అనే ప్రశ్న, నేను ఎవడను అనే ప్రశ్న, ఆ ప్రశ్న అందరికీ రాదు. అనేక పూర్వజన్మల్లోంచి మంచి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళకి, మంచి సంస్కారం సంపాదించుకున్న వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళకి నేను ఎవరినని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. కానీ అందరికీ కలగదు, కొట్టినా కలగదు, ముట్టినా కలగదు. అయితే నేను ఎవడనే ప్రశ్న ఎందుకంటే, ఆ నాలో ఒక నేను ఉంది. ఆ నేనెవడో నాకు తెలియకుండా నాకు సుఖం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. మీ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మీరు పూజలు, జపాలు, మీ గౌరవాలు, ఊరేగింపులు ఇవన్నీ తర్వాత చూద్దాం. సబ్జెక్ట్ బాగా అర్థం చేస్తాం. అసలు మీకు భక్తి కుదిరితే మీకు ప్రాణాయామం సహజంగా వచ్చేస్తుంది, చేయకుండా వచ్చేస్తుంది. ప్రాణాయామం కొంతమంది నేర్చుకుంటారు, ట్రైనింగ్లు 2 వారాలు 3 వారాలు. అసలు సహజంగా వచ్చేస్తుంది, నేర్చుకుంటే, నేర్చుకోవటం కాదు, మీకు నేర్చుకోకపోయినా వచ్చేస్తుంది ప్రాణాయామం, భక్తి కుదిరితే. అన్నీ వచ్చేస్తాయి, భక్తి ఉంటే అన్ని వచ్చే భక్తి కుదు. అయితే మాటలతో చెప్పుకుంటున్నా భక్తి రావటం కూడా అంత కష్టం. మనకున్నదే భక్తి కాదు, వ్యాపారం. తర్వాత కొంతమంది సత్యాన్వేషకుడు, నేనెవడన్నా ప్రశ్న ఎవరికి వస్తుందంటే, మీరు ఏదైనా బెంగెట్టుకున్నారనుకోండి కదా, నా మాటలు వింటారనుకోండి, ఏదో 2 రోజులు చల్లగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మీకు ఏదైనా ఏ కారణం ఆందోళనగా ఉందా కొన్ని నేను చెప్పి మాటలు వింటే 2 రోజులు శాంతిగా ఉంటాం. కానీ సత్యం మీకు తెలియదు, ఏదో కారణం మీద దంగెట్టుకుని ఎలా వింటామని తెలియదు. అంటే 4 రోజులు బాగానే ఉంటుంది, మెడిసిన్ లాగా ట్యాబ్లెట్లే పనిచేస్తుంది. కానీ సత్యం ఎవరికి తెలుస్తుంది అంటే, సత్యాన్వేషకుడికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? సత్యాన్ని వెతుక్కునే వాడికి తెలుస్తుంది. అంతే కదా, డబ్బు సంపాదించుకున్నవాడికి డబ్బు ఎలా వస్తుందో ఆ సత్యాన్వేషకుడికి సత్యం తెలుస్తుంది. కానీ ఏదో నాన్నగారు చెప్పిన 4 మాటలు వినొద్దాం, శాంతిగా ఉంటుంది అన్నాడు సత్యం. 4 శాంతిగా ఉంటుంది తాత్కాలం. సబ్జెక్ట్ మీరు విడిచిపెట్టుకోడు క్లోజ్ గారు అన్న సబ్జెక్ట్ కొన్ని మెదడు ఉపయోగించారు. ఇప్పుడు కళ్ళు చూస్తారు, చెవులు వింటాయి, కాళ్ళు నడుస్తారు, ముక్కు వాసన చూస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, భగవంతుడు ముక్కుతోటి వాసన చూసేది కాదు, కాళ్ళతో చూసి కాదు, చెవులతోటి వినేది కాదు. మన ఇంద్రియాలకి, మన బుద్ధికి ఏదైతే అందదో ఆ విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. దేవుడు అంటే మా కళ్ళకు చూపించిన అడుగు, నీ కళ్ళకు కనిపిస్తా అంటే భగవద్గీత చెప్పటం ఎందుకు? ఇంకా నీ కళ్ళకి దేవుడు కనిపిస్తంటే భగవద్గీత చెప్పటం ఎందుకు, భగవంతుడు నీకు బోధించటం ఎందుకు? నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకి, నీ అహంకారానికి, బుద్ధికి అందరి విషయాలే భగవంతుడు చెప్పాడు. నా కళ్ళకి దేవుడికి, నీ కళ్ళకి దేవుడు కనిపిస్తంటే శాస్త్రం ఎందుకు, ఇంకా ఉపనిషత్తులు ఎందుకు, భగవద్గీత ఎందుకు? నీ కళ్ళకు కనిపించేవాడు కాదు, అలాగని లేడనేవాడు కాదు. దేవుడు నీ కళ్ళకు కనిపించిన ఆ దేవుడు నీ మనస్సు ఎంత నిజమో, నీ కళ్ళు ఎంత నిజమో, అది కూడా అంతే నిజం. కళ్ళకు కనిపించవచ్చు మాలుగా, అది కూడా స్వప్న సమాధి, అది కూడా స్వప్న సమాధి. రాత్రి ఆచార్యులు వారు కనిపించారు, రాత్రి ఆచార్యుల వారు స్వప్న దర్శనం ఇచ్చారు. రాత్రి ఆచార్యుల వారు 2 గంటలు అవుతుంది ఉదయంతో స్వప్న దర్శనం ఇచ్చారు. ఆచార్యుల వారు ఎర్ర బట్టలు వేసుకుంటారు, కానీ తెల్ల బట్టలతో దర్శనం ఇచ్చారు. తెల్లబట్టలంటే ఆయన సంఘాన 5 ఏట ఉపనయనం అయింది, 5 ఏటానికి ఉపనయనం. ఆయన ఇల్లు 8వ ఏట విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన 5వ సంవత్సరంలో ఉపనయనం ఉంది, 8వ సంవత్సరంలో వాళ్ళ అమ్మగారి దగ్గర అనుమతి పుచ్చుకుని వెళ్ళిపోయారు. ఇది చూడండి, ఇవన్నీ మైక్ దగ్గర ఎవరో ఒకరు ఉండడం జరుగుతుంది. పెళ్లి కొడుకు లేని పెళ్లి ఎలా ఉంటుందో మైక్ లేని ప్రసంగం కూడా అలా ఉంటుంది. మరి అందరికీ వినపడాలి. అయితే మైక్ ప్రధానం, ఎవరు ఏ ఊరు వెళ్ళా ముందు ఈ కాఫీలు టీలు ఇవన్నీ 2వ పక్షం మైక్ రెడీ, శుభ్రంగా మైక్ ఉంచాలి. ఏం చేసే మైక్ లేకపోతే శ్రవణం చెయ్యాలి సబ్జెక్ట్. మీరు నోటితోటి తినేది ఆహారం ఎటువంటిదో, చెవులతోటి వినేది కూడా ఆహారం. మంచి మాటలు వింటే బాగుపడతారు, చెడ్డ మాటలు వింటే పాడైపోతారు. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెబుతున్నాము ఇప్పుడు? ఆచార్యులు వారు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చారు, అది తెల్ల బట్టలతో ఇచ్చారు. ఎరబా అంటే అప్పుడు సన్యాసం పుచ్చుకోలేదు. 6వ సంవత్సరం పిల్లవాడు కింద ఉన్నాడు, జంజి ఉంది, తెల్ల బట్టలు వేసుకున్నారు పెద్దవాడు. దర్శనం ఇచ్చారు, దర్శనం ఇస్తే అనుగ్రహ స్వరూప కోపంగా లేరు, అనుగ్రహ స్వరూపంగా ఉన్నారు. పిల్ల బాలుడు, బాలవుడు అంటే చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకున్నారు. నేను నాకు దర్శించినప్పుడు తెల్ల బట్టలతో ఉన్నారు బాలుడు అంటే 6వ సంవత్సరం ఉంటుంది. ఉపనయనం అయింది, జంజం కనిపిస్తాను, ఇంకా గృహ పరిత్యాగం చేయలేదు, ఇక అనుగ్రహించారు, మాట్లాడలేదు. అనుగ్రహించారు, పొంగుతున్న సముద్రం ఒకసారి ఆ పొంగి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆయన స్వప్న దర్శనం ఇవ్వటం నా మనస్సు అలా ఆగిపోయింది. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక కూడా ఆగిపోయి మాటలతో సంబంధం లేకుండా అనుగ్రహించారు ఆచార్యులు. మాటలతో సంబంధం లేకుండా అనుగ్రహించారు. నేను పైకి మామూలుగా ఆచార్యుల వారి గురించి ఎక్కువ చెప్పకపోయినా నా హృదయం కూడా ఆయన మీద ఒక ఇష్టం ఉంది, తెలియని ఇష్టం ఉంది. ఒక ఇష్టం మటుకు ఉంది, పైకి ఎక్కువ చెప్పను కానీ ఇష్టం మటుకున్నాను. ఎవరి మీదనా ఇష్టం ఉంటే మీ మీద మాకు ఇష్టం ఉందని చెప్పక్కర్లేదు. చెబితే ఉన్నట్టు లేకపోతే లేనట్టే కాదు, చెబితే ఇష్టం ఉన్నట్టు లేకపోతే నిజంగా ఇష్టం ఉంటే మనం చెప్పక్కర్లేదు. అసలు ఇష్టం లేనప్పుడు ఎక్కువ చెప్పాలి, నీకు అర్థమవుతుంది. ఇష్టం ఉన్నప్పుడు అని చెప్పవలసిన పని లేదు. పని చేసి చూపించేటప్పుడు మాటలతోటి పని లేదు, పని చేయనప్పుడు మాటలు ఎక్కువ చెప్పాలి. మాట్లాడలేదు, ఊరికి అనుగ్రహించారు, మెలకు రాగానే ఊరికే మనస్సు అలా చల్లబడింది. ఇప్పుడు 10 ఏళ్ల కిందట ఆయన ఏమి రాశారంటే సాధన పంచకం అని రాశారు. దాన్ని కొంతమంది సాధన పంచకం అంటారు, కొంతమంది ఉపదేశ పంచకం అంటారు. అంటే భగవద్గీతలో 700 శ్లోకాలు, సాధన పంచకం అంటే 5 శ్లోకాల్లో సాధన గురించి చెప్తారు, దాన్ని సాధన పంచకం అంటారు. 1, 2 ఏమిటంటారు, ఉపదేశ పంచకం. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట మనం చేసిన పని మంచి పని చేస్తే మరిచిపోయినా అది మనం విడిచిపెట్టదు. ఎక్కడైనా మంచి మాట వింటే అది విని మరిచిపోయినా సమాధానికి వచ్చినప్పుడు గుర్తు వస్తుంది. మనం మరిచిపోవచ్చు కానీ సమాధానికి వచ్చినప్పుడు మనం కాపాడుతుంది, మన ప్రమాదం పడకుండా ఆ మాట కనపడుతుంది. అంటే మంచి మాటలు విని ఉండటం మంచిది, ఒకవేళ ఆచరించలేకపోయినా శ్రవణం చేసి ఉండటం మంచిది. సడన్ గా ప్రమాదం వచ్చినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. 2 మాటలు జ్ఞాపకం వచ్చిన సాధన పంచకులు ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల పూర్వం చూపిస్తారు, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయాను. తమ సాధన పంచకులు ఏముందంటే ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమగా ఉండకు, ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమగా ఉండకు. ఇంకర్థమవుతుందా, బాహ్యంగా నువ్వు చేసేది సత్కర్మైన అతిగా ఉండదు, తెలియచ్చు అతిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా మంచి చేసినా అతిగా ఉండదు. ఎవరైనా నువ్వు ప్రేమిస్తే అంటే ప్రేమించడం అంటే వాళ్ళకి మంచి కలగాలని చేయొచ్చు, ఏదైనా ప్రేమించి మంచి మంచి అతిగా ఉండకూడదు. అంటే నీకు దయ ఉండొచ్చు, ఆ దయ అతిగా ఉండకూడదు సాధన పంచకంలో చెప్పాడు. నీకు అర్థమవుతుందా, మనిషి అయితే ఎప్పుడైనా కోపం వస్తుంది, అయితే నువ్వు పాడైపోయేలా ఉండకూడదు ఆ కోపం. మనిషి అయితే ఎప్పుడైనా కోపం వస్తుంది, ఇప్పుడు మనకు ఎవరైనా అపకారం చేశారనుకోండి కోపం వస్తుంది, ఆ కోపం నీటి మీద గీటిలా ఉండాలి, కానీ నువ్వు వలకాటిలో వెళ్లే వరకు దాన్ని కాపాడకూడదు ఆ కోపం. నీకెవరి మీద కోపం వస్తుంది, సహజంగా ప్రకృతి కదా. మనకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, మనకు ఎవరికైనా అపకారం చేయబడితే, అపకారం చేస్తే మన కోపం వస్తుంది. దానివల్ల సహజం అది, ఇవన్నీ మనం ఏంటి ఎందుకు కోపం, అది సహజం. సాధన చేసిన వాళ్ళకి అది పోతుంది, కానీ సామాన్య మానవుడికి కోపం రావటం సహజం. అంచేత నీకు కోపం రాకూడదు, కోపం రాకూడదు అని నీకు చెప్పినా నీకు ఎంత తొందర కోపం రాకుండా ఉంటావు, సహజం. ఎప్పుడప్పుడు అది సహజం, ఆ మైండ్ ఉన్నంతకాలం అది సహజం, అది సహజం. అంచేత నువ్వు అక్కడ ఏదో సాధన ఎప్పుడో చెప్పిన ఎప్పుడు ఆ సాధన పంచుకునే రెండు మొక్కలు నాకు జాగ్రత్త అవసరం జ్ఞాపకం చేయించదంటే ఇతరుల పట్ల నీకు దయ ఉండొచ్చు. నేను దయ ఉంది కదా, నేను మనుషులు ప్రేమిస్తున్నాను, అదే పనిగా ఉండకూడదు. నువ్వు అదే పనిగా ఉంటే నీ హృదయంలో నీ మనస్సు బయటకు వచ్చేస్తుంది, కానీ నీ హృదయంలోనే సత్యం ఎదుట మళ్ళదు. 10 మంది నీ గొప్పగా చెప్పుకుంటారు, ఊరేగిస్తారు, చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకుంటారు, లోపలికి నీ మనస్సు ఇలా చూసుకో, ఇవన్నీ తగు మాత్రం అతిగా పనికిరాదు, అతి పనికిరాదు. ఉండొచ్చు ఇప్పుడు ఎదటి వాళ్ళ పట్ల దయ ఉండకూడదు, కానీ అది ఎంత మాత్రం ఉండాలి అంత మాత్రమే. కానీ దయ పేరు చెప్పు నువ్వు రోజు నీ మనస్సు బయటికి తోలిపోతా అంటే లోపల సొన్న అయిపోతావు. అంటే లోపల నువ్వు ఏది తెలుసుకోవడానికైతే ఈ భూమి మీదకి వచ్చావో, జంతువులు అడ్డంగా పెరిగితే మనుషులు నిలువుగా పెరుగుతారు. అంచేత మనిషికి జ్ఞానం సంపాదించే అర్హత ఉంది. అంచేత ఏం చేయాలి, దయ ఉండొచ్చు, ఉండకపోతే దయ మంచి గుణమే కదా అనుకోవచ్చు, మంచి గుణమే. కానీ అది అతిగా ఉంటే నీ మనస్సు అంతర్ముఖం అవదు, అంతర్దృష్టి కలగదు. నీకు లోపల దృష్టి కలగకుండా లోపల ఉన్న బ్రహ్మ పదార్థం నీకు తెలియదు. నీకు లోపల ఉంటుండే బ్రహ్మ పదార్థం తెలియకుండా, తెలియదు అనుకో, నీకు మంచినేమో మంచిని చెడ్డ అనుకుంటావు, నీకు అర్థం అవుతుందో మాయని జ్ఞానం అనుకుంటావు, నీవేది కాదో అది నీకు లోపల దయ అని, అది లేకపోతే కోపం అని మరొకటి. కేవలం మంచి గుణాలు ఉన్నాయి కదా మనకు, అక్కడ నువ్వు సరి మంచి గుణాలు మంచివే, కానీ అక్కడికి సరిపెట్టుకుని నువ్వు జీవిస్తంటే ఒక గోతిలోంచి లేగటం ఇంకో గోతిలో పెట్టం, ఆ గోతిలోంచి లెగటం ఇంకో గోతిలో పెట్టం, చనిపోవటం పుట్టడం ఇదే ఈ ప్రయాణంలో ఉంటావు. కానీ నువ్వు మంచి పని చేస్తుంటే 10 మంది మెచ్చుకుంటారు, అక్కడ చూడు నీ జీవితం ఆర్తికే కాదు, నీ జీవితం రావడం అంతే కాదు, సత్యాన్వేషణ సత్యానుభవం రావాలన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా 10 రూపాయలు అంటే మంచి పనులు చేయొచ్చు, కానీ అంత మాత్రం చేయదు, మీ హృదయంలో వస్తువు తెలియదు. దయ అతిగా పనికిరాదు, ఆ దయ వద్దని కాదు అతిగా పనికిరాదు, అదే పనికింది అంటే కోపము అతిగా పనికిరాదు, కోపము అతిగా పనికిరాదు. అంటే నీకు ఎప్పుడైనా మనిషి కోపం వస్తుంది, ఇంకా అతిగా కోపం ఉందనుకో నీ మనసు, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, అతిగా ఉండకు, తగుమాత్రంగా ఉండు. అప్పుడు నీకేమవుతుందంటే లోచూపు కలుగుతుంది, లోచూపు కలుగుతుంది. నువ్వు ఏదైనా పని చేస్తే అహంకార రహితంగా చెయ్యాలి, అహంకార రహితంగా కనుక చేస్తే, అహంకార రహితంగా కనుక చేస్తే అది నీ సత్యాన్వేషణకు ఉపయోగపడుతుంది. అహంకారం లేక అహంకారం కనుక చేస్తే పుణ్యం వస్తుందో అనిపిస్తుందో అక్కడ చోటు ఏదో నది వంతిని కింద నీద్దాకి జారేది. అహంకారంతో పని చేయటం వేరే, అహంకార రహితంగా చేయటం వేరు. ఎందుకంటే ప్రతి మనిషికి ఏం కావాలి, ఆనందము కావాలి, శాంతి కావాలి. మీకు అర్థం వచ్చింది, ఆనందము కావాలి, శాంతి కావాలి. అది ఎక్కడ ఉంది అని, ఎక్కడున్నా స్వరూపంలోనూ ఉంది. ఎక్కడుంది, మనమే ఆనందం, మనమే సుఖం, మనమే శాంతి. అది తెలియపోవటం వల్ల మనం బజార్లో వెతుక్కుంటున్నాం. మీకు అర్థం అవుతుంది, మనమే సుఖం, మనమే శాంతి, మనమే ఆనందం, అది తెలియ అది తెలియటలేదు, మనలోనే ఉందని తెలియక, అంటే మనస్సుకి బాహ్యముఖానికి వెళ్ళిపోవటం అలవాటు. అంచేది ఏదో రకంగా ఎక్కడో చోట సుఖం ఎదుగుతుంది, అక్కడ ఏదో ఆ వస్తువుని సంపాదిస్తుంది, ఆ వస్తువుని సంపాదించేగా అక్కడ సుఖం లేదని తెలుస్తుంది, ఇంకో ఎక్కడో ఉందని తెలుస్తుంది. మొత్తం మీద నీకు నువ్వే సుఖము, నువ్వే శాంతి, నువ్వే ఆనందము, నువ్వెవడగా ఉన్నావో, నువ్వెవడో నువ్వు తెలుసుకునే వరకు నీకు శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం నీకు తెలియదు. మాయలోకి రావని చెప్పటం, మాయలోంచి బయటికి రావని. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకో, మీరు సబ్జెక్ట్ కూడా వచ్చాను, సబ్జెక్టు మీరు కూడా వచ్చాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని ఆటంకించాలి, మనకు సబ్జెక్ట్ ప్రధానం. మీరు నన్ను గౌరవించరు, నేను గౌరవించరు, ఇవన్నీ బాహ్య విషయాలు, ఇవన్నీ బాహ్య విషయాలు. ఎక్కడ రాయుడు దగ్గర బంగారపు లక్ష్మి ఉంది, మీరు చూశారని అందరూ అడుగుతున్నారు. ఒకవేళ చూస్తే చూడవచ్చు, అది బాహ్య గొడవలు. నీకు 1,000 కోట్ల డబ్బు ఉందనుకున్నారు, ఆ 1,000 కోట్ల డబ్బు మీరు కాదు, బాహ్యం గొడవ. పూర్వం ఈ దేశాన్ని రాజులు పరిపాలించేవారు, 2 జిల్లా రాజు. వాళ్ళకి తెగబరిసిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పేచీలు పెట్టుకుంటే వాళ్ళందరినీ తరివేసి దేశాన్ని త్వరకలు పరిపాలించారు. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా పోయింది వాళ్ళకి అర్థం. తర్వాత ఈ త్వరకలు నవాబు ఒకళ్ళు పేచీలు పెట్టుకుంటారంటే మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు. మీకు అర్థం, బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదో గాంధీ గారు అన్నారు, ఆరన్నారు, ఏదో స్వాతంత్ర సమరాలు స్వాతంత్రం. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఏంటైతే వీళ్ళు కొట్టి తెస్తున్నారు. ఈ దేశంలో పెద్ద లోపం ఏంటంటే ఐకమత్యం లేదు. ఏ ఊరికి ఆవురే దేశం, అది దేశభక్తి పూర్వం లేదు, ఇప్పుడు లేదు. దేశభక్తి పూర్వం లేదు, ఇప్పుడే లేదు, భవిష్యత్తులో వచ్చే సూచనలు లేవు. మరి మన రక్తంలో ఉన్న దోషం అది. ఇప్పుడు దేశభక్తి లేనప్పుడు, ఈ దేశం మనది అనే భావన మనకు లేనప్పుడు, ఎన్ని కాలువలు ఉన్నా, ఎన్ని నదులు కట్టించినా, ఎన్ని ఇమ్మాడలు ఉన్నా, ఎన్ని కొండలున్నా ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏంటి జిల్లాకు రాష్ట్రం అని అడుగుతున్నారు. నీకు అర్థమవుతుంది, జిల్లాకు రాష్ట్రం ఇచ్చి ఇచ్చిందాకండి ఒకళ్ళు పేచీలు పెట్టుకుంటారు, మళ్ళీ ఈ దేశాన్ని ఏ చేయని వాళ్ళు పరిపాలిస్తారు. ఆనకట్టలు ఏం చేస్తాయి, కొండ ఆనక ఐక్యమత్యమైనప్పుడు ఆనకట్టలు ఏం చేస్తాయి, లేకపోతే ఇంకోటి ఏం చేస్తాయి. జరిగే విషయం అది. ఏ నాయకుడికి ఏ పార్టీకి ప్రజలను విద్యావంతులు చేద్దాం, అప్పుడు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఆ రాష్ట్రం కావాలని కోరటం లేదు. ఈ నాయకుడి పదవుల కోసం తెలంగాణ రాష్ట్రం అయితే మనం ముఖ్యమంత్రి అయిపోవచ్చు, మంత్రి పదవులు ఎక్కువ వస్తాయని ప్రజలను ముద్దిరేకపరుస్తున్నారు. ప్రజలంటే గొర్రెలు. ఏంది ఎవడికి 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 100 రూపాయలు, మన రేపు వాళ్ళకి తెలియదు 100 రూపాయలు ఎవడు ఇస్తాడు ఓటేస్తాడు. అది ప్రజలంటే ఒక మండలం, వాళ్ళు మంచి వాళ్ళకే తెలియదు. రోజు మీరు పేపర్లో చూస్తే ప్రజలు ఎవరు తెలంగాణ కోరి నాయకులు సృష్టిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను, ఇలా మొక్కల మొక్కల కన్నా దేశం అయిపోతే చివరికి ఏ చేయని వాళ్ళు పరిపాలిస్తారు. అలాగే ఎందుకు చెప్తున్నారు, డబ్బు ఉంటే మనం ఎప్పుడు పోదనుకున్నారు, పోయినప్పుడు ఎలా పోతుందో తెలియదు. డబ్బే కదా మన శరీరం, ఏడ బాగుంది, రేపు చచ్చిపోవచ్చు, చదివి చనిపోవచ్చు. మన హైదరాబాద్ నుంచి ఒక బ్రాహ్మణ అబ్బాయి వచ్చాడు, ఆయన బ్రహ్మచారి, ఇంజనీరింగ్ చదివి నెలకు 10,000 జీతం వదిలేసి ఆర్ఎస్ఎస్ లో చేరి సేవ చేస్తాడు. వాళ్ళు మా నాన్నగారు రాజమండ్రిలో సేవకుగా ఉంటున్నాడు. వాళ్ళు ఎవరింటికాడ రోజుకో పూట భోజనం చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. చెప్పున్నాను, వాళ్ళు కూడా ఇలా వచ్చిన వాళ్ళే ఎవరు, ఇప్పుడు ఆద్వాని వాజ్పేయి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అలా వచ్చారు. అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నాడు, మా నాన్నగారు చాలా జబ్బుగా ఉందండి, అది ఏం జబ్బు, మా నాన్నగారు సార్ తెలియటలేదు, మా అమ్మగారికి తెలియటలేదు. నువ్వు చెప్పాను, మీ నాన్నగారికి చెప్పొద్దు, మీ అమ్మగారికి చెప్పే ఆవిడ మైండ్ ప్రిపేర్ అవుతుంది అని చెప్పాడు. డాక్టర్లు ఏమన్నారంటే 6 నెలలు పర్వాలేదు అన్నారు. 6 నెలల వరకు పర్వాలేదని డాక్టర్లు చెబుతున్నారు. మళ్ళీ నిన్న ఫోన్ చేశాను, నాకు మా నాన్నగారు చచ్చిపోయారు, అది క్యాన్సర్. ఏమన్నారు డాక్టర్ తప్పులేదు, వాళ్ళు అంచనా పడితే 6 నెలలు పర్వాలేదు అన్నారు. ఏం చెప్పలేము, డాక్టర్లు ఇది వైద్యం చేస్తారు కానీ ప్రాణం పోయలేరు. డాక్టర్లు వైద్యం చేస్తారు కానీ ప్రాణం ఏం పోయలేడు వాళ్ళు. అంటే నీకు క్షణం క్షణం, మన అనుభవించే భోగం క్షణం క్షణం, జీవితంలో ప్రతీది అంత క్షణం క్షణం క్షణం. మనకి ఏదైనా ఉంటే అది పోదేమో అనుకుంటాం, ఎప్పటికప్పుడు పోతుంది. వచ్చినప్పుడే అది మనకు వచ్చే అధికారం వచ్చింది అనుకోండి, ఏదైనా మంత్రి పదవి వచ్చింది, అది ఏ రోజున వచ్చింది అప్పుడే అది నిర్ణయం పడుతుంది, అది ఎప్పుడు పోవాలి అది తెలియక మనకి ఇంకెప్పుడు ఉండిపోతుంది, వల్లకాట్లోకి వెళ్లే వరకు పదవిలో ఉండొచ్చు అనిపిస్తుంది ఊరికే. అది ప్రతిది కూడా క్షణం క్షణం క్షణం. అయితే అది నిరంతరము నీకు సుఖం కావాలంటే, నిరంతరము శాంతి కావాలంటే, నిరంతరము నీకు ఆనందం కావాలంటే, నువ్వే మతస్థుడైనా నువ్వే కులస్థుడి నువ్వెవడో నువ్వు తెలుసుకుని తీరాలి. ఇది రమణ మహర్షి బోధం. ఇది తెలియబడదు అనుకో, మిగతా ఊరికే అలా కనిపిస్తుంది. మళ్ళీ అనిపించే సంతోషాలన్నీ కంప్లీట్ గా వడ్డీతో సహా దుఃఖంతో మారిపోతాయి. ఇప్పుడు సబ్జెక్టు కూడా రెండు మీరు ఇప్పుడు నమ్మొద్దు, నేను చెప్పి మాటలు నమ్మొద్దు, మీ అనుభవంలో కూడా చూసుకోండి, మీ అనుభవంలో కూడా సరిపోతుంది, మీ అనుభవం కూడా సరిపోతుంది అని చూసుకోండి. మనం నిద్దట్లో ఉన్నాం, మనం అందరూ నిద్దట్లో ఉన్నాం, రోజు నిద్ర చూస్తున్నాం, రోజు నిద్ర చూస్తున్నాం. నిద్రట్లో ఎవడున్నాడో, ఇప్పుడు ఎవడున్నాడో, స్వప్నంలో ఆడున్నా స్వప్నంలో కూడా ఆడే ఉన్నాడు, ఈ మూడు పోయినప్పుడు కూడా ఆడే ఉంటాడు. ఇప్పుడు ఎవడున్నాడో నిద్రట్లోనూ ఆడే ఉంటాడు, మరి స్వప్నం వస్తుంది, స్వప్నంలోనూ ఆడే ఉంటాడు, ఈ మూడు ఆగిపోయినా ఆడే ఉంటాడు. నిద్రట్లో మనం అందరూ ఎలా ఉన్నాం? సుఖంగా ఉన్నాం, తెలియపోయినా సుఖపడుతున్నామని తెలియపోయినా ఎలా ఉన్నాం? సుఖంగా ఉన్నాం, శాంతిగా. ఒక్క రాత్రి నిద్రపడకపోతే 6 నెలలు ఉంటుందట బద్ధకం. మీకు ఒక రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, మీ ముఖంలో తెలిసిపోతుంది నిద్ర పట్టలేదు. తర్వాత బద్ధకం మీకు శారీరకంగా కూడా చాలా కాలం ఉంటుంది, ఆ పగల కూడా మీరు పని చేసుకునే శక్తి తగ్గిపోతుంది. మీకు అర్థం? ఇప్పుడు మీకు ఏదైనా ఒక రోజు బాగా బెంగ పెట్టుకున్నారనుకోండి, ఒక నెలలు కష్టపడి పనిచేసే శక్తి ఒక్క రోజులో పోతుంది అనుకోండి. ఇది సైన్స్ నేను చెప్పేది కలిపి. మీరు ఒక ఏదైనా ఒక విషయంలో చాలా ఒక రోజు బాధపడ్డారనుకోండి, 2 రోజులు కదా, అలాగే 4 నెలల్లో మీకున్న పని చేసుకునే శక్తి ఒక్క రోజులో మీ బలం పోతుంది అట్లు బ్యాంక్ పెట్టుకుంటూ. మనం అందరం నిద్రట్లో ఎలా ఉన్నాం? శాంతిగా ఉన్నాం, సుఖం కోరం. మెలకు వచ్చేవాడికి శాంతి పోతుంది, సుఖం పోతుంది. మెలకు వచ్చేవాడికి శాంతి పోతుంది, సుఖం. ఎంత బెంగ పెట్టుకున్నవాళ్ళైనా నిద్రలోకి వెళ్ళినప్పుడు శాంతిగా ఉంటారు, అందుకే నిద్ర బిళ్ళేస్తారు. డాక్టర్లు నిద్ర బిళ్ళలు ఎందుకు వేస్తారంటే, ఆ నిద్రలో తెలియనిప్పటికీ నిద్రలో అహంకారం ఉండదు, నిద్రట్లో అహంకారం ఉండదు. అహంకారం ఎప్పుడైతే లేదో, అహంకారానికున్న కారణం, అహంకారానికి వచ్చే కారణాన్ని బట్టి బెంగ వస్తుంది. ఎప్పుడైతే అహంకారం అణిగిపోయిందో కారణం కూడా అణిగిపోతుంది. మీకు బ్యాంకులో డబ్బు ఎక్కండి, మీ డబ్బు మీకు జ్ఞాపకం రాదు. మీకు 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉందనుకోండి, అది జ్ఞాపకం రాదు. మీకు 1000 ఎకరం పొలం ఉందనుకోండి నిద్దటం, మీ పొలం మీకు నిద్దట్లో జ్ఞాపకం రావటం, డబ్బు మీ గౌరవం జ్ఞాపకం రావటం, అధికారం కూడా నిద్దట్లో ఏమీ జ్ఞాపకం రావటం లేదు. అప్పుడు మీరు శాంతిగా ఉన్నారా అశాంతిగా ఉన్నారా? శాంతిగానే ఉన్నారు. దుఃఖంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారు. శరీరం లేకుండా, డబ్బు లేకుండా, సెక్స్ లేకుండా, మరి మీరు అధికారం లేకుండా, ఏమీ లేకుండా, దేవతలు లేకుండా, దేవుళ్ళు లేకుండా, పుణ్యం లేకుండా, పాపం లేకుండా, మంచి లేకుండా, చెడ్డ లేకుండా నిద్రట్లో మీరు ఉంటే, అక్కడ మీరు ఎక్కడి నుంచి శాంతి వస్తుంది, ఎక్కడి నుంచి సుఖం వస్తుంది, ఎక్కడి నుంచి అది కనిపెట్టడం అంత. అది బయట నుంచి మీ పొలంలోంచి కానీ, మీ డబ్బులోంచి కానీ, మీ లోపల నుంచి వస్తుంది, అది మీరు కనిపెట్టండి. జాగ్రత్తగా ఆలోచించి మీరు ఇంటికి ఎదుగుతూ ఆలోచించుకోండి, ఆ లాభ నష్టాలు చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపో ఆలోచించుకోండి. మనకు గాఢ నిద్ర ఏమీ లేదు, పాడుకు బంగారం లేదు, కానీ మనం ఉన్న ఏమీ లేదు, దేహం లేదు, డబ్బు లేదు, అధికారం లేదు, ఏమీ లేదు, సెక్స్ కూడా లేదు. అక్కడ నిద్రట్లో ఉన్న వాడికి భార్య అని భర్త అని ఏమీ తెలియదు అసలు. ఏమీ సెక్స్ లేదు, ఏమి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. పోనీ అధికారం నేను ఎమ్మెల్యే అంతకి నేను శాంతిగా ఉందంటే నాకు అధికారం ఉందని ఆవిడకి తెలియదు, ఏమీ తెలియకుండా విషయం. ఆనందం శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏమి లేకపోయినా వస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచి వస్తుంది. అది గ్రహించమన్నాడు ఆచార్యులు. నేను చెప్పిన మాటలు మీకు అర్థం, ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మీ శరీరానికి ఆరోగ్యం లేదనుకోండి, అయినా లోపల నుంచి నిద్రట్లో ఆనందం వచ్చేస్తే ఏం చేద్దాం? అక్కడ నిద్ర, అక్కడ దేహం లేదు. ఒక్కసారి ఆ శాంతి మెరుకు వచ్చినప్పటికీ ఒక్కసారి ఆనందం, శాంతి పోతుంది, ఆనందం పోతుంది, సుఖం పోతుంది. సడన్ గా పొంగు వచ్చినట్టు మరి అశాంతి వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఏడుస్తా కూర్చుంటాం మెరుకు వచ్చి. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మెరుగు వచ్చేవాడికి నీ డబ్బు ఉంది, తర్వాత నీకు శరీరం ఉంది, సెక్స్ ఉంది, తర్వాత నీ గౌరవం ఉంది, నీ మంత్రి పదవి నీకు అన్ని మెరుకులు ఉన్న అన్ని ఉన్నా నీకు ఎందుకు అశాంతి వస్తుంది? అది ఏదైనప్పుడు ఎందుకు శాంతిగా ఉన్నావు అంటే మనకున్న ఆస్తుల మీద, మనకున్న చుట్టాల మీద, లేకపోతే మనకున్న ఇంట్లో వాళ్ళ మీద, మనకున్న మనకున్న పరిసరాల మీద, మనకున్న పొలాల మీద మెరుకు రాగానే మమకారం వస్తుంది. మెరుకు రాగానే వచ్చేస్తుంది మమకారం వచ్చేస్తుంది, మమకారం వచ్చేస్తుంది, తర్వాత ఇది నాదనే బుద్ధి వచ్చేస్తుంది. ఈ పొలం నాది, అది నాది, ఇది నాది, డబ్బు నాది, గౌరవం నాది, నేను ఇంత గౌరవం సంపాదించుకున్నాను, వాళ్ళకి ఏం గౌరవం లేదు, నేను సంపాదించుకున్నాను, ఇలా ఏదో. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి వాళ్ళ కష్టాల్లో ఉంటే వీళ్ళు సంతోషించుకుంటూ ఉంటారు. వీళ్ళు సొంతంగా ఏం సంతోషం ఉండదు. ఎవరి వాళ్ళు ఏమన్నా కష్టాలు ఉన్నారనుకోండి, వీళ్ళు వీళ్ళు మామూలు చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళు సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. దానికి శాస్త్రం ఏముందంటే పైశాచిక ఆనందం అంటారు. పిశాచాలి వీళ్ళని, వీళ్ళు మనుషులు కాదు, పిశాచాలి అలా చెప్పుకుని ఆనందిస్తే మానవ రూపంలో పిశాచాలు అన్నారు. ఎవరికైనా జబ్బు చేస్తే మీరు ఆనందం వస్తామనుకోండి, ఆనందమే పిశాచాలు పొందే ఆనందం. అంటే మీరు మనుషుల రూపంలోనే పిశాచాలి. కొంతమంది ఎవరికైనా నష్టం వచ్చిందనుకోండి సంతోషిస్తారు, ఎవరికైనా కాళ్ళు ఇరిగితే మా బాగా ఇరిగిపోయినా అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఆనందం వస్తుంది. మీకు అర్థం దాని పైశాచిక ఆనందం, పిశాచాలు పొందే ఆనందం. మీకు ఎవరికి ఎవరి మీద కోపం ఉందనుకోండి, అవి కాళ్ళు ఇరిగితే మా బాగా ఇరిగిందనుకుంటారు. మీకు ఎవరి మీద కాడు ఓడిపోయాడు అనుకున్నా మా బాగా జరిగిందనుకో, మీకు ఎవరి మీద కోపం, ఎక్కువ కోపంలో చిన్న నష్టాలు అన్నాడు ఆచార్య. ఏమీ లేనప్పుడు సుఖంగా ఉన్నాం, శాంతిగానే ఉన్నాం, అన్నీ వచ్చేసినప్పుడు ఎందుకు శాంతి వస్తుంది? ఇది మీ అనుభవంలో ఉన్న విషయం, ఇది మీకు తెలుస్తాను కదా, ఇది మీ అనుభవంలో ఉన్న విషయం, ఇది ఇది తెలుస్తాను కదా. ఇవన్నీ ఎందుకు శాంతి అంతా పోయి ఒక్కసారి అశాంతి ఎందుకు వస్తుంది, ఒకసారి సుఖం అంతా పోయి దుఃఖం ఎందుకు వస్తుంది? మనకి ప్రకృతి మీద, విషయాల మీద, పదార్థాల మీద, విషయాల మీద, వీటి మీద, ఆస్తుల మీద, బాస్తుల మీద మమక, వీటి వల్ల మమకారం వల్ల, అది నాది అనే బుద్ధి వల్ల సడన్ గా శాంతి పోయి అశాంతి వచ్చేస్తారు, సడన్ గా సుఖం పోయి దుఃఖం వచ్చేది. ఎందుకు ఇక్కడ భగవాన్ చెప్పిన విషయం ఏంటంటే, ఆ గాఢ నిద్రలో దేని పట్ల నువ్వు మమంకారం లేకుండా అహంకారం లేకుండా ఎలా ఉండగలిగావో అలా జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఉండగలిగితే అప్పుడు తెలియక అనుభవించే ఆనందం ఇప్పుడు తెలుసు అనేది, అది నీ కడసారి జన్మలో కానీ లభ్యం కాదు అన్నాడు. అది ఎప్పుడు వస్తుందంటే నీ కడసారి జన్మ అంటే నీకు ఇంక శవాళ్ళు మొయ్యక్కర్లేదనే పరిస్థితులు వస్తుంది. కానీ అది నేను నోటితో చెప్తున్నాను, రావటం అంత తేలిక కాదని. అంచేది ఆనందం ఉంది. నేను నడిని ఎందుకు తెలుసుకోవాలంటే, నడిని తెలుసుకోవాలనుకుని ఆనందం కూడా రాదు, శాంతి రాదు, సుఖం రాదు, శాంతి రాదు, సుఖము రాదు. అంటే దేని విషయంలో అతిపానికి రాదు అంటే, సామాన్యంగా నీ దేహయాత్రకు పని చే, నీ దేహయాత్రకు సరిపడి పని చేసుకోవచ్చు, నీ నిత్యకర్మ చేసుకోవచ్చు, నిత్యమైన స్నానం చేయాలి, భోజనం చేయాలి, ఈ సాపాటికి ఏదో మనం కొంచెం ఏదో వండుకోవాలి సంపా, అంతకు నిత్యకర్మ చేయొచ్చు, అతి పనికి రాదు. సాధకుడికి అందరి గురించి చెప్పలేదు, అది సాధన, సాధన పంచకం, ఉపదేశ పంచకం, అందరి గురించి చెప్పలేదు, వాళ్ళ లౌకికుడి గురించి చెప్పలేదని. అంటే సాధన చేసి సత్యాన్వేషకుడు, సాధన చేస్తే సత్యం సాధ్యమవుతుంది, సాధన చేయకుండా సాధ్యము కాదు. అంటే నీకు మెదకులో ఏదైతే బంధిస్తుందో, జాగ్రత్త అవస్థలకు వచ్చేప్పటికి ఏదే అక్కడ శాంతికి ఎందుకు సడన్ గా పోతానంటే, నీ అహంకారం వల్ల, దేహాభిమానం ఒకటి, మమ్మక ఒకటి, అభిమానం రెండు, ఈ రెండు మొత్తం నీ శాంతి చెడిపోతాను. వీటి కనుక నువ్వు సాధన చేసి పోగొట్టుకోగలిగితే నీకు ఆ గాఢ నిద్రలో తెలివి కనిపిస్తున్న ఆనందాన్ని ఇప్పుడు తెలివితోటి, ఎరుగుతోటి ఆనందంలో మొలకలు వేయచ్చు. ఆనందం నీకు దొరికినప్పుడు ఆనందం కోసం, శాంతి కోసం బజార్ల వెతకం. ఏమండి అట్టి జ్ఞానం, అట్టి జ్ఞానం యొక్క స్వరూపం ఆనందం. జ్ఞానం యొక్క స్వరూప ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం, ఆత్మజ్ఞానం గురించి ఎవడైతే సాధన చేస్తున్నాడో వాడికి అది సాధ్యం అవుతుంది. సాధన లేకుండా సాధ్యం కాదు, సాధన లేకుండా సాధ్యం కాదు. అయితే మనకి దేంట్లోనే అతి పనికి రాదు. ఒకసారి ఈ మధ్యన తన జ్ఞాపకాల్లో చెప్పాడు, ఆయన కొండ మీద దిగి వస్తున్నాడు. భగవాను కొండపైకి పొద్దున్నే సాయంత్రం కాని చెప్పి కాళ్ళు సాగుతాయని నడిచేవాడు. మనం కొంచెం అటు ఇటు తిరిగితే కాళ్ళు సాగుతాయని మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కొండ మీదకి వెళ్ళి కొంత దూరం నడిచి మళ్ళీ కిందకు వచ్చేవారు. ఒక అప్పుడు దానికి 35 ఉంటాయటండి, భగవాన్ వెనకాల వస్తున్నారట. భగవాన్ నెమ్మదిగా నడుస్తున్నారటండి, మనం తప్పించుకు వెళ్ళిపోతే బాగుండదని ఆయన కూడా నెమ్మదిగా నడుస్తున్నాడు. అంటే నెమ్మదిగా నడవాలని నడవటం, తప్పించుకెళ్ళిపోయి ఆయన అదే నడుతున్నారు, కొన్ని 2 నిమిషాలు ఆలస్యం అవుతుంది, తప్పించుకెళ్ళిపోతే బాగుండదని నెమ్మదిగా నడుస్తాం. అప్పుడు ఎవరు లేరట్టు, వాళ్ళిద్దరే ఉన్నారట. భగవాన్ అన్నారటండి, మీ నాన్నగారు నాకు అప్పుడు కనిపిస్తున్నారు అన్నాం. నీవేదో దుబారా ఖర్చులు చేస్తామని, అవసరమైన ఖర్చులనే చేస్తామని, తర్వాత అప్పుడు కూడా చేస్తామని మీ నాన్నగారు చెప్పారయ్యా అన్నారు. భగవాన్ ఇటువంటి మాటలు సరదంగా ఎత్తారు, అసలు ఆయనకు అలవాట్లేదు. ఇమ్మడి ఎందుకన్నారా ఆయన చూడు అన్నాడు. ఇలా అన్నారు, నువ్వు అవసరం లేని ఖర్చులనే చేస్తావని, దుబారా ఖర్చులు చేస్తావని, దాంతోపాటు డబ్బు కూడా అప్పులు చేస్తా ఉంటావు అని మీ నాన్నగారు అప్పుడు చెప్తున్నారు నాకు అని చెప్పాడు. చెప్పి నీకు ఏదైనా ఉంటే, నీకు ఏదైనా కలిగి ఉంటే నీకు 4 రూపాయలంటే 1 రూపాయి పెట్టుకోవచ్చు, అంతేకాని అప్పులు చేసి పాడైపోకూడదని భగవాన్ చెప్పారు. చెప్పి 3 మొక్కలు, ఈ 3 మొక్కలు రాయటానికి ఆయన చెప్పాడు. ఇవన్నీ అప్పుడు కిందకు వచ్చేస్తున్నారు, ఆశ్రమానికి దిగి వచ్చేస్తున్నారు. ఏదో 5 నిమిషాలు మాట్లాడారు బాగుపడతానికి, నువ్వు ఈ మూడు విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పారు. ఈ 3 మాటలు చెప్పి ఆఫ్ చేస్తారు అట్లా మాట. ఆయన ఉబ్బుడి మనిషి అంటే తక్కువ మాట, ఉబ్బుడి అంటే చాలా తక్కువ మాట్లాడతాడు. 1 నిప్పు 2 అప్పు, 1 నిప్పు 2 అప్పు, 3 విషం. అబ్బాయి 3 అట్లలో జాగ్రత్తగా ఉండని చెప్పారు. నాకు తెలియదు, నీ గురించి మీ నాన్నగారు చెప్పారు. 1 నిప్పు, మనం ఒకసారి ఏ పెడకో మర్చిపోయామనుకోండి, అది తాటగిల్ అనుకుని గౌక్కుని అంటుకోవచ్చు. ఇప్పుడు ఈ కరెంటు బై ఇల్లు మనం జాగ్రత్తగా బాగు చేయించుకోమనుకోండి, కరెంటు షాక్ తింటే ఇల్లు పెద్ద పెద్ద నేళ్ళ కూడా కారిపోయి. నిప్పు విషయంలో పొయ్యిలో నిప్పు సరిగ్గా ఆరిపోయింది చూడాలి. తర్వాత ఒకసారి పనిచి మీ ఇంటికాడ పనిచేసి మనుషులు పొయ్యిలో నిప్పు చేసి గడ్డను చూడ పడేస్తారు. అందరు నిప్పు లేవు, 1 నిప్పు రవ్వ అంటే గడ్డి మీట అంతా కాలిపోయి అప్పుడు ఊరుకుంటుంది, ఇల్లు కూడా అంటుకోదు. అంచేత నిప్పు పూర్తిగా ఆరిపోయే వరకు మనం చెప్పడం ఆరిపోవాలి. చాలా ఇల్లు అంటికే అంటుకుంటే ఈ పని చేసే మనుషులు ఏం చేస్తారంటే పొయ్యిలో నిప్పు అందరు నిప్పులు ఉంటాయి, అడుగులు ఉంటాయి, మధ్యలో తీసుకెళ్లి ఏ గడ్డి మీటలో పడేస్తాయి, నెమ్మదిగా అంటిపోతుంది. నిప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిప్పు 1 రవ్వ మిగిలి అంతా ఆర్పేసి అనుకో, 1 రవ్వ మిగిలిపోయింది అనుకో, అదంటే కంపలు అంటించేస్తా. అప్పు నీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకో, ఉదాహరణకు నువ్వు 90,000 తీర్చేశావు, 90,000 తీర్చేశావు, 10,000 అలా ఉందనుకో, మర్చిపోయావు అనుకో, 10,000 మర్చిపోతే 1 లక్ష అయిపోదు. నువ్వేమనుకుంటా 90,000 తీర్చేసాం కదా, 10,000 తర్వాత చూసుకోవచ్చు. తర్వాత అనేప్పటికి ఏమవుతుంది, నిప్పు రవ్వ 1 ఆరిపోకుండా ఉంటే నీ ఇల్లు ఎలా కాలిపోతాయో, అప్పు కూడా అంతా తీరిపోయినా ఏదో 1,000 రూపాయలు మిగిలి ఉన్నా 1,000 రూపాయలు మళ్ళీ 10,000 అయిపోతుంది. అంచేది అప్పు విషయం, నిప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పు విషయంలో జాగ్రత్త, విషం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మీరు చిన్న అన్నంలో కానీ కూరల్లో కానీ కొంత విషం కలిసిందనుకోండి, కొంతమందికి డోకులు వెళ్ళిపోతాయి, కొంతమందికి మోషన్ వెళ్ళిపోతాయి, అది ఎక్కువ ఎత్తి చచ్చిపోతారు. ఎందుకు మనకి చూడకపోతే బల్లి అన్నం ఉడికేటప్పుడు బల్లి పడితే అది అన్నంలో కలిసిపోతే అన్నం తిని చచ్చిపోయినాడు అనేక మంది ఉన్నారు. ఇంటిని చుక్కు ఒక చుక్క మనం కాఫీ తాగుతాం, అందులో ఏ ఇంటిని కొంచెం పడింది అనుకోండి, అసలు ఏ ఇంటిని చుక్కో లేకపోతే ఏ విష పదార్థం పడింది అనుకోండి, మనం తెలిస్తే చచ్చిపోతాం. విషం చంపేస్తుంది, విషం చంపేస్తుంది. విషం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విషం కూడా అది జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నిప్పు, రెండు అప్పు, మూడేంటి విషం. విషం కూడా దీంతో సమానం, నిప్పు చోటి అప్పు చోటి. అంటే కొంచెం మీరు తినే పదార్థాల్లో కొంచెం విషం కలిసినా బాధపడతారు, మోషన్స్ అయిపోతాయి, వాంతి వెళ్ళిపోతే ప్రాణం ఏది, కొంచెం డోస్ ఎక్కువైతే ప్రాణం కూడా పోదు. ఈ మూడాటిలో జాగ్రత్తగా ఉండదు. ఒకటి నిప్పు, రెండు అప్పు, మూడు విషం. ఈ మూడాటిలో నువ్వు జాగ్రత్తగా ఉండు అబ్బాయి అని చెప్పి మాటలు ఆఫ్ చేసి వచ్చేశారు. నేను భగవాన్ మాట్లాడుకున్నావు, భగవాన్ తో నాకు పరిచయం ఉందని చెప్పడానికి ఈ మాటలు రాయటం లేదు. ఈ మూడు ముక్కలో మీరు కూడా ఏమైనా నేర్చుకుంటారో, నేర్చుకుంటే అంతుకు రాస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు, అప్పుడే చచ్చిపోయాడు కూడా. అప్పుడు అనుభవం కోసం నాకు భగవాన్ చెప్పిన మాటలు మీకు కూడా ఏమైనా ఉపయోగపడతాయేమని రాస్తున్నాను అని చెప్పాడు. అది చేస్తే మనం ఏమి చేయాలి? మాకు భగవద్గీతలో ఏం చెప్పారంటే, మనకి భగవద్గీతలో తన పుస్తకం చదివేటప్పుడు మనం ఇష్టాలు అయిష్టాలు పెట్టుకోకూడదు. ఇష్టాలు అయిష్టాలు, మాకు నచ్చిన శ్లోకాలే మేము చదువుతున్న నచ్చని శ్లోకాలు వదిలేస్తాం అనుకోకూడదు. మీకు నచ్చినా మీ నచ్చటాలు నచ్చకపోవటాలు అన్ని తీసేసి పుస్తక శాస్త్రాలు శాస్త్రంగా తీసుకుని వంట పట్టించుకోవాలి. కానీ అది చూడక మీద మీరు ఇష్టాలు ఇష్టాలు పెట్టుకుంటే పనికిరాదు, చదివినా మీకు అర్థం కాదు, వంట పట్టదు. అసలు మనకు శాస్త్రం ఎందుకు గౌరవం అనేది, మనకు అసలు శాస్త్రం ఎందు గౌరవం లేదు. మన బాగు చేసేది శాస్త్రమే, శాసించేది శాస్త్రం, శాసించేది శాస్త్రం. ఇప్పుడు కర్తుర జయ ప్రాప్యతే ఫలం అని, ఆ కర్త మనం కాదు, మన అహంకారం కాదు, మన కర్త ఈశ్వరుడు. ఈశ్వర శబ్దానికి అర్థం అంటే పరిపాలించేవాడు, శాసించేవాడు. ఏ జీవుడు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ కుటుంబంలో జన్మించాలి, ఆ శరీరం ఎంతకాలం ఉండాలి, తర్వాత ఎంత ఎప్పుడు రాలిపోవాలి, ఆ శరీరం సరిపోయాక ఆ జీవుడు మళ్ళీ ఏ కుటుంబంలో పుట్టాలి, ఇలా శాసించేవాడు. మీరు ఇప్పుడు ఎక్కడో ఏ రోడ్డు కుటుంబంలో పుట్టారనుకోండి, మీరు మీ తెలివితేటలలో మీరు పుట్టలేదు. అక్కడ ఈశ్వరాజ్ఞ, ఓం ఈశ్వరాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం ఈశ్వరాయ నమః అంటే కర్తృరాజ్యాన్ని చూడ, కర్తవుడు ఈశ్వరుడు, కర్తవుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు శక్తి ఈశ్వరుడిది, బలం ఈశ్వరుడు, శక్తి ఈశ్వరుడి, బలం ఈశ్వరుడి. మన అహంకారానికి బలం లేదు. మనం ఒకసారి ఈ పని సాధిస్తామని సాధి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతాం. బలం ఈశ్వరుడు, నీకు అర్థమవుతుందా? ఈశ్వరుడిదే బలం, ఈశ్వరుడిదే బలం. అయితే మనం ఈశ్వరాజ్ఞ ప్రకారమే ప్రతిదీ ఆ ఈశ్వరు యొక్క ప్రణాళికను బట్టి ఇదంతా నడుస్తాం. ఒకసారి మీరు కష్టపడి పని చేసినా ఫలితం రాదు, ఒకసారి పెద్ద కష్టపడకపోయినా ఫలితం వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందో ఎందుకు రాలేదో మనకు తెలియదు, మన మనసుకు తెలియదు. అయితే మన బెంగలు వదిలేయాలి. ఇంకా ఈశ్వరుడు చూసుకుంటాడు. మీరు కష్టపడ్డారు నాకు తెలుసు, కానీ మీకు ఎక్కువ ఏమీ కష్టం లేని వాడు తొందరగా ఫలితం రావచ్చు. కష్టపడ్డానికి ఫలితం రాదు. దీనికి ఆయనకు ప్రణాళిక ఉంటుంది. ఎవరికి? ఈశ్వరుడు అంటే తెల్లరోడని కాదు, ఆయనకు ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా మిమ్మి నన్ను పంచిభూతాన్ని మొత్తం అన్నింటినీ సృష్టిని క్రమబద్ధంగా నడిపిస్తూ ఉంటాడు. అంచేది మనం ఏం చేయాలంటే, మనం చేసేది మంచి చేసాం అనుకోండి, మర్చిపోవాలి. అలా మర్చిపోవాలనుకోండి, మనకు మనస్సు పెరిగిపోతుంది. మర్చిపోతే ఆ మంచి తాలూకు పదంతో ఎప్పుడు ఏదైనా ఎక్కడ మనకు అనుసంధానం చేయాలి ఆయన చూసుకుంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు, దేర్ ఈజ్ గాడ్, దేర్ ఈజ్ ఈశ్వర, దేర్ ఈజ్ ఈశ్వర. అయితే మనం విశ్వాసకీయులు, మనం ఎవరో విశ్వాసకీయులు. అయితే మాట కూడా శ్రద్ధగా వినాలి. ఆంజనేయ స్వామి పంపా సరస్సులో, కర్ణాటకలోని పంపా సరస్సు, అక్కడ నేను, నా పేరు ఆంజనేయ స్వామి, నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను, నాయంత నేను మీ దర్శనానికి రాలేదు, సుగ్రీవుడు పంపిస్తే వచ్చాను, ఆయన మీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు అన్నాడు. అంటే రాముడి మాటలకు ఆశ్చర్యపోయి, ఎక్కడ వ్యాకరణ దోషం లేదు, మాట దోషం లేదు, ఆశ్చర్యపోయి వీడు లక్ష్మణ్తోడు అంటాడు, ఈ మాటలా బంగారం మూటలా అన్నాడు. ఈ మాటలా బంగారం మూటలా, ఈ గౌరవ లక్ష్మణ్ కూడా మేము దశరథ కుమారులు ఏది చెప్పడం చెప్పడం మాల పెడితే ఆగమన్నాడు. ముందు ఆ మాటలు విను, అందులో వ్యాకరణ దోషం లేదు, అందులో వీడికి వ్యాకరణ పండితుడు నిరుక్త పండితుడు అన్నాడు. వ్యాకరణం అంటే ఆ వ్యాకరణం తెలిస్తే కానీ వాక్యం అర్థం మనకు తెలియదు, గ్రామర్ తెలియకుండా వాక్యం అర్థం తెలియదు. నిరుక్తం అంటే ఏంటండి, ఆ మాట శబ్దానికి అర్థం ఏంటి, ఆ శబ్దాన్ని అక్కడ ఎందుకు ఉపయోగించారు, ఏ అర్థంతో అక్కడ ఉపయోగించారు, ఆ శబ్దం ఎలా ఉపయోగించారో, శబ్దం తాలూ అర్థం ఏంటో దాని తూకం ఏంటో తెలిస్తే నిరుక్తం అంటారు. పురుషాత్ ఎక్కడ పెట్టాలి, కామం ఎక్కడ పెట్టాలి, ఏ మాట ఎక్కడ ఎలా పలకాలి, దానికి సంబంధించింది వ్యాకరణం. ఇది వ్యాకరణ పండితుడు నిరుక్త పండితుడు ఆ లక్ష్మణుడు అన్నాడు. వ్యాకరణంలో పండితుడు నిరుక్తంలో అంటే ఆ పదం ఎక్కడ ఉపయోగించాలో వాడికి తెలుసు. మాయంతటి నేను రాలేదు, శిగ్రుడి పంపిస్తే వచ్చాను, ఆయన మీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు. షార్ట్ చిన్న చిన్న వాక్యాలతో మధురంగా చెప్పాడు. రాముడు దేవుడు అనుకుంటున్నాం మనం, ఆయన దేవుడు అని లక్ష్మణ ఈ మాటలా బంగారపు మూటలా అన్నాడు. ఏంటి మన మాట దేవుడు ఆశ్చర్యపోతున్నాడు, వ్యాకరణ సూత్రాలు అది చెప్పి పద్ధతి చూసి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చేసేవాడు కూడా చెయ్యాలనిపించదు, అలా తిండ్ర మాటలన్నీ మాట్లాడొస్తాం. మరి ఎక్కడ ఏదైనా పని కోసం వెళ్తే ఆ చేసేవాడు కూడా మనకు చేయడం, ఇంకా అటువంటి మాటలన్నీ మాట్లాడొస్తాం. మనకి గ్రామర్ రాదు, భాష రాదు, మర్యాద తెలియదు, మనకు సంస్కృతి తెలియదు, సభ్య తెలియదు. మనకే మోక్షము నిర్యాణం అంటే చావు, నిర్వాణం అంటే మోక్షం. వారి నిర్యాణము పొందారంటారు. నిర్యాణం పొందారంటే వారు చనిపోయారు. వారి నిర్వాణ స్థితిని పొందారంటే మోక్ష స్థితిని పొందారు. నిర్యాణ వేరు, నిర్వాణం వేరు. అయ్యే మనిషి గమ్యం నిర్వాణం అంటే భగవంతుని స్వరూపం మోక్షం, భగవంతుని స్వరూపమే మోక్షం. మన స్వరూపం అహంకారం, మన స్వరూపం ఎలాగో అహంకారము, భగవంతుని స్వరూపమే మోక్షం. అయితే భగవంతుని తెలుసుకోకుండా తన ఆ భగవంతుని స్వరూపమే మోక్షం కూడా మనకు రాదు. నిర్యాణ వేరు, నిర్వాణ వేరు. బుద్ధుడు నిర్వాణ స్థితి పొందాడంటారు, అంటే మోక్ష స్థితిని పొందాడని. బుద్ధి ఏం పొంది, మోక్ష. నిర్వాణం అంటే మోక్షం. అంచేత జీవిత గమ్యం ఏంటి, మోక్షం. జీవిత గమ్యం ఏంటి, మోక్షం. ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు, సాధన పంచుకుని ఎప్పుడు నాకు అవగ ఇప్పుడు చదివాను మర్చిపోయాను, రాత్రి స్వప్న దర్శనం ఇచ్చింది మనం జ్ఞాపకూడదు. మీకు సాధన పంచుకు గురించి ఎప్పుడు నేనే మర్చిపోయినప్పుడు మీకేం చెప్తాను. అది ఎవడు ఆ కప్ప అన్నట్టు ఎవరైనా నన్ను చంపేస్తే రామనుకుంటాను, నువ్వే నన్ను చంపేస్తాను, నీకు నేను రామనుకుంటాను, నేనే మర్చిపోతే మీకేం చెప్తాను. ఆచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు ఏదైనా మాట మాట్లాడుతున్నావు అనుకో, ఆ మాట నీకు మోక్షం రావడానికి సహాయం చేయాలి. చేతుడు ఏదైనా పని చేస్తున్నావు అనుకో, ఆ పని నీకు మోక్షం రావడానికి సహాయం చేయాలి. తర్వాత నీకేదో ఆలోచనలు వస్తుంది కదా, మనకి తలంపులు ఆలోచనలు వస్తాయి కదా, నీకు వచ్చే ఆలోచనలు నీకు తలంపులు మోక్షం రావడానికి సహకారం చేయాలి. తలంపులు ఏం చేస్తే, నువ్వు మోక్షం పొందకపోతే నువ్వు పొంది నష్టం ఎంత ఉంటాయి, అంతే నష్టం. నువ్వు మోక్షం పొందకుండా శరీరానికి నీకు సావచ్చుందే మొత్తం అంతా నష్టం. ఒకట్లేని నువ్వు సాధించిన గొడవలన్నీ ఒకట్లేని సొనలు అయిపోతాయి. ఒకటి ఉంటే సొన్నోళ్ళకి విడు, ఒకటి లేకుండా సొన్నలు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కాశీ వెళుతున్నాం అనుకోండి, కాశీ వెళ్తండి ఎక్కడ బండి మారాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ కారు మారాలి, మళ్ళీ ఎక్కడ ఏ ట్రైన్ ఎటార్సీలో మళ్ళీ ఏమైనా ట్రైన్ మారాలా, లేకపోతే బెదవాళ్ళలో మారాలా, బళ్ళు మారతాం, రైలు మారతాం, కారు మారతాం, ఇన్ని మారినా మన లక్ష్యం ఎక్కడ ఉంటుంది? కాశీ మీద ఉంటుంది. అలాగే ఏ పని చేసినా, మాట్లాడినా, కూర్చున్నా, నుంచున్నా నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి? మోక్షం మీద ఉండదు. అది మరిచిపోకుని సాధన పంచుకుండా చెప్తాడు. అంటే నువ్వు చేసే పని నీ మోక్షానికి సహకరించాలి, నీ మాట మోక్షానికి సహకరించాలి, నువ్వు మాట్లాడే మాట మోక్షానికి సహకరించాలి. తర్వాత ఆలోచన, నీకు సంకల్పాలు వస్తాయంటే ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. నీ ఆలోచనలు, నీ తలంపు ఆలోచన కూడా శక్తి ఉంటుంది, తలంపు కూడా శక్తి ఉంటుంది. అయ్యా నీ దేని మోక్షం పొందటానికి సహకరించాలి. నీకన్నీ ఒకవేళ తెలివి చేతులు ఉన్నాయనుకో, అది మోక్షం పొందడానికి సహకరించాలి. భగవంతుడు నీకేమైనా మంచి అవకాశాలు ఇచ్చాడనుకో, ఇప్పుడు మనం ఏదైనా మంచి చేస్తే ఎలా జీవిస్తామంటే, వెంటనే ఒకవేళ ఈ జన్మలో మనకి మోక్షం రాకపోయినా, రాబోయే జన్మలో మోక్షం పొందటానికి తగిన పరిస్థితులు ఉన్న కుటుంబంలో జన్మింపజేస్తాడు ఆ శరీరాన్ని తీసుకుని. ఆ శరీరంలో అణువులు ఉంటాయి. అవి మాటలా, బంగారపు మూటలా. మరి భక్తి గురించి ఒకవేళ ఆంధ్రేశ్ లౌకిక విషయం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్తాడు, ఫాల్ట్లెస్ లాంగ్వేజ్. వ్యాకరణ దోషంలో కానీ నిరుక్తంలో కానీ ఏమీ దోషం లేకుండా, ఒక తప్పు లేకుండా మాట్లాడతాడు. నిరుక్తంలో పండితుడు, వ్యాకరణలో పండితుడు, వాక్య నిర్మాణం తెలిసిన వాడు, ఇవన్నీ లేకపోతే గ్రామర్ రాని వాడు అలా మాట్లాడలేడే అంటాడు లక్ష్మణ. నీకు నాకు ఆశ్చర్యం కలిగితే పర భగవంతుడు ఆశ్చర్యపోతున్నాడు ఆంజనేయ స్వామి భాషను చూసి. మీరు ఏదైనా మంచి పని చేస్తారనుకోండి, ఫలితం రాలేదనుకోండి, కంగారు పడకండి. నీ ఫలితని దేవుడు ఏం చేసుకుంటాడు? ఒక పెద్ద మనిషి ఏం చేసుకోడు, దేవుడు ఏం చేసుకుంటాడు? అది మీ తొందరగా ఇస్తే మీరు పాడైపోతారని కూడా ఆలస్యం చేస్తాడు అని ఆయన చూసుకుంటాడు. మనం చేసేది లేదు, ఎదురు చూడకూడదు. ఏ పని గురించి ఎదురు చూడకూడదు. మనం పని చేయొచ్చు కానీ దాని పని చేయ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తే నువ్వేది పోగొట్టుకోవాలో అది పెరిగిపోతా ఉంటుంది. ఏ అహంకారం వచ్చి పోగొట్టుకోవాలో అది పెరిగిపోతా ఉంటుంది. తర్వాత వ్యవహార దశలో మనం రాగద్వేషాలు, ప్రియ అప్రియములన్నా, రాగద్వేషములన్నా, కామ క్రోధములన్నా ఒకటి. మనకి ఈ ప్రియాప్రియములు నీకు అర్థమవుతుంది. మన మనసు బయటికి వెళ్తానికి కారణం నువ్వు చూసుకోండు. ఈ ప్రియాప్రియములే, ఈ ప్రియాప్రియములు లేకుండా మనం చూసుకుంటే సాధ్యమైనంత వరకు మనసు బాహ్యముఖాన్ని కలదు, అంతర్ముఖం అయిపోతుంది. అది అంతర్ముఖం, అది అంతర్ముఖం అయిపోతుంది. ఇప్పుడు నేను నేను అంటాం, ఏమంటాం? నేను నీలో ఒక నేను ఉంది, నీ లోపల దేవుడు ఉన్నాడా లేదో వదిలేయండి. అది నీలో ఒక నేను ఉంది, నీలో ఒక నేను. ఈ నేను నిజము కాదు, ఆచార్యులు అంటారు ఈ నేను నిజము కాదు. నీ హృదయంలో ఉన్న ఒక నేను నిజమైన, ఆ నిజమైన నేనుకి అబద్ధమైన నేను ప్రతిబింబం, నేడ షాడో అంటారు. మనం అద్దంలో ముఖం చూసుకుంటాం, అద్దంలో ముఖం చూసుకుంటాం. అద్దంలో ఎవరు కనిపిస్తారు? అద్దంలో ఎవరు కనిపిస్తారు? నువ్వే కనిపిస్తావు. అద్దంలో ఎవరు కనిపిస్తారు? నీ ముఖమే కనిపిస్తుంది. అద్దంలో ఎవరు కనిపిస్తారు? నీ ముఖమే కనిపిస్తుంది. నీ ముఖమే కనిపించే అది నువ్వు కాదు. అద్దంలో ఎవరి ముఖం కనిపించింది? ఎలా అద్దం చూసుకుంటావు అనుకో, నీ ముఖమే కనిపిస్తుంది. నీ ముఖం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. నీ ముఖం యొక్క ప్రతిబింబం కానీ, నీ ముఖం యొక్క ప్రతిబింబమే కానీ నువ్వు కాదు అది. అలాగే నీలో ఒక నీలో ఒక నిజమైన నేను ఉంది. దానికి రాగద్వేషాలు లేవు, దానికి చావు పుట్టుకలు లేవు, దానికి ఆరు వికారాలు లేవు అంటాడు ఆచార్యుడు. ఈ షాడో నేను అంటే నీ ప్రతిబింబానికి కాదు, అసలు నేనికి ఆరు వికారాలు లేవు అంటాడు. ఆరు వికారాలు ఏంటంటే, ఆడి వికారాలు వేరు, ఆడి చెడ్డ గుణాలు వేరు. చెడ్డ గుణాలు వచ్చేప్పటికీ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యం ఈ ఆరు. ఈ ఆడి ఒకరికి ఉండక్కడే ఉంటాడు, పాడైపోతాడు. ఒక శరీరం చచ్చిపోవడానికి 100 జబ్బులు అక్కర్లేదు, ఒక జబ్బు సరిపోతుంది. ఆడి గుణాలంటే పాడైపోతాడని చెప్పక్కని ఒగ్గుణం చాలాడు పాడైపోతాడు. అది ఆడి వికారాలు. అది ఇక్కడ ఏంటి, ఈ నిజమైన నేనికి ఆచార్య దేవన్నాడు. ఈ ఆడు ఏది నీ హృదయంలో నేనికి ఈ ఆడు లేవన్నాడు. ఆ షడ్వికారాలు ఏంటి, ఒకటి ఏంటండి దానికి ఆ లోపల నాట్లకి దానికి పుట్టుక ఎదురుచావు లేదు. ఈ లోపల నేనికి ఏం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక లేదు, చావు లేదు, నీకు అర్థం అవుతుంది. దానికి ఇష్టం లేదు, అయిష్టం లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు. దానికి మంచినీళ్ళు అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు అన్నాడు. ఆకలి దప్పికులు లేవు దానికి. నీ హృదయంలో నిజమైన నేనికి ఆకలి లేదు, దాహం లేదు. ఆకలి లేదు దానికి, దాహం లేదు. ఈ దేహగతి నేనే మంచినీళ్ళు తాగుతుంది, అన్నం తింటుంది. ఆ నిజమైన నేనికి ఆకలి లేదు, నిజమైన నేనికి ఆకలి లేదు, దాహం లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, చావు లేదు, పుట్టుక లేదు. దాని యొక్క నీడ నీకు దేహ దాని యొక్క నీడ దేహంతో కలుస్తాను. నువ్వు నీకు నీడ ఎలా కనిపిస్తుంది, ప్రతిబింబం నీకు ఇది. నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. అద్దంలో చూసుకుంటే నీ ముఖం ఇక్కడ కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. అద్దంలో ఇంకేపు కనిపిస్తుంది, అద్దం పగిలిపోయింది అనుకో, అప్పుడు ఆ ప్రతిబింబం ఏమవుతుంది, నీ ముఖంలో కలిసిపోతుంది. నీకు అర్థం అవుతుంది. అలాగే ఈ మనస్సునే తెర, ఈ మనస్సునే అద్దం, మనస్సునే తెర పచ్చబడిపోతే అది తెగిపోతే ఈ నేను ఇలా నేనులో కలిసిపోతుంది. నేనేలా నేనులో కలవడానికి అసలు లేదు, ఉందనుకుంటున్నావు ఒకప్పుడు కలుస్తుంది అని చెబుతున్నాను, అసలు లేదు. ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే అసలు మనస్సు లేదు, అహంకారం లేదు, మనస్సు లేదు, అహంకారం లేదు. నువ్వు ఉందని అనుకుంటున్నావు కాబట్టి సాధన చేయమంటున్నావు అన్నాడు ఆచార్యులు. వారు ఏమన్నారంటే కొంతమంది పూజ శ్రద్ధగా చేస్తారు, జపం కూడా శ్రద్ధగా, ప్రవర్తన బాగుండదు. వాళ్ళకి జ్ఞానం రాదని నేను వేరుగా చెప్పటం ఎందుకన్నాడు, మళ్ళా నోరు పాడు చేసుకోవటం ఎందుకన్నాడు. గుడికి శ్రద్ధగా వెళతారు, అభిషేకాలు చేస్తారు, పూజ చేస్తారు, జపం చేస్తారు, ప్రవర్తన మంచిది కాదు. వాళ్ళకి మోక్షం రాదని వాళ్ళ బిహేవియర్ మంచిది కాబట్టి పూజ జపం శ్రద్ధగా చేసిన వాళ్ళ ప్రవర్తన మంచిది కానప్పుడు, వాళ్ళ బిహేవియర్ మంచిది కానప్పుడు వాళ్ళకి మోక్షం రాదని వేరుగా నేను చెప్పటం ఎందుకు, నా నోరు పాడు చేసుకోవటం ఎందుకన్నాడు. కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తారు అభిషేకం, లోపల సొన్న ప్రవర్తన దగ్గరకు వచ్చేవాడికి అంతా సొన్న, స్నానం చేస్తారు బాగా, బొట్టి పెట్టుకుంటారు, స్నానం చేస్తారు సరిగ్గా నీళ్ళు అయ్యి బాగా మంచి నీళ్ళు శుభ్రమైన నీళ్ళ పాలు అయ్యి పట్టుకెడతారు. ఈ పాలు ఇవన్నీ ఉండాలి కదా, అభిషేకం అది బాగా చేస్తారు, మడి బట్టలు కట్టుకుంటారు. ప్రవర్తన దగ్గరకు వచ్చేవాడు సున్నా, వాడు ఎంత శ్రద్ధగా చేసినా వాడికి మోక్షం రాదని రాదని చెప్పటించుకుని నా నోరు పాడు చేసుకోవడం ఎందుకన్నాడు ఆచారం. చేయటంటే మించిన అంతకంటే త్యాగ ఆ త్యాగానికి మించిన యోగం ఉందా అన్నాడు. యోగాలు చాలా ఉన్నాయి, భక్తి యోగం, ధ్యానం యోగం చాలా ఉన్నాయి, కానీ అహంకారాన్ని త్యాగం చేస్తామనుకో ఆ త్యాగానికి మించిన యోగం ఏదైనా ఉందా ఈ లోపల అన్నాడు. లోపల నేను పలానా వ్యక్తిని, నేను పలానా సుబ్బమ్మని, పలానా ఎల్లమ్మని, పలానా దేహం నాది, పలానా పేరు నాది, లోపల నేను నువ్వు లోపల వ్యక్తి అనుకుంటున్నావు కదా, ఆ వ్యక్తి నీకు నీకు నేను కొంచెం వ్యక్తం అవుతుంది. ఆ నేను నువ్వు త్యాగం చేసినప్పుడు అంతకు మించిన యోగం ఉందని నేను ఎలా చూపుతాను అన్నాడు ఆచార్య. యోగాలు చాలా ఉన్నాయి కానీ ఈడప్పుడు ఒక నేను ఉంది, ఆ నేను నువ్వు త్యాగం చేయగలిగినప్పుడు దానికి ఆ త్యాగానికి మించిన యోగం ఉంది, అసలు సృష్టిలో ఉంది. అసలు ఈ పూజ చేసుకోండి, ఈ కోరిక నెరవేరుతుంది, ఎవరైనా చేస్తే అది మీకు ఇష్టంగా ఉంటే తప్పేం లేదు దానికి, ఒక నిజంగా నెరవేరవచ్చు. కానీ సత్యం ఆ ఆత్మజ్ఞాన సముపార్జన ప్రయత్నం ఎవరికి అక్కర్లేదు. కారణం కూడా దాని విలువ మనకు తెలియక, కారణం కూడా దాని విలువ మనకు తెలియక, అసలు నాలో ఒక నేనుంది, నేనెవడని విచారణ మనకు రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే విచారణ రాకపోవడానికి కారణం మనలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేనయ్యా, చిత్తశుద్ధి లేని శివ పూజి లేరా? చిత్తశుద్ధి లేకుండా నువ్వు పూజ చేస్తే నీకేదో మంచి కలిగితే కలగవచ్చు, జ్ఞానం రాదు. దేహం నేను తరం పెట్టుకుని నువ్వు మంచి పని చేస్తే పుణ్యం రావచ్చు, కానీ జ్ఞానం రాదు. అయితే నేను కూడా మీరు ఇచ్చాడుగా, మనకి ఎందుకు రావటం లేదంటే మనలో ఉన్న లోపం, అందులో మనలో అసలు చిత్తశుద్ధి లేదు, బుద్ధిలో క్లారిటీ లేదు, బుద్ధిలో స్పష్టత లేదు. ఏది పొందితే మనకు నిత్యంగా సత్యంగా ఉంటుందో దాని తాలూకు ఎరుక లేదు. నువ్వు ప్రాణాయామాలు చేసినా, అది ఇంకో సాధన చేసినా, లేదంటే ధ్యానం చేసినా, ధర్మాన్ని ఆచరించకుండా నీ మనసు స్వాధీనం కాదు. భగవంతుడు ధర్మస్వరూపుడు, మోక్ష స్వరూపుడు. ఆచార్యులు అన్నారు, కొంతమంది సోమరపూతులు అన్నాడు, ధర్మ అర్థ కామ మోక్ష ఈ పురుషార్థాలు. కొంతమందికి కొన్ని దేవుడి మీద నమ్మకం లేకపోయినా, శాస్త్రం మీద నమ్మకం లేకపోయినా కొంత ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటారు. నీకు అర్థమవుతుందా? లేదా వాళ్ళకి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఎవరిని పట్టుకుంటే నేను వాడుతుంది, వాళ్ళు వెళ్ళి పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి మోక్షం రాకపోవచ్చు, నిర్మాణం రాకపోవచ్చు, శాంతి రాకపోవచ్చు. చివరికి ఆచార్యం ధర్మం మాట మోక్షం మాట వదిలేని సోమర్తనానికి అలవాటు పడ్డ వాళ్ళకి అర్థకా మనం కూడా దొరకం అన్నాడు. ఈ మొదటి ధర్మం చివరికి మోక్షాది వదిలేనిపోడు. ఈ సోమర్తనానికి అలవాటు పడ్డ వాళ్ళకి మధ్య రెండు కూడా దొరకవు. అవి మామూలుగా తాత్కాలికమే, మధ్య రెండు కూడా తాత్కాలికమే. చివరికి అవి ఆటలకు కూడా మొగ వస్తారు, ఆటలకు కూడా కలవాల్సిపోతారు. ఎవరు సోమర్తనానికి అలవాటు? సోంబేరు. వాళ్ళు ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. రాత్రి ఈ సాగర పంచకం ఎప్పుడు చెప్తాను జ్ఞాపకం, సాగర 5 శ్లోకాల్లో మనకు బాగుపడే లక్షణాలు చెప్తాడు. దయ మంచిదే, అతి పనికి రాదు. నీ సత్యాన్వేషణకి భంగం కలగకూడదు. కోపం మనిషి అయితే సహజం, అది ఎప్పుడైనా వస్తుంది. అలాగే నేను పాడు చేసేలా ఉండకూడదు. తర్వాత అదృష్టం వస్తుంది. నీకు అర్థమవుతుందే, మనకు ఒకసారి అదృష్టం వస్తుంది, దురదృష్టం కూడా వస్తా ఉంది. వారి ముందు నిజం కాదు, అదృష్టం వస్తూ ఉంటుంది. అదృష్టం వచ్చినప్పుడు సంతోషాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది, మరి దురదృష్టం వచ్చినప్పుడు ఏం తీసుకొస్తుంది? దుఃఖం తీసుకొస్తుంది. అవి వస్తూ ఉంటాయి. సాగర పంచుకో, అది వస్తూ ఉంటుంది, ఇది వస్తూ ఉంటుంది. పూర్వం ఈ దేహం ప్రారంభాన్ని బట్టి తయారే. దేహం ఎలా తయారైంది? ప్రారంభం. ఒక ఇంట్లో 4 ఉంటే 4 జీవితాలు ఒక రకంగా ఉండవు, అర్థం చేసుకోండి. వాళ్ళ ఇంట్లో పుట్టారు, కానీ వాళ్ళ ప్రారంభాలు వేరు, అది పూర్వజన్మలు వేరు. ఆ ఇంట్లో ఉడికే దేవుడు ఆ ఇంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు, ఆ ఇంట్లోకి వచ్చారు. కానీ వాళ్ళ దేవుడు రంగులు వేరు, వాళ్ళ మనస్సు వాళ్ళ గుణాలు వేరు, వాళ్ళ ప్రారంభం వేరు, వేరు వేరుగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఆచార్య వారు ఏం చెప్పారు ఇక్కడ? ఏం చెప్పాడమ్మా ఆచార్య వారు ఏం చెప్పారంటే, ఆ దేహం వారి పూర్వజన్మ, ఆ దేహాన్ని బట్టి, ఆ పూర్వజన్మ సంస్కారాలను బట్టి, పూర్వజన్మలు చేసిన పుణ్యపాపాలను బట్టి వాడికి పుణ్యమేమో మామూలుగా అదృష్టం కింద వస్తుంది, పాపం దురదృష్టం కింద వస్తుంది. అది వస్తుంది, ఇది వస్తుంది. కానీ పుణ్య ప్రభావం అనిపించినప్పుడు వీడికి సంతోషం కలుగుతుంది, ఆ పాప ప్రభావం అనిపించినప్పుడు వీడికి దుఃఖం కలుగుతుంది. పుణ్య ప్రభావం వచ్చినా పాప ప్రభావం వచ్చినా సంతోషం కానీ ఆ దుఃఖం కానీ వీడికి అంటకుండా చూసుకుంటే వాడు సాధకుడు అవుతాడన్నాడు ఆచార్యులు. ఇంకెన్ని మాటలు చెప్పమంటారు? అంటే పుణ్యం సుఖం అనిపిస్తున్నారు, సంతోషం అనిపిస్తున్నారు, పొంగిపోకూడదు. మనకు 10 నెలలు వచ్చేసి అని మీరు పొంగిపోకూడదు. అలాగే మీకు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత వర్షాకి దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, ఏదో పూర్వజన్మలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తే దాని ప్రభావం రానివ్వండి. దేహం అనిపిస్తుంది పోతుంది, దాని ప్రభావం ఆ పుణ్య ప్రభావం అయినటువంటి సంతోషం, కానీ దుఃఖ ప్రభావం అనేటువంటి ఈ పాప దుఃఖం, అది పాప ప్రారంభమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు అవి వస్తే వెళ్ళిపోతాయి, వచ్చి వెళ్ళిపోతాయి. మీకు అర్థం, ఇప్పుడు మనకు ధర వచ్చింది, ఎంతసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది. నిజంగా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు మనకి, ఎంతసేపు ఉంటుంది ఆరోగ్యం, మళ్ళీ నేను తరగతి పూడు రావచ్చు. అవి వస్తా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి, కానీ వాటి ప్రభావం నీ మీద పడకుండా చూసుకో. ఎవరు ఈ స్తోత్రం చేస్తే మీరు అందరి వారి ఇంతటి వారిని చేస్తే చేస్తారు, నీ లోపలకి ఆ విషయాన్ని వెళ్ళని ఇవ్వకు, ఆ లోపలికి నీ ఆ విషయాన్ని వెళ్ళు. పది మంది నిన్ను తిడతా ఉంటారు, అది తిట్టానికి కూడా అసూయకారణం అవచ్చు, ఆ తిట్టానికి కూడా అసూయకారణం అవచ్చు. సరసాని విమర్శలు అసూయ వాళ్ళు ఎక్కువ చేస్తారు. విమర్శలు ఎప్పుడు చేస్తారంటే ఎక్కువ అసూయ కారణం, అది వాళ్ళకి అసూయ వాళ్ళు చేస్తామని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అసూయ వల్ల చేస్తాయి, అసూయ మాటలు చెప్పే వాళ్ళకి ఎంత దోషం, వినే వాళ్ళకు కూడా అంతే దోషం, అది తెలియదు వినేవాళ్ళకి. పైశాచిక ఆనందం. అక్కడికి వెళ్ళామండి తిరువణమ్మ ఎవరు స్వాములు ఎవరు వచ్చారండి ఏదో చెప్తే వాడు భగవంతుడు ఏది అంటున్నాడు అలా అంటున్నాడు ఏది చెప్తున్నారు ఏదో చెప్పారు భగవాన్ చెప్పవరు అవన్నీ చెప్పవరు. ఆ తిరువమ్మల గొడవలు ఇటువంటి భగవంతుడు ఎవరని చెప్తే వాళ్ళు అలా చెప్పటం పొరపాటు కదా, అక్కడికి మీరు వెళ్ళటం పొరపాటు. అక్కడ వాళ్ళు అలా చెప్పటం పొరపాటు కదా, అక్కడికి మీ లోపల ఏదో బలహీనత ఉంది కాబట్టి మీరు అక్కడ చేరుతున్నారు, లేకపోతే ఎందుకు చేరుతారు? ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళతారు, మీరు బలహీనత కాదు అక్కడికి ఎందుకు వెళతారు? ఇందుకే సాధకుల లక్షణం ఏంటంటే మిమ్మల్ని ఈ బయట లోపలికి తీసుకోకూడదు, బయటికి బయట వదిలేయాలి, అవుట్ సైడ్ గొడవలన్నీ అవుట్ సైడ్ వదిలేయాలి. రోడ్డు మీద దిప్పు, రోడ్డు మీద దుమ్మంతా తీసుకొచ్చి మీ ఇంట్లో ఎలా పోసుకుంటారు? మీరు రోడ్డు మీద చాలా దుమ్ము ఉంది, మీ ఇంట్లో తెచ్చి పోసుకుంటారా? బయటకు అవుట్ సైడ్ గొడవలన్నీ అవుట్ సైడ్ వదిలేయాలి. అయితే మీకు ఎవరిలో స్తోత్రం చేస్తారు, మీకు అర్థమవుతుంది, అవి లోపలికి తీసుకోకూడదు. ఎవరైనా విమర్శిస్తారు మిమ్మల్ని, అవి లోపలికి తీసుకుంటే మీరు విషం ప్రవేశిస్తుంది లోపల, మీ లోపల అంటే మీరు చేసిన సాధన అంతా పాడైపోదు. మిమ్మల్ని పొగిడినా ఎవరు తీసుకోకూడదు, విమర్శించినా తీసుకోకూడదు. ఆ పొగట్టాలంటే వాళ్ళకి ఏదో ఉద్దేశం ఉంటుంది, విమర్శించినా వాళ్ళకి లోపల ఏదో ఉద్దేశం ఉంటుంది. మీరు పాడైపోతారంటే అటువంటి మాటలు విని మీరు విషపూరితం అవ్వకూడదు, మీరు మీ బ్రెయిన్ పాయిజన్ చేసుకోకూడదు. మీ బ్రెయిన్ పాయిజన్ ఎందుకంటే శరీరానికి గాయం తగిలితే మన హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకొచ్చాం, కానీ మనసు పాడైపోతే హాస్పిటల్లో బాగు చేయరు. ఎంతో సాధన చేస్తేనే కానీ ఆ గురు అనుగ్రహం ఉంటేనే కానీ, మనం సాధన చేస్తే కానీ ఈశ్వర కటాక్షి ఉంటేనే కానీ, ఆ కాలం కలిసి వస్తేనే కానీ మనసుకు పడ్డ గాయం తగ్గదు. మాట కాడ జాగ్రత్తగా ఉండాలి. ఆచార్య ఏం చెప్పాడు, నువ్వు మాట్లాడే మాట కేవలం ఇతరులకు సలహా ఇవ్వటం కాదు, నీకు మోక్షం కలగజేయాలి. అట్ ది సేమ్ టైం అప్పటికప్పుడు నీకేం కలగజేయాలి, నీకు మోక్షం కలగజేయటానికి సహకరించాలి. మోక్షం కలగజేయటానికి సహకరించాలి. ఆత్మకి అంటే నువ్వు పూజ చేస్తున్నావు, నువ్వు జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఎవరిని పెద్దలు చెబితే వెళ్తున్నావు, కానీ లక్ష్యం మోక్షం మీద ఉందా అని ఆచార్య వాళ్ళు నీ గమ్యం అసలు లోపల దృష్టి అసలు మోక్షం మీద ఉందా? మీ సంసార నిద్దట్లో మీ సంసార గొడవ లేదు, నిద్దట్లో మీ మీరు మెలకు రాగానే మీకు మీ సంసార గొడవలు జ్ఞాపకం వస్తాయి, వాళ్ళు బాగున్నారని వీడు బాగోలేదని ఏదో జ్ఞాపకం వస్తాయి కదా. మళ్ళీ ఎంతో మీకు అశాంతిని తీసుకొచ్చేస్తాను, అంటే మెలకు వచ్చేందుకు ఏం వస్తుంది, అహంకారం వస్తుంది. అహంకారం మొత్తంలో అంత ఈ సమాజం, ఈ కుటుంబం యొక్క అశాంతి, సమాజం యొక్క అశాంతి, లోకం అశాంతి మెలకు వచ్చేస్తుంది. అంటే మీ అశాంతికి మీరే కారణం, ఈ మోక్షానికి మీ శాంతికి మీరే కారణం, మీరే కారణం. అంచేత నువ్వు నేను తెలుసుకోకుండా, నువ్వెవడో నువ్వు తెలుసుకోకుండా, నీ లోపల వస్తువు అనుభవంలోకి నీకు రాకుండా ఎక్స్టర్నల్గా మనుషుల్లోంచి కానీ, పదార్థాల్లోంచి కానీ, నీ ఆస్తి పరిస్థితుల్లోంచి కానీ, నీ చదువుల్లోంచి కానీ, ఒకవేళ నీకు ఏదైనా ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా అది నిజం వల్లే కనిపిస్తుంది కానీ నిజము కాదు. మరి ఇంకో ప్రమాదం ఉంది, ఆ సంతోషాన్ని ఎప్పటికైనా భవిష్యత్తు జన్మలో నీకు దుఃఖం కింద మారిపోతుంది, ఎత్తుకు ఎత్తు అనిపించాలి. గుంటూరు జిల్లాలో నేను ఒక ఇంటికి వెళ్తే ఆయనగారు మేము అందరం పాడైపోవడానికి కారణం మా నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, అందుకు పాడైపోయి ఉన్నారు. ఏంటి మీ నాన్నగారు ఎమ్మెల్యే చేసేటప్పుడు మీరు పాడైపోవటం? ఒకరింటికి వెళ్ళారు ఆ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, నాడు ఎప్పుడు 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో చేశారు. కానీ మీరు చదువుకునే టైంలో ఎమ్మెల్యే చేశారు, మా ఇంటికి అందరూ చాలా మంది వచ్చేవారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు, అల్లి వచ్చేవారు. మనకి చదివేంటి మన రోజు ఆడొచ్చి బాబుగారు మమ్మల్ని కలెక్టర్ గారు వచ్చి మమ్మల్ని బాబుగారు అనేవారు. అదంతా నిజం అనుకున్నామండి. మనకి సంపాదన లేకపోయినా పర్లేదు, రోజులు ఇలా నిలిపోతానుకున్నానండి. అది ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత ఎవడో మమ్మల్ని పలకరించేవాళ్ళు చదువులు చెడిపోయినాయి అన్నాడు. ప్రకాశం గారంత గొప్ప నాయకుడికి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత 10 రోజులకి నన్ను భోజనం చేశారా 1100 గారు రోజు 1000 మంది వచ్చి కూర్చునే వాళ్ళు. ప్రజెంటేషన్ ఆ ప్రజెంటేషన్ ఈ ప్రజెంటేషన్ గడియారం మరొకటి మరొకటి పంతులు గారు దండలు వేసేవాడు ఒకడు, భోజనిచ్చేవాడు మమ్మల్ని కాలు చూసేవాడు ఒకడు, చేతులు తీసేవాడు, అన్నం కలిపేవాడు ఒకడు, ముద్ద పెట్టేవాడు పంతులు గారు. పదవి పోయిన తర్వాత 10 రోజులకి మంత్రి గారు మీరు అన్నం తిన్నారని అడిగి కూడా ఒక్కడ కనపడతాం అంటే లోకం అటువంటి లోకం అటు ఏంటి లోకం అన్నాడు. లోకం యొక్క పోకడు అన్నాడు ఆచార్య. అది లోకం ఎలా ఉందంటే అది ఆయన అన్నాడు. ఇంకా మా తండ్రి గారు ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరి మంది దగ్గరికి వస్తారు, మనం ఇంకో దగ్గర చదువులు కూడా శ్రద్ధ ఎదిరిపోయింది, నాకు ఇప్పుడు ఎందుకు పనికిరాకని తయారేమన్నాడు. ఎందుకు పనికిరాకని తయారయ్యా? ధర్మ మోక్షాలకి పనికిరావు, ఇప్పుడు అర్ధకామాలకి పనికిరావు, దానికి పని యుగానికి పనికిరావు, పరానికి మా తండ్రి గారికి ఎమ్మెల్యే అలా ఉండిపోతుంది అనుకున్నాను. తర్వాత ఓడిపోయాడు మమ్మల్ని పలకరించాడు, మా చదువులు పోగొట్టుకున్నామని. అప్పుడు ఆ రోజులు ఎప్పుడు అలా ఉండిపోతాయనుకున్నాం. మీకు అర్థమవుతుంది, ఏమీ లేదు. ఇప్పుడు ఆ పదవి పోయింది, పదవి చేసిన వాడు చచ్చిపోయాడు, ఇంకా మేము మిగిలిన సుబ్బారాయుళ్ళం, మాకేమి లేక తింటారు లేక మా నాన్నగారు ఎమ్మెల్యే చేశారని చెప్పుకుని ఇలా బతుకుతున్నాం. ఏమి లేనప్పుడు ఏం చేస్తారు? ఇంకా తింటారు లేదు, మేసాలకి ఏదో నూనె రాసి బతుకుతుంది, సెంట్ అది రాసు. అది పరిస్థితి కానీ ఏదో మనకి ఇలా పరిస్థితి బాగున్నాయని ఎప్పుడు అలా ఉండాలి. ఇవాళ మీకు పరిస్థితి సహజం, ప్రకృతిలో అలా కొట్టిపోతాయని, ప్రకృతిలో అలా సహజంగా అలా కొట్టిపోయి రాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు దేవుడు అనుకుంటున్నా కదా అరణ్యవాసానికి వెళ్ళడం వచ్చింది. వాల్మీకి అంటాడు సీత రూపంలో రాముడు ఉన్నాడు, రాముడు రూపంలో సీతమ్మ ఉంది అన్నాడు. ఏమన్నాడు వాల్మీకి? సీత రూపంలో రాముడు ఉన్నాడు, రాముడు రూపంలో సీత ఉంది. అది ఇద్దరు వేరు కాదని చెప్పడం కోసం ఇలా చెప్పాడు. సీతారాముడు వేరు కాదు అంటే ప్రకృతి పురుషుడు వేరు కాదు, ప్రకృతి పురుషుడు వేరు కాదు, పార్వతి పరమేశ్వరుడు వేరు కాదు, పైకి చూడటానికి ఇద్దరు వేరుగా కనిపిస్తున్నారు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అని చెప్పడం కోసం అంటే ద్వితీయం అక్కడ కూడా లేదు. సీత రూపంలో ఉన్నాడు రాముడే, రాముడు రూపంలో ఉన్నాడు కూడా సీతే, ఇద్దరు నీకు వేరుగా కనిపిస్తున్నారు కానీ ఒక్కటంటే ఒక్కటే అన్నాడు. బుద్ధిమంతుడికి చిన్న ఉపకారం చేస్తే వాళ్ళ జీవితం పొడుగునా మనం జ్ఞాపకం పెట్టుకుంటారు. దుష్టులకు మనం ఎన్ని ఉపకారం చేసినా అప్పటికప్పుడు మర్చిపోతారు. ఎవడో మంచివాడికి చిన్న ఉపకారం చేశాడు లైఫ్ లాంగ్ జ్ఞాపకం పెట్టుకుంటాడు. సహజంగా దుష్ట బుద్ధి వాడికి మీరు 100 ఉపకారాలు చేయండి మర్చిపోతాడు. మీకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుడు అని ఒకడు ఉన్నాడు. దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుడు, ఇక ఆడి పేరు అంటే కర్ణుడు కూడా కాదు, దుర్యోధనుడు తమ్ముడు కానీ ఆయన పేరు వికర్ణుడు. అంటే వికర్ణుడు అంటే సహజంగా కర్ణుడు కూడా కాదు, కర్ణుడు కూడా దుర్యోధనుడు తమ్ముడు. ఎవడు వాడు? వాడు అన్నదమ్ముడితో కలిసి ఉంటాడు. వీడు సభలో దుశ్శాసనుడు వీళ్ళందరూ కలిసి ద్రౌపది యొక్క వస్త్రాలు ఒరుస్తారు. అంటే ఆయన దిగంబరం చేయటానికి ఎవరిని? ద్రౌపది నుండి సభలో. అప్పుడు ఈ వికర్ణుడు లేచి అంటాడు దుర్యోధను తోటి ఆ వస్త్రాలు తీసి వెళ్తే మీరు చేసేది తప్పు అన్నాడు. ఆడు మామూలుగా చెడ్డ కుటుంబంలో పెట్టాడు కానీ ఇక్కడ ఏమన్నా అంటే మీరు చేసేది తప్పు అన్నాడు. ఒక స్త్రీని నిండి సభలోకి తీసుకొచ్చి అలాగే మీరు వస్త్రాలు వలవటం అనేది నోటికి రూపాయలు తప్పు, ఇది ఖండించదగింది అని చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఏదో కృష్ణుడు అక్షయం చేశాడు, బట్ అదంతా వదిలేని. ఈ మాట ఎందుకు చెప్తానంటే, వాడి జీవితంలో చేసేది ఒక్కడి మంచిపోటం ఒకటి వికర్ణుడు. తర్వాత మిగతా అన్ని విషయాల్లో దుర్యోధన తరపునాడు. మీకు అర్థమవుతుంది, భారతయుద్ధం జరుగుతుంది, దుర్యోధను తమ్ముడు ఎక్కడున్నాడు? శత్రు పక్షంలో ఉన్నాడు. మామూలుగా యుద్ధంలో చాలా మందిని భీముడు చంపాడు, అలాగే వికర్ణుని కూడా చంపేశాడు. అంటే వాడు ఎంత మంచి వాడు చూడండి. ఆ వికర్ణుని చంపేశాక సడన్ గా ఆ సభలో ఒక మంచి మాట, ఆ పని చెడ్డ పని ఆపిచేయలేకపోయాడు వికర్ణుడు, కానీ తప్పని చెప్పాడు. ఒక తప్పని చెప్పాడు, ఏదో చిన్న మాట ఖండించాడు, మంచి మాట చెప్పాడు. ఒక మంచి మాట చెప్పిన వాడిని నా చేతుడు చంపేశానని బాధపడ్డాడు ఆడు పాండవ. చంపనే కలం తీళ్ళు వచ్చేసింది ఇవాడికి. మమ్మల్ని అందరం చంపే చంపేసిందని ఇది గుర్తొచ్చింది. సరే చంపాలి, వాడు శత్రు సైన్యంలో ఉన్నాడు కానీ చంపాలి. చంపేస్తుంది ఆ జీవితంలో చేస్తుందల్లా అన్ని దుర్యోధన పక్షం. ఇది బట్టి తప్పని చెప్పాడు. నిండు సభలో అందరం భయం లేకుండా నిలబడి చెప్పాడు ఆ మాట. వీడు చనిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తే పాండవులకి భీముడు ఆయన చంపేట అయిపోయింది ఎవడో భీముడు. కానీ అప్పుడు జ్ఞాపకం వచ్చి సర్వంగా కన్నీళ్లు కాల్చాడు. అంటే పాండవులు ఎంత మంచి వాళ్ళు చెప్పడం కోసం చెప్తున్నాను. ఆయన చేసిందల్లా ఒకే మంచి మాట వాడు జీవితంలో. ఆ మంచి మాట బాగా భీముడు గుర్తుపెట్టుకున్నాడు. మిగతా ఆడు చేసిన చెడ్డ పనులన్నీ మర్చిపోయాడు. అయ్యా చెడ్డ పని ఆపచేయలేకపోయి ఊరికి తప్పని చెప్పాడు అంతే. తప్పని చెప్పినందుకు ఇది కృతజ్ఞత భీముడికి అలా ఉండిపోయింది. జరిగేదంతా భగవాన్ చెప్పాడు, జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతాను, జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతాను. దాంతో నువ్వు రాజీ పడలేనప్పుడు నీకు దుఃఖం వస్తుంది. జరిగేది జరక మానవు, జరిగేది జరక మానదు, రానన్నది రాక మానదు. జరిగేది జరక మానదు రాను. నీకు ఏదైనా అదృష్టం కలిసి వస్తానుకోండి, నేను చెరగొట్టాలని ప్రయత్నం చేసిన ఆడదు. జరిగేది జరక మానదు, రానన్నది రాక మానదు. ఏం చేదంటే అప్పుడు పాండవుల టైంలో బాగా బలవంతులు ఎవరంటే దుర్యోధనుడు ఒకడు, భీముడు ఒకడు, దుశ్శాసన దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, తర్వాత హిడింబాసురుడు ఎవరో ఉన్నారు పెద్ద. అంటే ఆరు రోజులు శారీరకంగా బలవంతులు, శారీరకంగా బలవంతులు, శారీరకంగా బలవంతులు వీళ్ళు ఉన్నారు. అంటే కీచకుడు భీముడు ఎంత బలవంతుడు, దుర్యోధనుడు అంత బలవంతుడు, గదా యుద్ధంలో కీచకుడు హిడింబాసురుడు కూడా అంత బలవంతుడు, ఐదుగురు వరడం ముందన్నారు. అంతకుముందు హిడింబాసురుణ్ణి కీచకుణ్ణి మేతవాళ్ళని చంపేశాడు భీముడు. భారత యుద్ధంలో కొంతమంది దుర్యోధనుడికి ఇంక యుద్ధం ప్రారంభమవుతుందిగా కృష్ణుడు రాజీకి వచ్చినప్పుడు చెడిపోయింది కదా, రాజీ చెడిపోయినప్పుడు అన్నాడు, నీతోడు సమానమైనవి నువ్వు వీరుడిలే, కానీ నీతోడు సమానమైన వీరుణ్ణి వీరుడిని వాడి భీముడు చంపేశాడు, అలాగే నిన్ను కూడా చంపేస్తాడని చెప్పాడు. కానీ నాకు ఇంత బలం ఉంది కదా, నేను అన్ని అలాగే చంపగలను అడుగుకున్నాడు. కానీ చంపగలను అనుకోలేదు. అంటే నేను బలవంతునే కదా భీముడితో, నిజంగా బలవంతులే. కానీ నీతోడు సమలమైన ఇడింబాసురుడిని, నీతోడు సమలమైన కీచుకుని చంపి పోగులు పెట్టాడు. అలాగే ఆ చేతిలో నీకు చావు ఉంది, నువ్వు ఈ యుద్ధం మానుకుంటే నీకు మంచిదని చెప్తే, కానీ ఆడికి అహంకారం అనిపించిందంటే నేను చంపగలను భీముడి అనే నమ్మకం ఆడుకుంది. రానున్నది రాక మానదు. ఇందుకే మీకు ఎందుకు చెప్తున్నాను, రానున్నది రాక మానదు. రానున్నది వస్తుంది, కానున్నది అయిపోయింది, ఏదో అయిపోతుంది, రాను. మీకేదో వచ్చే అదృష్టం ఉంటే ఎవరు చెడగొట్టలేరు, వచ్చేస్తుంది. ఈశ్వరాజ్ఞ, ఈశ్వర సంకల్పం, ఈశ్వర శక్తి, ఈశ్వరుడిది శక్తి. ఓం ఈశ్వరాయ నమః, ఓం అర్చితాయ నమః. అటువంటి ఈశ్వరుడికి అర్చన చేసి బాగుపడండి. మీరు అహంకారానికి అర్చన చేసుకోవద్దు. ఎవడైతే కర్మ పరదాతో అటువంటి ఈశ్వరుడికి అర్చన చేయండి. మీరు పూజకులు అవ్వండి, పూజకులు ఆయన పూజించండి, పూజించండి, స్మరించండి, తరించండి. అలా ఓం అర్చికాయ నమః అర్చన చేసండి ఎవరికి, ఈశ్వరుడికి. ఈశ్వరుడు అంటే ఎవడు, కర్మ పరదాత, శక్తిదాత, మిమ్మల్ని నియమించేవాడు, మిమ్మల్ని నియమించేవాడు. ప్రతిది ఈశ్వరాజ్ఞని బట్టి అంతా నడుస్తాను. కర్తృరాజ్యం కర్త ఎవడు, ఈశ్వరుడు. ఎక్కడున్నా పుస్తకం చేతిలో ఉంది, ఎక్కడికెక్కడికి వెళతాం. అది ప్రాథమిక అభ్యాసాలు. ప్రాథమిక అభ్యాసాలు అంటే ఏంటి, నువ్వేం చేయాలంటే ఒకటి నేర్చుకోవాలి, భక్తి అలవాటు చేసుకోవాలి, భక్తి అలవాటు చేసుకోవాలి. నీకు ఈశ్వరు పట్ల భక్తి పెరు, ఈశ్వరైన వాడు ఒకడు ఉన్నాడని భక్తి పెరితే ఈ రెండు నీకు వచ్చేస్తాయని చెప్తున్నారు భగవాన్. మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, తపస్సు. తపస్సు అంటే ఏమి లేదు. తపస్సు అంటే తపస్సు దేనికి చెయ్యాలి, ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి తపస్సు చెయ్యాలి. ఇంద్రియాలు ఒకటి మనస్సుతోటి మనకు సహకరించాలి కూడా, మనకు జ్ఞానం కలగదు. ఇంద్రియాలు ఒకటిని మనస్సుతోటి, మన ఇంద్రియాలు మన మనస్సు మనకేం సహకారం చేయటం లేదు అనుకోండి, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం మామూలుగా భౌతికమైన జ్ఞానం వస్తే రావచ్చు. ఇంద్రియాలు సహకారాలని మనసు భౌతికమైన విషయం, భౌతికమైన భోగాలు, భౌతికమైన భాగ్యాలు ఇవన్నీ వచ్చే రావచ్చు. ఆధ్యాత్మికంగా బట్టి ఏమి రాదు, ఈ రెండు స్వాధీనంలో రాకుండా. ఏది ఏ రెండు ఇంద్రియాలు ఒకటి మనస్సు. ఆ ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి తపస్సు. నీకు అర్థం వచ్చిందే, నువ్వు ఉన్న వస్తువు ఏదైతే నీ హృదయంలో ఉందో, ఏదైతే ఉందో, దేనికైతే వికారాలు లేవు, పుట్టికి కాని చావు కాని నీకు ఆకలి కాని లేకపోతే దాహం కాని నీకు అర్థం వచ్చింది, ఇష్టం కాని అయిష్టం కాని హెచ్చు తగ్గులు లేని వస్తువు ఒకటి ఉంది, దాని గురించి శ్రవణం చెయ్యాలి, దాని గురించి శ్రవణం చెయ్యాలి, దాని గురించి సమాచారం సేకరించాలి. నీకు అర్థం అది ఆత్మ విద్య, నీ లోపల ఆత్మ ఉంది, దాని గురించి వినాలి, దాని గురించి మననం చెయ్యాలి. వినగా శ్రవణం చేయగా చేయగా మననం చేయగా చేయగా ఆ వాక్యం మీద ధ్యానము చెయ్యాలి. వాక్యము దేవుడయ్యి ఉన్నాయి. మీకు అసలు శంకరాచార్య వారు అన్నారు, మీరు జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల ఏం ఫలితం వస్తుందో, ఆచార్య గురువు చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునేలా ఫలితాన్ని వస్తుందన్నారు. అది అర్థం బలం, అది అర్థమైతేనే కానీ తిన్న అన్నం జీర్ణమైతేనే కానీ మీకు బలాన్ని ఇవ్వదు. అలాగే మీరు విన్న, మీరు చదివిన వాక్యం అది మీరు చదివిన వంట పట్టాలి, మీ గుండెకి తాటాలి, మీ గుండెకి తట్టాలి, అది మీ లోపల ఒక భాగం అవ్వాలి. అప్పుడు మీ జపజ్ఞానంలో వచ్చే ఫలితం కూడా ఆ వాక్యము మీకు కలగజేస్తుంది. వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము దేవుడు. ఇప్పుడు ఆచార్యుడు ఒక మాట, ఒక ఆచార్యుడు ఒక మాట చెప్పాలనుకోండి, అంటే నాకు ముగ్గురు ఆచార్యుల మీద గౌరవం ఉంది, శంకర రామానుజ మధ్వుడు మధ్వాచార్య. వీరు చిన్నప్పుడు మనకు పాఠాల పుస్తకాల్లో వస్తారు, వీళ్ళు శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. వీళ్ళిద్దరు బాల బ్రహ్మచారులు. శంకరాచార్యుడు ఈయన బాల సన్యాసి, చిన్నప్పుడే సన్యాసం పూజ చేసుకున్నారు. ఎవరు శంకరుడు బాల సన్యాసి, మధ్వాచార్యుడు కూడా బాల సన్యాసి. సాధనకు సంబంధించినంత వరకు ముగ్గురు సమానంగానే చెప్పారు. కానీ రామానుజుడికి పెళ్లి అయింది, రామానుజుడికి పెళ్లి అయింది, కొంతకాలం సంసారంలో ఉన్నాడు, తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. ఎవరు రామానుజు ఎన్న అవుట్ సైడ్ గొడవలు, ఆయనకి పెళ్లి అయినా తర్వాత సంసారం ఎదిరేసి సన్యాసం పుచ్చుకున్నా అదంతా బయట కూడా ఆయన కూడా శంకరుడితో సమానమైన వాడే. అయితే ఆయన ప్రారంభాన్ని బట్టి కొంతకాలం పెళ్లి చేసుకున్నాడు అంతే, అది ప్రారంభంలో పెళ్లి ఉంది, పెళ్లి అయింది అంతే, ఆయన కూడా ఆచార్య. ఎందుకు ఏం చెప్తున్నానంటే, శంకరుడికి శంకరాచార్యకి మూలం మూల పురుషుడు శంకరుడు, మధ్వాచార్యకి మూల పురుషుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎంత వ్యాకరణబద్ధంగా శాస్త్రం రాశాడు, మధ్వాచార్య కూడా అలాగే రాశాడు. రామానుజుడికి మూల పురుషుడు లక్ష్మణుడు, కాని పేరే రామానుజుడు, రామునిది తమ్ముడు. శంకరాచార్యకి మూల పురుషుడు ఎవడు, మూల పురుషుడు ఎవడు, శంకరుడు. మధ్వాచార్యుడికి మూల పురుషుడు ఆంజనేయ స్వామి. రామానుజాచార్యుడికి మూల పురుషుడు ఎవడు, మూల పురుషుడు ఎవడు, లక్ష్మణుడు, రామానుజు, రామానుజు. ఇప్పుడు ఈ ముగ్గురు గురించి, ముగ్గురు మనం గౌరవింపది అయితే ఎక్కడ సాధనకు సంబంధించినంత వరకు, మనం బాగుపడటానికి సంబంధించినంత వరకు అన్ని వాక్యాలు బాగా చెప్పారు. ముగ్గురు కూడా భాష్యాలు రాశారు, ముగ్గురు కూడా ఉపనిషత్తులకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి ముగ్గురు భాష్యాలు రాశారు. ముగ్గురు ఎక్కడ డిఫర్ అవుతారంటే, నదిల్లి సముద్రంలో కలిసినట్టు ఈ జీవుడెళ్లి భగవంతుడిలో ఐక్యమైపోతాడని శంకరాచార్య వారు చెప్పారు. అంటే సాయుధ్యం, సాయుధ్యం అంటే వాళ్ళు ఐక్యం, డిఫరెన్స్ నదిల్లి సముద్రం. గంగా నదిల్లి సముద్రంలో కలిసింది, గోదావరి నదిల్లి సముద్రంలో కలిసింది, కావేరి నదిలి సముద్రంలో కలిసాక ఇది సముద్రం నీరు, ఇది గోదావరి నీరు, ఇది కావేరి నీరు అని మనకు తెలియదు, అంతా సముద్రమే. అలాగే అసలు మోక్షం రావాలి కానీ జీవుడికి వస్తే ఇది జీవుడి, ఇది పలానా జీవుడి, ఇక్కడ ఇది పలానా ఆత్మను తెలియదు. సాయుధ్య ఐక్యమైన తర్వాత ఇంకా భేదము లేదని చెప్పాడు. ఎవరు, శంకరాచార్యుడు మొదటి ఆచార్యుడు, ప్రథమ ఆచార్యుడు. రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు ఎక్కడ చెప్పారంటే, భగవంతుడు ఐక్యం ఎవరు, భగవంతుడి సామీప్యాన్ని పొందుతారు, భగవంతుడి సన్నిధి పొందుతారు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందుతారు, కానీ భగవంతుడు ఐక్యం వాడు ఒప్పుకోలేదు. అక్కడ డిఫరెంట్ ఎక్కడ, ఆ గొడవలో మనం ఎక్కడ చెటారు కొమ్మలో వాడుకున్న అభిప్రాయం. అంటే శంకరాచార్యుడు జీవుడు బ్రహ్మముడు ఐక్యాన్ని ఒప్పుకున్నాడు, వీడు భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని సారూప్యాన్ని పొందుతారు, సామీప్యాన్ని పొందుతారు మరణించడం వల్ల, తరిస్తారు, మోక్షాన్ని పొందుతారు, సామీప్యాన్ని పొందుతారు. ఐక్యం అనేది వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. ఎవరిద్దరు, మధ్వాచార్యులు, రామానుజులు. ఈయన ఐక్యాన్ని ఒప్పుకున్నాడు, ఎవరు, శంకర. అక్కడ అది డిఫైన్ చేయడంలో అది పొందవలసింది. పొందిన తర్వాత అక్కడున్న తేడాలు వాళ్ళకున్నాయి, కానీ సాధన సంబంధించేంత వరకు మనం బాగుపట్టాన సంబంధించేంత వరకు ముగ్గురు సమానంగా చెప్పారు. ముందు మనకు ముగ్గురు మనకు వందది, ముగ్గురు మనకు నమస్కరించదగిన వాళ్ళు, ముగ్గురు మనకు గౌరవింపదగిన వాళ్ళు. ఎక్కడో వాళ్ళకి అయిపోయి ఎక్కడో చటాలు కమ్ముల్లో తేడాలకు వచ్చింది, కానీ మిగతా విషయాలు మనకు సంబంధించేంత వరకు పెద్దవాళ్లే వాళ్ళు, మనం గౌరవింపదగిన వాళ్లే, వాళ్ళు చెప్తే మాటలు వినదగిన వాళ్ళు. ఏం చెబుతున్నారు భగవాన్? మీరు అక్కడ ప్రాథమికంగా మీరు ఏం చేయాలంటే మనోనిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని వైరాగ్యం ఉండాలి. అభ్యాస మనస్సు ఎలా గీతలో ఏం చెప్పారంటే ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి మనిషికి, ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. మనం అంటిపెట్టుకుని ఉండాలి. అభ్యాస వైరాగ్యములు లేకుండా, మీకు తపస్సు లేకుండా ఇంద్రియములు కానీ మనస్సు కానీ స్వాధీనం అణగవు. అది అణిగితేనే కానీ, అది అణిగితేనే కానీ మీకు లోపలన్న శక్తి, లోపలన్న జ్ఞానం, లోపలన్న ఈశ్వరుడు మీకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఇది అణగాలి, మాట అణగాలి. ఇప్పుడు కూడా నాకంటే మీరు అదృష్టం ఉంటుంది. ఎందుకు చేయదంటే ఒకటి ఏకాంత భావం, రెండు మౌనం మనో నిగ్రహానికి సహకరిస్తారు. ఒకటి మౌనం, మన ఇంటికాడ కూడా ఎక్కువ మాట్లాడకూడదు, మామూలుగా తగ్గ అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మీకు అర్థం అవుతుంది. ఏకాంత వాసం మౌనం ఒకటి, ఏకాంత వాసం. తర్వాత ఏకాంత వాసం అంటే పూర్వం ఎక్కడో తప అడవులకు వెళ్ళిపోయేవారు, మీకు అర్థం, తపచ్చేసి మనం అడవులకి ఎలాగ వెళ్ళాము, అడవులకి వెళ్ళే అంత వైరాగ్యం. మన ఇంటికాడే ఏదో గంట రెండు గంటలో కొంచెం మీరు అంటే అది ఆ నోరు కొంచెం కట్టుకోవటం మంచిది. మనం ఎక్కువ మాట్లాడతానే మన ఆవిడ గౌరవంగా అదే బాగుతూ ఉంటాడు, వదిలేయండి అంటాడు. ఎక్కువ మాట్లాడేవాడికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. ఈ రెండు మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి మౌనం, ఎంతకొంత రోజు మౌనం ఒకటి, లేదా ఏకాంత వాసం ఒకటి. ఇంటికాడ కూడా మనం అలా కలిసిపోయినట్టు ఉండకూడదు. ఏదో గంట రెండు గంటలు మనకు అవకాశం ఉన్నప్పుడు, కొంచెం మనకు ఆ టైం అనుకూలించినప్పుడు ఒక గంట ఏకాంతంగా మన గదిలో మనం కూర్చుని నలుగురి చోట కలవకుండా మన మనసులో ఉన్న బలహీనతలు ఏంటో మనం ఏకంగా ఒంటరిగా ఉన్నప్పుడే మనకు తెలుస్తాం. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ పెద్ద మనుషులే, నీకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆడ మనసులో ఉన్న బలహీనతలు ఏంటో అడిగి తెలుస్తా ఉంటాడు. ఈ రెండు మనకు మనస్సు స్వాధీనం చేసుకోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. ఒకటి ఏకాంతవాసం, రెండు మౌనం. అంటే మౌనం అంటే బొత్తిగా రోజులు తరబడి నోరు మూసి కూర్చోక్కర్లేదు, అవసరమైన బాగా అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాటలు తగ్గించుకోవాలి. దానివల్ల మనకు ఏమవుతుందంటే శక్తి కలుగుతుంది, దానివల్ల శక్తి కలుగుతుంది. అంటే మాటలు తగ్గించుకోవాలి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వైరాగ్యానికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, తర్వాత అభ్యాసం ఉండాలి. తపస్సు, తపస్సు దేనికి? ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి తపస్సు అవసరం. వాటిని తప్పింపు చేయాలి. మాట అనగదనుకోండి, మీ మాట అనగదనుకోండి, ఇంద్రియాలు అనగమనుకోండి, మనస్సు అనగదనుకోండి, ఆత్మజ్ఞానం కూడా ఉన్నారాదు, ఉన్నారు మీకు ఎరుకురుకు రాదు. కదా ఇప్పుడు మనకి ఏదైనా బలమైన వాసనలు ఉన్నాయనుకోండి, అది ఒకటి నిజమనిపిస్తుంది. నీకు అర్థమవుతుంది. ఆ వాసనలోంచి బలమైన వాసనన్నా ఒకటి మనం చేయగలిగిన సాధన చేయటం, మనం చేయగలిగిన భగవంతుని ప్రార్థించటం, భగవంతుని ప్రార్థించటం. మనలో ఏ బలహీనత మనల్ని పీడిస్తానో దానికి వ్యతిరేకమైన మనం ప్రాక్టీస్ చేయటం, దానికి వ్యతిరేకమైన మనం ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా బలహీనత చనిపోతుంది. అది ఆ బలహీనతలు మనకి ఎందుకు వచ్చినాయంటే ఒకప్పుడే మంచి అని నేర్చుకున్నాం, ఇప్పుడు చెడ్డదని అర్థమవుతుంది కాబట్టి అవి విడిచిపెట్టినప్పుడు కష్టమవుతుంది. అలా అందులోనటువంటి చెడ్డ మనకు అర్థమవుతుంటే అవి మనకు తీసుకొచ్చే పరిణామంలో తీసుకొచ్చే అంశాలతో అర్థమవుతాయంటే నెమ్మదిగా విడిచిపెట్టడం నేర్చుకుంటాం, నెమ్మదిగా విడిచిపెట్టు. ఇందుకే మీరు చెప్పి మీరు మీకు ఇందుకే ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే మనం సుఖమైంది సుఖం కోసం వెతుకుతున్నాం. మనలో ఆనందం ఉన్నప్పటికీ ఆనందం కోసం బజార్లు వెతికినా అక్కడ ఏది కాబట్టి దొరకదు. ఒకవేళ వెతకొచ్చి వెతికినా అక్కడ కోటి జనములు వచ్చినా అది దొరక ఇంకేం దొరకదు. అక్కడ ఏది బాహ్యం అక్కడ లేదు. అసలు మనకు లో చూపు నేర్చుకుందామంటే చిత్తశుద్ధి లేదు, పుణ్యబలం లేదు, సంస్కార బలం లేదు, చిత్తశుద్ధి లేదు, మంచి స్నేహాలు లేవు, ఓ సద్గ్రహణ పట్టణం లేదు, చేసి స్నేహాలన్నీ పాడు స్నేహాలు. ఇంకా మనకేమొస్తుంది జ్ఞానం? మన కళ్ళతోటి చూసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి, చెవిడితోటి వినే విషయాలు జాగ్రత్తగా ఉండాలి, నోటితోటి తిని ఆహార విషయం మనం శుభ్రంగా ఉందనేది చూసుకుంటాం. ఇలా అన్నం కలుపుకునేప్పుడు, అన్నం తినేప్పుడు కూర శుభ్రంగా ఉందా, అన్నం శుభ్రంగా ఉంది, ఇందులోని నలకలు ఉన్నాయని చూసుకుంటాం. నోటితోటి తిని అన్నం విషయంలో ఎంతో కొంత జాగ్రత్త పడతాం, కానీ చెవులతోటి అనే విషయంలో జాగ్రత్త పడం, కళ్ళతో చూసే విషయాల్లో మనం జాగ్రత్త పడం. మీకు అర్థమవుతుందే, ఇది ఈ నోటితోటి వెళ్ళి అన్నం కంటే ఈ చెవులతోటి వెళ్ళి అన్నం, కళ్ళతోటి వెళ్ళి అన్నం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అది అన్నమే, అది ఆహారం కూడా మనకు తెలియకపోవటంలో అజాగ్రత్తగా ఉంటుంది. నోటితో తినేది ఆహారం, అలాగే చెవిరితో తినేది కూడా ఆహారమే, కానీ కళ్ళతో చూసేది కూడా ఆహారమే. అయితే ఒక వేదంలో ఏమంటాడంటే, నేను తినేది మాత్రమే కాదు, నేను చూసేది వినేది శుచిగా ఉండిగాక. అలా శుచిగా ఉండేటట్టు అనుగ్రహించో ఈశ్వరుడో పరమేశ్వరుడో సర్వేశ్వరుడు. ఒక వేదంలో ప్రార్థనలు ఉన్నాయి. వేదంలో ఒక జ్ఞానం ఒకటే కాదు, ప్రార్థనలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? కర్మకాండ ఎలా చెయ్యాలో ఉంది, కర్మకాండ ఎలా చెయ్యాలో ఉంది. వేదంలో పెళ్లి మంత్రాలను కూడా వేదంలో అయ్యాయి. ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలో వేదంలో ఉంది. ఆ ఇంట్లో గాలి ఎలా రావాలో, ఏ దిశగా ఎలా ఉంటే ఎక్కువ గాలి వస్తుందో, ఆ గాలి బాగా వస్తాంటే ఇంట్లోకి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇలాగే అన్ని వేదంలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు. అయితే భారతంలో వ్యాసుడు నాలుగు వేదాలను సారమే భారతం కింద రాశాడు. రాసి లక్ష శ్లోకాలు భారతం, లక్ష శ్లోకాలు భారతం, లక్ష శ్లోకాలు వ్యాసుడు. ఎవరు కష్ట సుఖాలన్నీ రాశాడు. మనిషికి వచ్చే కష్ట సుఖాలన్నీ భారతంలో రాసి ఏమన్నాడంటే, ఈ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడైనా లేనిది ఉంటే ఇది భారతంలో. భారతంలో నేను చెప్పకుండా విడిచిపెట్టిన కష్టకాలు లోకంలో లేవు. లోకంలో లేని గోడ ఎక్కడైనా ఇందులో ఉండి వచ్చాం కాదు, ఇందులో లేని లోకంలో ఎక్కడ లేదు. అంత మనస్సుని విశ్లేషంగా ఏ జీవుడు ఎలా ఉంటాడు, ఏ పరిస్థితి ఎలా ప్రవర్తిస్తాడు అని విశ్లేషణంగా రాశాడు భారత వ్యాసుడు. అంటే వ్యాసుడికి ఎంత గౌరవం అంటే, వాడికి చేతులు రెండే ఉన్నాయి. ఎవరికి? వ్యాసుడికి రెండే చేతులు. నారాయణుడికి నాలుగు చేతులు ఉన్నాయి, నారాయణకి నాలుగు చేతులు ఉన్నాయి, వీడికి చేతులు రెండే చేతులు ఉన్నాయి. కాబట్టి చేతుల్లో తేడా, కానీ వీరు నారాయణుడితో సమానం అన్నారు వ్యాసుడు. చేతులు ఆడికి నాలుగు ఉన్నాయి, వీడికి రెండు ఉన్నాయి, అంటే చేతుల్లోనే తేడా, కానీ వీడు కూడా నారాయణుడితో సమానం వ్యాసుడు. పరతత్వముడు నారాయణుడు, పరతత్వముడు నారాయణుడు, ఆ నారాయణుడితో సమానమే. అంటే మనకి భగవంతుడు ముఖ్యమైన సంగతి. భగవంతుడు ఉన్నాడు ఏదో కొంచెం నమ్మినా, ఏదో మజ్జిగ నుండి కొంచెం ఆవకాయ మొక్క ఆవకాయ మొక్క వేసుకున్నట్టు ఆయనకి మనం ముందేమో ప్రపంచాన్ని పెడుతున్నాం. తర్వాత ఎప్పుడు మనకు ఖాళీగా ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవచ్చు అనుకుంటున్నాం. భగవంతుని స్మరిస్తే మనం పవిత్రంలో ఉన్న సంగతి తెలియక స్మరణ చేసుకున్నారు శ్రద్ధ. ఆ స్మరణ వల్ల వచ్చే లాభం మనం తెలియక ఆ స్మరణ విషయంలో అశ్రద్ధగా ఉంటున్నాం. గోపికుడు అక్రూరుడు ఆమె ఆ కృష్ణ బలరామకృష్ణుని తీసుకునని అది బృందావనంలో ఉండగా ఆయన అక్కడ తీసుకొచ్చి చంపేద్దామని బలరామకృష్ణుని తీసుకొచ్చి మధురి తీసుకొచ్చి చంపేద్దామని. తర్వాత వాళ్ళకి బలరామకృష్ణుడు ఎవరు ఎక్కువ లైక్ చేస్తారంటే వాళ్ళు అక్రూరుడిని ఎక్కువ లైక్ చేస్తారు. అక్రూరుడు భక్తుడు. అలాగే భారతంలో సంజయ్ వాచ వాడు కూడా భక్తుడు. ఆ ధృతరాష్ట్ర దగ్గరికి మంత్రిగా ఉండేవాడు వాడు. ఎవడు? సంజయుడు. వాడికి మంచి విషయాలు చెప్పాడు ధృతరాష్ట్రుడు. నీకు అర్థమవుతుందా? మంచి విషయాలు చెప్పినాడు, వినేవాడు. కానీ వాడికి గుండెలోకి వెళ్ళేది కాదు. అప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, రాయి అంచేపు నీళ్ళలో ఉన్నా నీరు లాక్కోదు అనుకునేవాడు. రాయి నీరు రెండు రోజులు నీళ్ళలో ఉంచేది లాక్కోదు, నీరు లాక్కోదు. ఇది గుండె అటువంటిది, కళ్ళు గుడ్డోడే, కానీ గుండె అటువంటిది అని. అంటే గోపికలంటే భగవంతుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే, అక్రూరుడు నేను మధురను తీసుకురమ్మని చెప్పాడు. కంసుడు పంపాడు, కంస మహారాజు. వీడు రారాజులు, కంసుడు అక్కడ, దుర్యోధన్ అక్కడ, రారాజులు వాడు పెద్ద రాజులు. నీకు అర్థం రారాజులు ఏ చేసినంతకాలం అలా చేశారు, ఈ కంసుడిని పంపాడు. కంసుడిని అక్రూరుని పంపాడు. అంటే అక్రూరుడు భక్తుడు, వాడు చెప్తే వాళ్ళు ఇద్దరు వస్తారని. అలా వేసిన ప్లాన్ బాగానే ఉంది. ఏంటి, ఎందుకు పంపారు? వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని చంపేద్దాం అనుకున్నా, వాళ్ళిద్దరు వచ్చిందని చంపేస్తారని వాళ్ళకి తెలియదు. ఎవరిని సెలెక్ట్ చేసుకుందా? అలాగే ఈయన్ని రంగాన విజయవాడ చంపేశారు. రంగాని విజయవాడని చంపేశారు. పలానా చోట రంగా ఒకడు చెప్తే రంగా ఒకడు ఉన్నాడు, వాడు రంగా ఆడు చెప్పిన మాటలన్నీ రంగా నమ్ముతాడు. ఆయన్ని పట్టుకున్నాడు ఈయన చంపేసేవాడు. ఆడికి ఏదో 20 లక్షలు పడవేశారు. అడుగు యేసుక్రీస్తుని కూడా, యేసుక్రీస్తుని పట్టించినాడు ఎక్కడున్నాడో పట్టించినాడు, 30 రూపాయలు లంచానికి పట్టించేశాడు. 25 లక్షలు పడవేశారు. అడుగు ఇంక డబ్బు ఇస్తామే బాగుంది. అప్పుడు వీడికి వీడికి చందా వసూలు చేయటం అలవాటు. వీడి రంగాతో ఇదేం చెప్పాడు, వీడికి జ్ఞానం చేసి నువ్వు పలానా చూడగా రాత్రులైతే ఆడికి అపనమ్మకం వస్తే పొద్దున 9 పలానా కొట్లో ఉన్నారు, నీకు చందా ఇస్తానంటున్నారు రామన్నారు. ఆ ఎవడైతే రంగా మాట వింటాడో ఆయన పురమాయిస్తే రంగా నమ్మాడు. నీకు అర్థం అవుతుంది, చందా కోసం వాడు శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని చందా చేతిలో చెక్కం పుట్టి ఆ డబ్బు చెక్కు చేస్తానని చెక్కంతో చేసుకొచ్చింది అనేది గదిలోకి ఎంటర్ అయ్యాడు. చందా లేదు గడపాలు పెట్టి పొడి చంపించాడు. అలాగే వీడెందుకు పడిపోయారు అక్రుడిని, వీడెందుకు పడిపోయారు అక్రుడికి, వీళ్ళందరూ వీళ్ళకి ఇష్టం. ఎవరెందుకు బలరాం భక్తులు కాబట్టి ఇష్టం. వాడు ఎందుకు పంపారంటే కలుసుడు అక్రుడు రమ్మంటే వచ్చేస్తారు, నిజంగా వచ్చేసాడు, నిజంగా వచ్చి కానీ వీడు ఆయన చంపేద్దామంటే వాళ్ళు వీడిని చంపించారు. అక్కడ రంగాన్ని చంపకపోయి రంగా ఇక్కడ ఈడు భగవంతుడు అమిత శక్తివంతుడు. ఆ రాయిబారం ఫెయిల్ అయినప్పుడు వీడి దేవుడు దెయ్యం ఉదయ దొరికేదండా. ఎవడో ఈ కృష్ణుడు దేవుడు దెయ్యం ఆ గొడవలు అమితమైన బలవంతుడు. అది ఎవరన్నా చంపాలని ఒక లంపక ఇస్తాడు చచ్చిపోతాడు ఎంత బలవంతుడు. అదంతా ఉదయాలి దేవుడు అవునా కదా, అమిత బలవారు నిన్ను చేతిలో ఆయుధం లేకుండా ముట్టుకుని చంపేయగలడు. అంచేత రాజీ చేసుకోవడం మంచిదని భీష్ముడు చెప్తాడు. కాని కారణం శిరస్సు లేకపోతే దేహం లేదు, కర్ణుడు లేకపోతే భారతం లేదు. ఇంచేదంటే ఎవరు ఎన్ని చెప్పినాడు ఎందుకేం లేదంటే మన తరఫున కర్ణుడు ఉన్నాడు, అది సిన్సియర్గా చేస్తాడు, పాండవులు చంపేస్తాడు. ఎవడో ఈ నల్లటి వాడిని కూడా చంపేస్తాడు, నల్లటి వాడిని కూడా చంపేస్తాడు అని చంపేసి అటు రాజ్యం మనకు తెచ్చి పల్లెల్లో వస్తువు పెట్టి ఇచ్చినప్పుడు తాంబూలం పల్లెల్లో అట్టి పల్లె ఇప్పించాడు, రాజ్యం మనకి పల్లెల్లో ప్లేట్లు పెట్టి ఇచ్చేస్తాడు అనుకున్నాడు. అది కర్ణుడు నమ్మకమే అడుగు దానికి ఇద్దాడు. అంచేది పంచి గ్రామాలకు కూడా కాదు కదా సూది మోపినంత స్థలం కూడా. కానీ ఈ మాటలు ఎవరనిపించారు, ఆడి బలం కాదు కర్ణుడి బలం. అంటే ఈ మాటలు ఎందుకు, మంచి మాటలు ఎందుకు ఉన్నాయి, కర్ణుడు ఉన్నాడు కదా అంటారు. అలా కర్ణుడు లేకపోతే భారత యుద్ధం లేదు, ఈ రాజుకి వచ్చేది రేటు. కర్ణుడు లేకపోతే ఆ యుద్ధమే లేదు. కర్ణుడు పూర్తిగా ఉన్నాడు. కానీ కర్ణుడు కూడా ఈయన పూర్తిగా ఆడి పూర్తిగా యుద్ధం చేసిన మాట నిజమే. ఎక్కడ పరమాత్మ అసలు పరమాత్మతో ఎవడు యుద్ధం చేయగలడు? ఎంత యుద్ధము చేసినా ఎదురు పడితే బతికి ఎవడైతే ఎదురు పడితే ఇంకా పరమాత్మ చంపాలనుకున్నప్పుడు ఎవడైతే బతికుండి బట్ట కట్టడో వాడు కృష్ణుడని. అంటే వాడు నిరోధించేవాడు, వాడు సంకల్పిస్తే ఆయనకి ఆయుధం అక్కర్లేదు, సంకల్పిస్తేనే నిరోధించేవాడు. ఎందుకు వీడు ఎందుకు పంపారు? ఇక్కడ మాట కోసం ఇదంతా చెప్తే ఈ పురాణం కాదు, ఇది అక్రుడు వచ్చారు, అక్రుడు నేను కంస మహారాజు తీసుకురమ్మన్నాడు అంటే ఏంటి చంపేద్దాం, అక్కడే పిల్లకాయల్లో ఉన్నారు చంపేద్దాం అని చూశాడు. అంటే వీడు నేను రావనలేదు వస్తా ఉన్నారు ఆయన చంపేది, ఆడేమి ఈయన చంపేద్దాం కూడా, వీళ్ళు ఆయన చంపేద్దాం, ఆడు బాగానే ఆహ్వానిస్తున్నాడు బన్నే మన ఆయన రోడ్డు మీద తీసుకురావడం, ఆడి ఇంటికి ఆయన చంపేయచ్చు వీళ్ళు అనుకుంటారు, ఆడేమనుకుంటున్నాడు మన ఇంటికి తీసుకొచ్చి ఆడు చంపేయచ్చు. ఇద్దరు పాపం ఒకళ్ళ ప్రాణంలో ఉన్నారు, ఎవరికి అక్రూరు ఉపయోగించుకున్నారు. ఇలా రంగాన్ని చంపేసిన బెంగళూరు రంగా అక్రూరు వచ్చాడు, ఈ గొడవ కోసం చెప్పటం లేదు. అక్రూరుడు వచ్చాక రమ్మన్నారు, వస్తా ఉన్నారు, రావన్నారు. కానీ ఈ గోపికలు ఉన్నారు చూశారు, కృష్ణుడు స్మరణలో కృష్ణుడు వాళ్ళ అన్నం తింటే కృష్ణుడు కనిపిస్తున్నాడు, ముద్ద కనపడుతుండదు. అంత భక్తి గోపికలు అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆడికి ముద్ద తగలతలేదు, నోటికి కృష్ణుడు తగులుతున్నాడు. సమాజం మమ్మల్ని ఆదివారం ప్రేమిస్తుందేమని భయం లేకుండా కృష్ణుని ప్రేమిస్తున్నా ఉన్నారు గోపికులు. వాళ్ళు జట్టి ప్రేమ, సమాజానికి తాలూకు భయం కూడా వదిలేసే ఉన్నారు. అంచేత ఒక మాట అన్నారు గోపికులు, ఆ ఒక్క వాక్యం కోసం ఇదంతా చెప్తున్నాను. బలరామ కృష్ణుని ఆ అక్రూరుడు ఆ రథం ఆపు చేశారు గోపికులు. ఆ నిజంగా రథం తోలుతున్నాడు, ఈ చక్రాలు ఆపు చేస్తున్నారు, ఆ నిజంగా తోలుతున్నాడు. అప్పుడు వీళ్ళు అంటారు ఏడు గోపికలు అంటారు అక్రూరుడా, నీ పేరు అక్రూరుడని ఎవరు పెట్టాడు? నువ్వు క్రూరుడిగా పేరు అక్రూరుడని నీకు ఎవరు పెట్టాడు? నువ్వు పరమాత్మ నా గురించి పరమాత్మ నా దగ్గర నుంచి వేరు చేస్తున్నావు, నువ్వు క్రూరుడే, కానీ నీ తల్లిదండ్రులు క్రూరుడు సంగతి తెలియక నీకు అక్రూరుడని పేరు పెట్టాడు, ఇదేం పేరు పోయాలి? ఈ మాట కూడా ఈ మాట కూడా నేను చెబుతున్న ఒక్క మాట అన్నారు గోపికలు. అపూర్వం అద్భుతం ఏమన్నారంటే, నువ్వు అక్రూరుడా, మాకు చేయవలసిన అపకారంతో నువ్వు చేసేస్తున్నావు, మాకు చేయవలసిన అపకారం అంతా నువ్వు చేసేస్తున్నావు, ఎవరిని దూరం చేస్తున్నావు మాకు? భగవంతుని దూరం చేస్తున్నావు మాకు. ఇంతకంతా నువ్వు ఏదైనా మాకు అపకారం చెయ్యాలి, ఇంకేమి లేదన్నారు. ఇది అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ చూడండి గోపికలు. ఒకవేళ నీకు ఈ కృష్ణుని తీసిపోయి మా దగ్గర నుంచి తోలండి, ఇంకేదైనా భవిష్యత్తులో మాకు అపకారాలు చేద్దామనుకుంటున్నావు, నువ్వు ఇంతకంటే భగవంతుని మా దగ్గర నుంచి మా పెన్నిది మా దద్దరితో మా పెన్నిది నేను ఆరాధించుకునే దేవుడిని, మీ సర్వస్వం చూసుకునే దేవుణ్ణే మాకు దూరం చేయవలసినప్పుడు భవిష్యత్తులో ఎంతకంటే నువ్వు చేసే అపకారం ఏమన్నదో చేయవలసినంత చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నారు గోపికలు. ఆ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అది గోపికలు నోటంత వచ్చిన ఒక పండితుడు ఆ మాట మాట్లాడాడు. మహాపండితుడు కూడా నోటంత ఆ మాట రాదు, ఆ మాట రావటానికి అక్కడ పాండిత్యం. ఎందుకంటే నువ్వేం మాకు అపకారం చేయలేవు. అప్పుడు చక్రాలు వదిలేసి బండి అడుగుతుంది, చక్రాలు వదిలేశారు, నువ్వు చేయవలసిన అపకారాన్ని పూర్తిగా మాకు చేసేస్తున్నావు, ఒక భవిష్యత్తులో కూడా నీకేమైనా మాకు అపకారం చేయలేదు, ఎందుకంటే నువ్వు చేసింది ఏమి లేదన్నారు అక్కడ. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చి ఆ భాషలో, ఆ ఎక్స్ప్రెషన్ ఉన్న ఆనందం చూడండి, అంటే భాషలో ఉన్న సౌందర్యం చూడండి. వాళ్ళకున్న భావాన్ని ఈశ్వరు పట్ల వాళ్ళకున్న భావాన్ని వ్యక్తం చేయటం అందాలు చూడండి. చెవులున్న వాళ్ళందరూ కదండి, ఒకవేళ భవిష్యత్తులో మాకేదైనా అపకారం నువ్వు చేద్దామని ఎందుకంటే నువ్వు చేసేది ఏమి లేదు. భగవంతుడే మేము ఎవరినైతే పూజించుకుంటున్నామో జపించుకుంటున్నామో వారితోటి మాకు ఉద్యోగం వచ్చేసి తీసిపోతున్నావు కదా నువ్వు, ఇదే ఇంతకంటే మించిన అపకారం, భవిష్యత్తులో నువ్వు ఏదైనా అపకారం చేసే ఉద్దేశం, ఇంతకంటే అపకారం నువ్వు చేసేది ఏమి, నువ్వు చేయవలసిందంటే ఇప్పుడే చేసేస్తున్నావు. అంటే ఆ గోపుల యొక్క ఎఫెక్షన్ కోరిక లేని ఇంకో ప్రేమతోటి కానీ ఇంకో భక్తి చోటు కానీ నీకు అర్థం, పోలిక లేని భక్తి, పోలిక లేని ఆప్యాయత, పోలిక లేని ప్రేమ. సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళ భర్తలు ఏమనుకుంటారో కూడా తెలియకుండా పరమాత్మ కూడా పరిగెడతారు వాడు గోపిక. మన సమాజానికి దృష్టం ఇలా ఉండాలి అలా అంటే సమాజానికి ఎంత సమాజం అంటే మనకి ఎంతో కొంత భయం ఉంటుంది. పరమాత్మ కోసం సామాజిక గౌరవం, కుటుంబాల గౌరవం కూడా వదిలిపెట్టి పరమాత్మకి పరిగెత్తారు వాడు గోపిక. ఎందుకంటే నువ్వు చేసే అపకారం ఏమిటంది అక్రూర, ఆ ప్రేమ భావన కూడా అంత తేలిక రాదు. ఎంతో కల్చర్ ఉంటే కానీ, ఎంతో సభ్యత ఉంటే కానీ, ఎంతో సంస్కారం ఉంటేనే కానీ, ఎంతో పుణ్యబలం ఉంటేనే కానీ, ఎక్కడో ఒక దేవత అనుగ్రహం, గురువు అనుగ్రహం ఉంటేనే కానీ ఈశ్వరు పట్ల అంత ప్రేమ కలగటం సాధ్యం కాదు. అంటే శంకరాచార్య వారు ఆ పంచుకుని ఏం చెప్పాడు, మీకు దయ్యం ఉన్నా ప్రేమ ఉన్నా మనుషుల్ని తగు మాత్రం కట్టే పెట్టుకోండి, అతిగా ఉంటే ఇక్కడ చెరగొట్టుకుంటారు, అతిగా ఉంటే అక్కడ, అతిగా ఉంటే అది పొందవలసింది మర్చిపోతారు. మీరు ఈ బాహ్యంగా ఉన్న విషయాల్లో కాలం ప్రేమ ఉంటే ఉండదు, దేవుగా తగు మాత్రంగా ఉండండి. మీరు అద్దెలు మీరు అద్దెలు మీరద్దు మీరు అద్దెలు మీరు తగు మాత్రంగా లేకపోతే ఎక్కడ వస్తువులు పోగొట్టుకుంటారు, ఏదైతే మీరు పొందారో దాన్ని పోగొట్టుకుంటారు. అక్కడ గోపికల ప్రేమ ఎవరి మీద ఉంది, ఏదైతే పొందారో అక్కడే ఉంది. అక్కడ ఇక్కడ మామూలు వాళ్ళకి అక్కడ ఉంటుంది, విషయాల మీద, మనుషుల మీద, వ్యక్తుల మీద, పదార్థాల మీద బాహ్యంగా ఉంటుంది. అక్కడక్కడ అక్కడ అది పొందవలసిన వస్తువు మీద ఉంది. అక్కడ అన్లిమిటెడ్ అనే ఇబ్బంది లేదు, మనకు అన్లిమిటెడ్ గా ప్రాపంచిక విషయాలు అన్లిమిటెడ్. మనం నష్టపోతాడు, గోపికలు నష్టపోయేది లేదు. ఏం చదివాడు హృదయంలో హృదయ నివాస ఎవడో, హృదయ నివాస ఎవడో, ఎవరైతే అంతర్యాముగా ఉన్నాడో, ఒక కృష్ణుడప్పుడు ఉన్నాడు వాడే. ఇక్కడ అంతర్యాముడు ఎవడున్నాడో, హృదయని భాష ఎవడో, ఎవడైతే పొందితే, ఎవడ మోక్షదాతో, ఎవడైతే జ్ఞానిదాతే, వాడే అక్కడ ఆ రూపం ధరించున్నాడు కాబట్టి గోపికలకు నష్టం రాదు. అది మీకు ఇష్టమైన నామం తీసుకోండి. తర్వాత మన నామం కూడా మెకానికల్ గా యాంత్రికంగా చేయకూడదు, మనసు అక్కడ ఉండాలి. యాంత్రికంగా చేస్తాం అనుకోండి, భగవంతుడు ఎప్పుడు ప్రేరణ చూస్తాడు బయట మన మాట్లాడు, మన ఏదైనా మాట మాట్లాడుతూ చేత పని చేస్తాంటే ఏ ఉద్దేశం మీద చేస్తాడు. రామకృష్ణ పరమహంస గారు కృష్ణుడు ఎక్కడ నిలబడితే మూడు వంకరగా కనిపిస్తాడంటే రామకృష్ణ పరమహంస గారు కృష్ణుడు రాధ మీద రాధాన్ని ప్రేమించింది ఎవరిని, కృష్ణుడిని. మరి రాధని ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమించి అది మూడు వంకరలు అయిపోయాడు అని చెప్తాడు. రాధ కృష్ణ రాధ కృష్ణుని మీద ఉన్న ప్రేమ కోరిక లేని ప్రేమ. రాధకు కృష్ణుని మీద ఉన్న ప్రేమ కోరిక లేని ప్రేమ. నీకు అర్థమవుతుంది? అదేం కోరిక లేదు. ఏ రకమైన కోరిక లేదు. ఈ లోకానికి సంబంధించిన కోరిక లేదు, పగలకాలకు సంబంధించిన కోరిక లేదు. అది ప్రేమ, ప్రేమ కోసం ఏ రకమైన కోరిక డిజైన్ తోటి సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమని కృష్ణుడు భగవంతుడైనా అది తట్టుకోలేక శరీరం మూడు వంకర్లైంది అన్నాడు రామకృష్ణ పురం. ఆ ప్రేమ రాధ యొక్క ప్రేమ తట్టుకోలేక మూడు వంకర్ల కింద అయిపోయాడు అన్నాడు. మీరు ఎక్కడో కృష్ణుడు నిలబడినప్పుడు చూడండి, మూడు వంకర్ల కింద కనిపిస్తా ఉంటున్నాను శరీరం. ఇది రామకృష్ణుడు అడిగాడు ఏంటంటే అది మూడు వంకర్లు, ఆ దేవుడే మూడు వంకర్లుగా ఉంటాడంటే రాధ అని రాధ యొక్క ప్రేమ తట్టుకోలేక శరీరం మూడు వంకర్లు అయిందని. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఈ పండితుని చెప్పే మాటలు కాదు. జ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఆస్వాదించి జ్ఞానంలో మొలకలు వేసేవాడు, శాంతిలో ఆనందంలో మొలకలు వేసేవాడు, ఆడి శరీరంలో కట్టుకున్న గుడ్డ ఉందో లేదో తెలియనివాడు, ఆ నిర్వాణ స్థితి నుంచి వచ్చే మాటలే కాని ఇవి పాండిత్యం నుంచి వచ్చే మాటలు కాదు. ఆడికి శరీరం మీద ఏమి తింటున్నాము, ఏమి కట్టుకుంటున్నాము, జాసులేని మనుషులు చెప్పే మాటలు కాని కేవలం పాండిత్యం వల్ల ఏదో ఆకర్షణ కోసం, పాండిత్యం కోసం చెప్పి మాటలు కాదు. నిష్కామ ప్రేమ, నిష్కామ ప్రేమ, నిష్కామ కర్మ, నిష్కామ ప్రేమ, నిష్కామ కర్మ. అంటే నేను ప్రేమిస్తే అక్కడ ప్రేమిస్తే అక్కడ కోరిక లేకుండా ప్రేమిస్తున్నావు అనుకో. నువ్వు ఏదైనా ఏ పని చేసినా, ఒకవేళ సమాజపరంగా చేసినా ఈశ్వరాత్మకంగా చేస్తున్నావు అనుకో, నువ్వు పని చేసి నీ పేరు కోసం కానీ నీ గౌరవం కోసం కానీ ఈ పేర్లు, ఈ గౌరవాలు, ఖ్యాతులు, ఈ గొప్పలను మూటకట్టు పక్కన పడేసి దేవుడి కోసం నువ్వు పని చేస్తుంటే మోక్షం దగ్గరికి నువ్వే లెక్కలేదు. నీకోసం మోక్షం వస్తుందని అది భగవాను వాడు. అని నీ కోరికలు, నీ గొప్పలు సమాజంలో అవునెచ్చాలి, ఈ సంపాదించాలి కాకుండా అవన్నీ మూటకట్టు పక్కన పడాయి. అవన్నీ మూట దేవుడి కోసం ప్రేమించు. అప్పుడు నీకు ఏమవుతుంది? ఆయనే నీకు స్వాధీనం చేసుకుంటాడు. ఆయన హృదయంలో ఉన్నాడు, ఆయన హృదయంలో ఉన్నాడు. అప్పుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నువ్వు ఆయన దగ్గరే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళక్కలు, ఆయనే నీ దగ్గరకు వస్తావు. ఏం చేద్దా? అంతర్యామం. ఆయన ఎవరు? అంతర్యామం. రామకృష్ణ పరమహంస గారు అడిగారు, ఆయన మాకు ఏ మనిషికి ఆ మనిషి కనిపిస్తున్నాడు, ఎలా ఎలాగా కనిపిస్తున్నాడు, పుర్లాయి పుర్లాయి కనిపిస్తున్నాడు, రాధకృష్ణ అంత కృష్ణుని కింద చూస్తుంది, మనిషిలో కృష్ణుని చూస్తుంది, చెట్టులో కృష్ణుని చూస్తుంది, కొండలో కృష్ణుని చూస్తుంది, గుళ్ళో కృష్ణుని చూస్తుంది, ఎక్కడ చూసినా కృష్ణుడే అంటుంది, కృష్ణుని చూస్తుంది అంటే మాకేసి ఎవరికాడే కనిపిస్తున్నాడు, లావుగోనుడు లావుగా కనిపిస్తున్నాడు, సన్నగా నల్లగా ఉన్నవాడు నల్లగా కనిపిస్తున్నాడు, తెల్లగా ఉన్నవాడు కానీ మంచివాడు మంచివాడుగా కనిపిస్తున్నాడు, చెడ్డవాడికి అందరూ కృష్ణుడిగా కనిపిస్తున్నారంటే అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏమన్నా మీకు రాధకి తేడా ఏంటంటే ఆ కృష్ణుడనే కాటుకుని కాళ్ళకు రాసుకుని చూస్తాను అన్నాడు. అంతకంటే ఇంకోటి కనిపించింది లేదు. కృష్ణుడిని కాటుకుని దాని కళ్ళకు రాసుకుని చూస్తాను, అంతకంటే ఇంకా కనిపించింది కృష్ణుడి రాధకి తేడా. అంత కృష్ణుడు అంటే ఆ ప్రేమ కళ్ళకు తీసిపోయింది. ఇంకా ఆయనకి సాధన, ఆయనకి ఇంకా సాధనతో పాను అంటే ఈష్ట ఆపుకోలేని ప్రేమ, ఆపుకోలేని ప్రేమ, ఆ సహజంగా వచ్చే ప్రవహించే ప్రేమ. ఆ ప్రేమ పొంగినప్పుడు సహజంగా అహంకారం రాలిపోతుంది. వ్యక్తిభావం, అహంకారం అంటే ఏంటి? లోపల వ్యక్తి. మీరు లోపల ఒకరు ఉన్నారనుకుంటున్నారు, మీరు లోపల ఉన్నారనుకుంటున్నారా లేదని? అహంకారం అంటే కోపం అని కాదు. మీరు లోపల అందరూ ఉన్నామనుకుంటున్నారా, ఉన్నామనుకుంటున్నారా? ఒక వ్యక్తిగా ఉన్నారా, మీరు ఆత్మగా ఉన్నారా? వ్యక్తిగా ఆత్మగా మీరు ఆత్మ ఉన్నా ఆత్మగా మీరు అందరూ ఎలా ఉన్నారు? ఆ వ్యక్తిగా ఉండటమే అహంకారం. సర్వసాధారణంగా అహంకారం అంటే కోపం కాదు. మనందరం ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ గా ఉన్నా కానీ యూనివర్సల్ గా లేదు, ఒక వ్యక్తిగా ఉన్నా. ఆ వ్యక్తిగా నేను, నువ్వు వ్యక్తివి కాకపోయినా నువ్వు వ్యక్తిగా ఉండటానికి కారణం ఒక వ్యక్తిని అనుకోవడానికి అహంకారం కారణం. ఆ వ్యక్తికి మరొక పేరే అహంకారం. ఇప్పుడు మీరు మన అందరం లోపల ఉన్నామనుకుంటున్నాం కదా, ఒక ఎలా ఉన్నామనుకుంటున్నాం? ఒక మనిషి, ఆ మనిషి కంటే నేను వేరే అనుకుంటున్నాను, దేవుడి కంటే నేను వేరే అనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళకు కూడా ఒకరినొకరు వేరే అనుకుంటాం కదా. ఆ ఒక దేహంలో నేననేది ఒకటి ఉంది కదా, అది వ్యక్తి. ఆ నేననేదే ఆ వ్యక్తి. అది పడిపోకుండా మనకు ఆత్మజ్ఞానం రాదు. మన వ్యక్తిని పోషించుకుంటున్నాం, ఆ వ్యక్తిని పోషించుకున్నా, అది రాలిపోకుండా మనకి ఆత్మజ్ఞానం రాదు. అహంకారం అంటే కోపం కాదు. అక్కడ లోపల వ్యక్తి, ఇండివిజువల్ ఉన్నాడు. అంటే ఈ దేహం మాత్రమే నేను, ఈ దేహగతమైన చైతన్యానికి పరిమితమైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అహంకారం. ఆడి పడిపోకుండా జ్ఞానోదయ అవకాశం లేదు. జ్ఞానం సూర్యుడు ఉదయిస్తేనే కానీ చీకటి పటాపంచం అవ్వదు. అలా జ్ఞాన సూర్యుడు ఉదయిస్తేనే కానీ అజ్ఞానం బయటకు త్వరగదు, బయటికి త్వరగదు. అయితే ఉపనిషత్తులు చెప్పిన ఏంటంటే, ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒక్కటే వంట. ఈ చై ఈ ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చేది కూడా ఆ శక్తే. ఈ ప్రకృతికి చైతన్యాన్ని కలిగి నీకు నాకు ఈ ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చేది కూడా శక్తే. ఏదే ఎందులోంచైతే మనకు శక్తి వస్తుందో, ఎందులోంచైతే మనకు ప్రేరణ వస్తుందో, ఎందుకు ఈ గాలి వేస్తుందో, ఎందుకు సూర్యుడు టైంకు ఉదయిస్తున్నాడో, ఎందుకు మనకు చంద్రుడు చల్లదనిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఇదంతా ఒక శక్తి కారణం, ఇదంతా ఒక శక్తి కారణం, ఒక శక్తి కారణం. అది లేకపోతే మన ఉనికి లేదు అసలు. లోపల అంతర్యామి నారాయణ గారండి, శక్తి అనండి, హీరోనండి, అది లేకపోతే మనకు ఉనికి లేదు అసలు. అంటే దేని దేని అస్తిత్వంలో మనం నిలబడున్నాం, మనం తెలియపోవడానికి లేదు అనుకుంటున్నాం. తెలిసి ఉండే కాదు, తెలియపోవటం లేదు అనుకుంటున్నాం. అంటే గోపికలు ఎంతకంత ధైర్యంగా, గోపికలు భయం లేదు, గోపికలకి భయం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకో భయం లేదు. భయం ఉన్న చోట రెండు వస్తువు ఉంది, ద్వితీయ ఉన్న చోట భయం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ద్వితీయ ఉన్న చోట భయం ఉంటుంది. గోపికలకి ఎక్కడ చూసినా ఈశ్వరుడు కనిపిస్తాను, ఇంకా భయం ఏంటి? అది ఎటు చూసినా ఈశ్వరుడు కనిపిస్తున్నాడు. ఈశ్వరుడు తప్పించి రెండో వస్తువు కనపడుతుంది, రెండు కనిపిస్తే భయం వస్తుంది. కానీ ఉన్నది ఒకటేనా అనుభూతికి వచ్చేందుకు భయానికి కారణం లేదు. నన్ను చూసి మీరు భయపడవచ్చు, మిమ్మల్ని చూసి నేను భయపడొచ్చాను, కానీ మిమ్మల్ని చూసి మీరు భయపడరు. అంటే ద్వితీయ ఉన్నప్పుడు నీకంటే వేరుగా, నీకంటే భిన్నంగా ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ కనపడినప్పుడు నీకు భయం వస్తుంది. నీకంటే వేరుగా ఏమీ లేదు, నువ్వు తెలిసినప్పుడు నీకు భయం లేదు. కానీ ఎప్పుడు కూడా మన గురించి మనకు అంచనా ఉండాలి. మన గురించి మనం అంచనా వేసి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మీరు అటు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు సాధన చేసినా రేణింపు ఉండదు. సాధన చేయొచ్చు కానీ రేణింపు ఉండదు. ఇప్పుడు మీ గురించి మీకు అంచనా ఉండాలి. మీ ప్లస్ పాయింట్స్ ఏంటో మీ మైనస్ పాయింట్ ఏంటి మీరు చూసుకోవాలి. మీకున్న అప్లైంట్ ఏంటో మీకున్న నిలదంటే మీరు చూసుకోవాలి. ఎవరి వాళ్ళ కళ్ళతోటి మిమ్మల్ని మీరు చూసుకోకూడదు. మీ కళ్ళతోటి మీరు చూసుకుంటే మీరు బాగుపడతారు. మీకు సొంత బుద్ధి ఉండగా పరాయి బుద్ధి ఎందుకు? ఎవడైతే మీ సొంత ఆలోచన వాడు తొందరగా పాడవుతాడు. సొంత ఆలోచన వాడు ఇతరులు ఏదైనా చెప్పినారు సొంతంగా ఆలోచించుకుంటాడు. సొంతంగా ఏమీ ఆలోచన లేని వాళ్ళు భర్తగారు ఏమైనా అంటే ఎత్తివారు చేతి బిడ్డలని చంటి పిల్లలు ఏం చేస్తారంటే మిమ్మల్ని చేతులు చాపితే మన చేతికి వస్తారు. ఇంకో ఎవరు చేతులు చాపితే ఆళ్ళకి వస్తారు. ఎవడు ఎత్తుకుంటే వాళ్ళ సంఖ్య ఎక్కుతూ ఉంటారు చంటి పిల్లలు. సొంత బుద్ధి లేని వాడు ఎవడు ఎవడి గంధరెద్దులని ఎవరో చెప్తే లోకెడతా ఉంటారు. ఎంత వాడు సొంత బుద్ధి లేనప్పుడు ఏం చేస్తారు? ఊళ్ళో గౌరవాలు సంపాదించడానికే పని చేస్తారని కూడా అనుకోండి. మీకు గౌరవం వస్తుంది, మోక్షం రాదు. ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టదు, గౌరవం వస్తుంది. మోక్షం రాదు ఏంటి ప్రయోజనం? మోక్షం రాదు, గౌరవం వస్తుంది. గౌరవం స్వప్నం, గౌరవం స్వప్నంతో సమానం. భగవాన్ అంటారు, నువ్వున్నావు, నువ్వు ఉన్నావు. నీకు ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి పైకి ఎగురుతావు, ఒకసారి కింద పడతా ఉంటావు. నీకు అర్థమవుతుంది? ఒకసారి పైకి ఎగురుతా ఉంటావు, ఒకసారి కింద పడతా ఉంటావు. అప్స్ నీకే, డౌన్స్ నీకే. ఇవన్నీ మేఘాలు, ఇవన్నీ మేఘాలు. ఈ మేఘాలు ఉన్నంత కాలం నీ లోపల జ్ఞాన సూర్యుడు నీకు కనపడ్డావు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నా మేఘాలు దట్టంగా ఉంటే వాడు కనపడ్డావు. మేఘాలు దట్టం అలాగే ఇవన్నీ నీకు నీకు వచ్చే ఈ ప్రభావం మేఘాల్లో వస్తున్నాయి. ఆలోచనలు తలంపులు వేగంగా వస్తున్నాయి. తలంపులు మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. ఈ మేఘాలు ఉన్నంత కాలం ఈ తలంపుల యొక్క వేగం, ఆలోచనల యొక్క వేగం, నీ రాగద్వేషాల యొక్క వేగం, ప్రియాప్రియుని వేగం అనే మేఘాలు అలా పోతున్నంత కాలం నీకు లోపల జ్ఞాన సూర్యుడు ఉన్నవాడు నీకు గోచరం కాదు. కారణం ఈ మేఘాలే కారణం. ఈ మేఘాలే స్వప్నావస్థ ఒక మేఘం, ఈ జాగ్రత్త అవస్థ ఒక మేఘం. నీకు అర్థమవుతుందా? ఈ మేఘాలు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, ఈ మేఘాలు లేనప్పుడు నువ్వు ఉన్నావు. మేఘాలు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, మేఘాలు లేనప్పుడు. అయితే మేఘాలు ఉన్నప్పుడు నువ్వు నేను తెలుసుకోలేకపోతున్నావు, మేఘాలు లేనప్పుడు నేను నువ్వు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంటే తలంపుడు యొక్క వేగం తగ్గాలి. మనకి ఇష్టం తలంపు రూపంలో వస్తుంది, అయిష్టం తలంపు రూపంలో వేస్తుంది. ముందు తలంపుడు యొక్క వేగం తగ్గించుకోవాలి. ఏం నువ్వు అలా చూస్తున్నావు? మరి అలా టైం చెప్పమంటున్నాను. 2 గంటలు అయినప్పటికీ చెప్పేమంటున్నాను, ముగించేద్దాం. దేశం కాలదేశాలు సత్యము సత్యము ఈ చావులకి పుట్టుకలకి సంబంధం లేదు. సత్యానికి చావులకి పుట్టుకలకి సంబంధం లేదు. దూరము దేశము ఇట్లకి సంబంధం లేదు. సత్యానికి దూరము దేశము అంటూ లేదు. మీకు అర్థం అవుతుంది. సత్యములో కాలము లేదు, సత్యములో అసత్యములో కాలము. సత్యం రాత్రి మనం అహంకారం లేక మన నిద్రకు అహంకారం ఉండదు. 10 గంటలు నిద్ర పడితే 10 క్షణాల కింద వెళ్ళిపోతుంది. పగలు మీకు అర్థం అవుతుంది, పగలు 10 క్షణాలు 10 గంటల కింద వెళ్ళదు. నిద్రకులో 10 గంటలు 10 గంటలు 10 క్షణాలకు వెళ్ళిపోతుంది. పగలు 10 క్షణాలు 10 గంటలు. కారణం ఏంటి? అహంకారానికి టైం ఉంది, సత్యానికి టైం. అహంకారం ఎక్కడైతే లేదు అక్కడ టైం ఉంది. అక్కడ టైం లేదు. అహంకారం ఎక్కడ ఉందో అక్కడ టైం ఉంది. దేర్ ఇస్ అ టైమ్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ అ డ్యుయాలిటీ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ అ బర్త్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ అ రీబర్త్ ఇన్ ట్రూత్. కానీ లోపల నీ లోపల ఉన్నటువంటి సత్యము నీకు తెలియకుండా, నీ లోపల సత్యము తెలియకుండా నేనెవడం నే ఎంతకు తెలుసుకోవాలని ఎవరు అడిగారు చూడండి. నిజంగా వాడిని వాడు తెలుసుకోవడం మానేస్తాడు అనుకోండి, వాడికి సుఖము లేదు, శాంతి లేదు. ఈ రెండింటి కంటే ముఖ్యంగా స్వాతంత్ర్యము లేదు. బయట వాడు ఎటు గంత్రం ఏమంటాడు, గంత్రం ఇవ్వాలి. మనం ఏం చేస్తాం? కొంతమంది పురుషులు సంపాదిస్తారు, స్త్రీలకి ఇప్పుడు స్త్రీలు సంపాదించుకుంటున్నారు. కానీ పూర్వ స్త్రీలకు సంపాదన లేదు, పురుషులే పెత్తందారు. నీకు అర్థం అవుతుంది, పురుషులే పెత్తందారు. పూర్వ పురుషులు ఏదైనా 10 రూపాయలు ఇస్తే స్త్రీల దగ్గర డబ్బులు ఉండి లేకపోతే ఏమీ లేదు కదా ఉండి. ఇప్పుడైతే ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు, ఈడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అది పూర్వం. ఇప్పుడు స్త్రీలకు ఉన్న స్వాతంత్ర్యం పూర్వం లేదు. ఇస్తే తండ్రి అయినా 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే కొడుకు 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే భర్త 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నోరు చల్లేదు చూసుకోరిపోతాం. ఇస్తే భర్త 10 రూపాయలు, లేకపోతే కొడుకు 10 రూపాయలు ఇవ్వాలి, కొడుకు 10 రూపాయలు. మన విశాఖపట్నంలో ఎవరి ఇంటికైనా వెళ్ళామంటే వాళ్ళకి అబ్బాయిలు ఇద్దరు. వాళ్ళకి ఇబ్బందిగా అంటే వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు ఆవిడ ఏదో మాట్లాడే సందర్భంలో అన్నారు, మాకేదో టీ ఇచ్చి నాకు డబ్బులు ఇవ్వట్లేదని మా అబ్బాయిలు పంపి మా అబ్బాయిలు పంపడం ఏంటంటే నీకు భర్త శుభ్రంగా నీ భర్త ఉద్యోగం చేస్తా అంటే మీ అబ్బాయిలు పంపడం ఏంటారు. మా ఆయన నాకు ఇవ్వడానికి తెలిసింది అందుకని పంపుతున్నారు. మా ఆయన బతికే ఉన్నాడు ఉంటాం, పైగా ఉద్యోగం చేసేవాడు ఇవ్వడానా. చాటిని ఎదురుకుండా గౌరవంగా మాట్లాడుతుంది, చాటిని ఏమో ఆడు ఇవ్వడని అంటారు. ఎదురుకుండా అయితే మీరు అంటారు. వాడు ఇచ్చి మా ఆయన ఇవ్వడానికి మా అబ్బాయికి తెలుసు అని చెప్పి పంపుతున్నారు. మరి ఎవరో ఒకటి ఇవ్వాలి, ఆవిడ సంపాదన ఇస్తే కొడుకుని ఇవ్వాలి, లేదా భర్త లేదు తండ్రి ఇవ్వాలి. కొంతమంది తండ్రి ఇస్తా ఉంటాడు. ఆ భర్త ఇవ్వాలనుకోండి, ఆవిడ కొడుకులు లేరు అనుకుని తండ్రి ఉంటే అవైలబుల్ లేదు. ఎందుకు మీకు ఆ ఎంత సందర్భంలో చెప్తున్నాను ఇది మొత్తమే. అప్పుడు ఏం చేసేవారు పూర్వం ఆ పురుషులే మంచి మాటలు చెప్పారు. మీరు చెప్పేది ఎంత బాగుందన్నారు పాపం ఈ డబ్బు కోసం. పాపం ఆ పురుషులు ఏదైనా మాటలు చెప్తే మరి ఏ ఆడ మీద ఆధారం పడగలగదా? భర్త చెడ్డవాడైనా తందని తాను అంటూ ఉండేవారు. ఇప్పుడు డీ అంటే డీ అంటున్నారు. అందరూ కానీ స్వతంత్రంగా సంపాదించుకునేవాడు. నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఇంటికి నేనెవడానికి ఎందుకు తెలుసుకోవాలని చెప్పమంటారండి. వీడికి స్వతంత్రం లేనప్పుడు ఎక్కడికైనా ఏడుస్తారంటాడు, వీక్ పాయింట్ ఉంటుంది వీడికి స్వతంత్రం. ఎప్పుడైతే నేనెవన్నా నేను తెలుసుకున్నాడో నీకు అర్థమవుతుందో, ఆ స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చేప్పటికి నిజం అంటే ఆ నిజం ఆ నిజం తెలుసుకునే వాళ్ళకి ఎంత స్వాతంత్రం వస్తుంది చూడండి. అప్పుడు నేను ఆడికి ఇదే చెప్పాను, ఈ సుఖము శాంతి ఆనందము ఈ మాటలు వదిలే నువ్వు నీ హృదయంలో ఉన్న నిజంలో నీకు తెలియదు అనుకుని స్వతంత్రుడు ఎన్ని కోట్ల జనం ఇస్తాం నీకు ఫ్రీడమ్ లేదని చెప్పాను. ఇది వద్దాయి ఏ ఈ పురాణ మాటలు శాంతి సుఖం వదిలే నీకు ఫ్రీడమ్. ఎవడో నీకు తెలియదు అనుకుని ఎవడొకళ్ళ మీద ఆధారపడవలసిందే, నీకు ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. కొంతమంది చూసినా గ్రహించలేరు, కొంతమంది సూక్ష్మ బుద్ధిని వాళ్ళు చూడకుండా గ్రహించగలరు, వినకుండా గ్రహించగలరు. మనం ఎవడో చెప్తున్నాడు నాకు, గాంధీ గారు ఎప్పుడు రమణ మహర్షిని చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మరి కొంతమంది అటువంటి చెప్తారు మరి నిజం అబద్ధం. గాంధీ గారు ఒకసారి తిరువణమల వెళ్ళారు చూద్దాం అనుకున్నారు, రాజగోపాలాచారి చూడకుండా చెడగొట్టాను అంటారు. ఇందులో పాపం పుణ్యం మనకి కాకూడదు మనకు. ఎందుకు చెడగొట్టాయంటే రమణ మహర్షి గారు ఉండగా బ్రాహ్మిన్స్ కి నాన్ బ్రాహ్మిన్స్ కి సెపరేట్ గా బంతి పెట్టేవారు. అలాగే కులం కులాన్ని బట్టి అన్నం పెట్టి చూడ మనం వెళ్ళకూడదు. మనం వెళ్తే మన గౌరవానికి భంగం అని గాంధీ గారితో రాజగోపాల చెప్పి చెడగొట్టాడు అని అంటారు. అక్కడ వదిలేద్దాం మనం, అది మనకు అక్కర్లేదు కూడా. ఒకసారి రమణ మెడ్రాస్ 45లో 44లో మెడ్రాస్ వస్తే గాంధీ గారు రమణ మహర్షి గారికి గాంధీ గారికి ఒక స్నేహితుడు కామన్ గా ఒకడు ఉన్నాడు. ఆవిడ గాంధీ గారికి స్నేహితుడు, రమణ మహర్షి గారి స్నేహితుడు. ఈ రమణ మహర్షి గారి పుస్తకాలు ఇవన్నీ ఏది 4 పుస్తకాలు పెట్టుకెళ్ళి ఆయన పటం చూపించాడు. ఇది రమణ మహర్షి గారి పటం ఎలా ఉంటుంది మీరు ఎప్పుడు చూసారు? ఆ కళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. రమణ మహర్షి గారి కళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సౌందర్యం ఎంత ఆయన కళ్ళల్లోనూ ఉంది. మామూలుగా పుస్తకాలు పక్కన పెట్టి ముందు ఫోటో చూడండి అన్నాడు. బస్ట్ ఫోటో చూసినప్పుడు ఆ పేరు సంగ్ చూశారు గాంధీ గారు. వాట్ ఎ గ్రేట్ సేజ్, ఆ పేరు పెట్టి మిస్టర్ ప్రకాష్, వాట్ ఎ గ్రేట్ సేజ్, వాట్ ఎ వండర్ఫుల్ సేజ్ మిస్టర్ ప్రకాష్, వాట్ ఎ గ్రేట్ సేజ్, వాట్ ఎ వండర్ఫుల్ సేజ్. అది చూడలేదు, చూడకుండా ఆనందించాడు నేత్ర. మనం చూసి ఆనందించలే, ఆ బుద్ధి మనకు లేదు. మన బుద్ధే పాడు బుద్ధి. అయితే శాస్త్రం చదివినప్పుడు కూడా ఒక మనిషిని పరిశీలించినప్పుడు శాస్త్రాలు చదివి ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేసి శాస్త్రాలను చదవాలి. ఆ శాస్త్రం చదివినప్పుడు ఆ చదవకుండా చెడ్డదనుకుంటే నీకు భగవంతుడు తనపడదాన్ని ఎందుకు ఇస్తాడు? అసలు భగవంతుడని నీకు తెలిసినా తెలియకపోయినా అలా భగవంతుడని వాడు నీకు అంతర్యాముగా నీ హృదయంలో ఉన్నాడని కనీసం నీకు నమ్మకం లేకపోతే ఆయన తెలియబడతాడు. ఇప్పుడు నేను మీ మాటలు చెప్పటంలా చెప్పినంత మాత్రం చేత మీకు భగవద్ అనుభవం వచ్చేయరు. కానీ మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని 10 సార్లు చెప్పటంలో ఏంటి ఏదో ఉన్నాడన్నటువంటి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మీరు భగవద్ పొందడానికి సహకరిస్తుంది. అందుకే రిపీటెడ్ గా చెప్పడం. వాడు ఏం చేస్తున్నా అంటే బుజ్జి ఏమంటున్నా అంటే, మా బుజ్జి మీరు నేను 2 గంటల అవగానే టైం చెబుతాను, మీరు అప్పుడు సర్వడు పుస్తకం కింద పడలేని అంటున్నాడు. పుస్తకం కింద పడేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి, వినేవాళ్ళు వినే దారిని వెళ్ళిపోతారు, మీకు ఆతిథ్యం వాళ్ళు సుఖపడతారు, మీకు ఆతిథ్యం వాళ్ళు సుఖపడతారు. మీరు ఎవరికైతే ఆతిథ్యం ఇస్తున్నారో మీరు విడిచిపెట్టాలి, ఆళ్ళు వచ్చి విడిచిపెట్టాలి. పుస్తకం టైం అవ్వాలి, కింద పడేసి మీ పని చూసుకున్నట్టు. అందుకే ఇప్పుడు అక్కడ ముంచుంట కారణం అది. అనేదే 2 ఇంటికి మొదలు పెట్టాము, ఇప్పుడు ఎంత అయింది? 4:30 అయింది. నేను అయితే చెప్పమని మానేస్తానని చెప్పాను. మాంటాడు ఇంకా నాకు బుద్ధి పొడిగించే పొడిగ్గా చెప్పే బుద్ధి ఇంకా పోవటం లేదు. కానీ ప్రయత్నం చేస్తున్నాను. సరే అసలు మా తాడిమల్లి జగన్నాథ స్వామి గారు అన్నారు, నాన్నగారు మీరు ఎక్కడ చెప్పిన ఒక గంట చెప్పండి, పుస్తకం ఎక్కడ పడేయండి, అంటే మీ బుర్రకు పట్టిలా చెప్పాలని. ఇంతసేపు చదవటంలో టైర్ అవుతాం. ఆ కాలేజీలో కూడా గంటలు వచ్చాడు, తర్వాత ఆఫ్ చేయొచ్చు వాడు గంట అక్కడ కాలేజీ వరకు కూడా గంట. కానీ మీ బుర్రకు పట్టిలా చెప్పాలని. కానీ అలవాటు మంచిది కాదు. అలవాటు మంచిది, టైం అనేటప్పుడు టైం అందు కూడా గౌరవం ఉండాలి. అంటే పాము అనే సర్పం, కాలం అనే పాము మనల్ని వచ్చి కాటు వేయక ముందే జ్ఞానం సంపాదించాలి. అలా జ్ఞానం సంపాదించడం అనుకోండి, ఏమో ఏ లోకంలోకి వెళ్ళిపోతాం, ఏ కుటుంబంలోకి వెళ్ళిపోతున్నాం. మనం మంచి లోకాలకు వెళ్ళొచ్చు, చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు, మంచి జన్మలు రావచ్చు, చెడ్డ జన్మలు రావచ్చు, ఎటువంటి కుటుంబాల్లో పుడతాం మనకు తెలియదు. కాలం అనే సర్పం వచ్చి ఈ మనల్ని కాటు వేయక ముందే ఇక్కడ జ్ఞానం ఉదయం అవ్వాలి. కానీ శరీరం పడిపోయే టైం కూడా మనకు జ్ఞానం రాదనుకోండి, ఏమో ఎక్కడికి వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఇంట్లో వాళ్ళకి సంబంధం, ఇంట్లో వాళ్ళకి ఈ భగవాన్ చెప్పింది ఇది ముఖ్యం. ఇది ఇందాక లక్ష్మణ్ రాముడు ఆంజనేయ స్వామి గురించి అది మాటల కాదు, బంగారు మూటలు అనేది చెప్పాడు. అటువంటి భగవాన్ ఏమన్నారంటే, మన ఇంట్లో వాళ్ళకి మనకి సంబంధం లేదు, కళ్ళు మూస్తే వాడికి మనకి సంబంధం లేదు, ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇంట్లో వాళ్ళందరూ మనవాళ్ళే అనుకుంటాం, ఇంట్లో వాళ్ళు అనుకుని మనవాళ్ళు కాకపోయినా మనవాళ్ళని ఎందుకు అనుకుంటున్నాం అంటే అది ఇంట్లో ఉండటం వల్ల అనుకుంటున్నాం అంతే. చాలా మంది 99 మనుషులు కాలికి ప్రపంచం అక్కర్లేదు. నీకు అర్థం అవుతుంది, ఆడికి పిల్లం, ఆడికి ఆ పిల్లానికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు, పిల్లలు తమ్ముడు అన్నయ్య చెల్లెలు అక్కగారు, ఏదో ఎనపెట్టలేక 10 మంది 5 మంది ఉంటారు. ఆడు నీకు అర్థం అవుతుంది, ఆడికి పిల్లం ఉంటుంది, ఆ పిల్లానికి ఇద్దరు పిల్లలు, ఆడి తల్లి ఒకటి ఉంటుంది, తల్లి లేకపోతే తండ్రి, లేదా ఒక తోబుట్టులు, ఇద్దరు ముగ్గురు తోబుట్టులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే తోబుట్టులు, ఒక 20 మంది 25 మంది వాడు మా కుటుంబం అనుకుంటాడు. ఏమనుకుంటాడు? మా కుటుంబం అని ఆడు సంపాదించి వీళ్ళు మొఖాన పడేస్తాడు. ఆడు భగవంతుడి ప్రీతి కోసం ఒక పని చేయడు, చివరికి వీడికి మిగిలేదు వీడి చేసి చెవాట్లు, అక్కడేమో మోక్షం సున్నా. ఇప్పుడు లోకంలో జరిగింది అది. వాడు కష్టపడి సంపాదించి దేవుడు ప్రీత్యర్థం పైసలు ఖర్చు పెట్టలేడు. అది మా చెల్లెలు అండి, ఇది మా అక్కగారు అండి, ఈయన అమ్మాయి అండి, మా నాన్నమా అండి, ఇది మా నాన్నమా అండి, అది మరి మా తొలగుట్టు పుట్టింటికి వచ్చిందండి, ఏదో వాళ్ళకి అండి, ఇదండి మా ఆవిడండి, ఇరవై ఆడి జీవితం ఉంటుంది ప్రపంచం. ఆయన సంపాదించిందంటే 20 మంది మధ్యలో 15 మంది తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు పెట్టని చేపి బాగానే ఉంటారు. ఆడు ముసలాయించి చూడటం తండ్రి వీళ్ళు చచ్చిపోక్కర్లేదు. ఆడు మంచం పట్టి సంపాదన ఆగిపోయింది అనుకోండి, ఆడు మంచం పట్టాడు చూడటం ఇక్కడ ఎలాగో ఇదంతా పోతుంది. ఈ సంపాదన నుంచి 10 మందిలో తిరుగుతుంది. వాడి సహృదయంతో ఈశ్వర ప్రీత్యర్థం దయ వల్ల జాలి వల్ల ఒక్క పని చేయడండి. వీళ్ళకి ఎందుకు చేస్తాడంటే ఏమైనా కొన్ని దైవంలో కదా వీళ్ళు మన వాళ్ళని మోహం మీద. ఇక మోహం అంటే అర్థం ఏంటంటే అండి, ఎవరి వల్ల మనకు సుఖం రాదు, ఎవరి వల్ల మనకు శాంతి రాదు, ఎవరి వల్ల అయితే మనకు ఆనందం రాదు, వాళ్ళ వల్లే మనకి శాంతి వస్తుంది ఆనందం వస్తుందని ఖర్చు పెట్టేది మోహం. ఏమండి ఎందుకు లోకంలో జరిగింది? ఇది మా వైఫ్ అండి, ఇది మా మదర్ అండి, మా మదర్, మా పెద్దమ్మ, మీ పెద్దమ్మ ఎవడంటాడు, మా అత్తండి, మా చిన్న చెల్లెళ్ళు అండి. వాడు సంపాదన అయితే 10 రూపాయలు వాళ్ళ ఇంటికి ఆడతాడు కానీ కొంత పడేస్తాడు. కొంతమంది ఆడకి పడగలు అనుకోండి, కొంత ఇంట్లో 20 మంది సర్కిల్లో పడేస్తారండి. అది భగవంతుని ప్రీత్యర్థం. ఇప్పుడు ఈ చిన్నవాళ్ళు అండి వలకాడుకు రాదు, చివరికి మోక్షం పట్టదు వలకాడికి రారండి. ఇప్పుడు లోకంలో జరిగిచ్చాం, ఇది పురాణంలో మాట కాదు, ఇది లోకంలో జరిగి ఇదండి అదండి ఇదని చెప్తాడు. మా మేనేస్తాడు ఆవిడే, వాడు మా మేనేస్తాడు. అప్పుడు ఈ మంచి మంచం పట్టింది, ఏదో కొంత సాయం చేస్తాను అంటే మంచిగా. ఆ 20 మంది 30 మంది ఉంటారు ఆయన సర్కిల్ అని చేస్తాను. భగవంతుడి ప్రీత్యర్థం నిష్కామంగా కోరిక లేకుండా గౌరవాలు గొప్పలు ఆశించకుండా పని పని కోసం ఒక పని చేయగలిగాడు. ఇక్కడ ఏదో కొంత గౌరవం లేకపోతే చుట్టాలని చిన్నవాళ్ళైనా ఏది తలపెట్టుకుంటే అసలు సున్నా. ఇది మనం బతికి మనం బతికి బతికి ఆడు మదరత్ని ఇది వైపట్టినది మేనత్తట్టు అది పెద్ద చెల్లినట్టు ఇది చిన్న చెల్లినట్టు ఇది చిన్న చెల్లినట్టు భగవాన్ అన్నాడంటే అది మేనత్తనే కానీ దాని ముఖం మీద రాసిందా అన్నాడు. నీ మేనత్తని దాని మీద ముఖం ఇదంతా నీ మైండ్ యొక్క క్రియేషన్. ఒకే స్త్రీని భగవాన్ చెప్పారు, ఒకే స్త్రీని ఒకరు పిల్ల అంటాడట్టు, ఒకరు అమ్మ అంటాడట్టు, ఒకరు మేనత్త అంటాడట్టు. మీరు అర్థమవుతుంది, ఒకరు ఎవరు పిల్ల అంటాడట్టు, ఒకరు అమ్మ అంటాడట్టు, ఒకరు మేనత్త అంటాడు, ఒకరు పిల్లలు అంటాడట్టు, ఒకరు స్త్రీని అయితే అంటే ఎవరి కోణంలో నుంచి వాళ్ళని చూసి అంటాడు. ఇంతకే అమ్మాయి ఇంతకే మేనత్త పిల్లమా పెద్దమ్మ పిన్నమ్మ అన్నాడు. ఇటువంటి చెప్పారు భగవాన్ చెప్పారు ముఖమా నిర్ముఖమాటం మాట్లాడతాడు అంటే మనకు సబ్జెక్ట్ ఎదురకుండా పెట్టేస్తాడని ఇంకా మన మోహం తగ్గుతాడు. అంటే ఇంట్లో వాళ్ళని చూడొద్దని కానీ చెప్పేది ఇంట్లో వాళ్ళకి, నువ్వు ఇంట్లో వాళ్ళకి రూపాయికి ఒక 90 రూపాయలు కడితే అసలు సామాజిక ఈ సృష్టి కూడా ఈ సృష్టి రూపంలో ఉన్నది కూడా నువ్వు మోహం కోసం అటాచ్మెంట్ కోసం నువ్వు 90 రూపాయలు 90 పైసలు ఖర్చు పెడతాంటే మోహం లేకుండా ఎవరి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఉపకారం ఎక్స్పెక్ట్ చేయకుండా పని కోసం చేసి 10 పైసలు ఖర్చు పెట్టలేవు అని రూపాయికి రూపాయి నీ ఇంట్లో వల్ల తినేయరాను. ఇప్పుడు దాని వల్ల నీకు ఏమైనా వస్తుంది ఏమి రాదు. భగవంతుడి ప్రీత్యర్థం ఏమైనా పని చేస్తే పోనీ భగవంతుడి అకౌంట్ లో ఏది ఉంటే అక్కడికి నీ భగవంతుడి అకౌంట్ లో నీ డబ్బు ఉంటే అక్కడికి వెళ్ళాక మారుతుంది, అక్కడికి వెళ్ళాక మారుతుంది. నువ్వు భగవంతుడి అకౌంట్ లో ఏమైనా అనుకో ఇక్కడ అకౌంట్ లో ఉంటా అనుకో ఇక్కడ అకౌంట్ లో నీకు అక్కడ చల్లదు. ఇక్కడ ఉన్న డబ్బు అమెరికాలో చల్లదు, ఇంకెక్కడ ఉంటే పరలోకంలో ఏం చదువుతుంది చల్లదు. అప్పుడు యేసు క్రీస్తు అన్నాడు, ఇటువంటి బుడబక్కల జనం వస్తే మీరెవరన్నా యేసు కానీ చచ్చిపోయి పొరపాటు నా దగ్గరికి వస్తే మీరెవరన్నా నాకు తెలీదు, మీ ముఖం నాకు ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, బయటకు పొండి అని అంటారన్నాడు యేసు. బయటకు పొండి ఒకవేళ పొరపాటు నా దగ్గరికి వస్తే మీ ముఖము నేను ఎప్పుడు చూడలేదు, నేను భూమి మీద మీ ముఖం ఎప్పుడు చూడలేదు అంటే నా సంతోషం కోసం మీరు ఎప్పుడు చిన్న మాట మాట్లాడలేదు చిన్న పని చేయలేదని చెప్పకుండా మీ ముఖమే నాకు అసలు తెలియదు. ముక్కు ముఖం తెలియకుండా మా దగ్గరకు వస్తే మీరెవరు వెళ్ళిపోండి అని చెప్తాం కదా, మామూలు కదంతే కదా. అలాగే మీరెవరు నాకు తెలియదు, మీ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదే. ఒకవేళ మీరు పొరపాటున ఎక్కడ వస్తుంటారు మీరెవరైనా తెలియదు, యూ గో అవుట్ యూ గట్ అవుట్ అని చెప్తానని చెప్పాడు యేసు. ఇప్పుడు నా పెద్ద వేస్తాడు ఆ పెద్ద నేనొచ్చాడు మంచిదే. ఇప్పుడు ఆ పెద్ద నేత్వం చూడకూడదని కాదు, ఆ సమాజం ఉందనే స్పృహ ఉండాలి కదా, అది నేను చెప్పాను భగవాన్ చెప్పింది అది. అది పెద్ద నేనొచ్చండి, ఆ సమాజం అనే ఒకటి ఉంది, ప్రపంచం ఒకటి ఉంది, పంచభూతాలు ఉన్నాయి అనే స్పృహ ఉండాలి కదా అసలు మనిషికి అని. వివేకానంద అంటాడని నీకు కనిపిస్తున్న మనిషి మీదే ప్రేమ లేనప్పుడు కొంచెం కూడా కనిపించిన దేవుడు నేను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పినా దేవుడు నమ్మేటంత బుద్ధిహీనుడు కాదు జ్ఞానహీనుడు కాదన్నాడు. అంత బుద్ధి నువ్వు అనుకున్నంత బుద్ధిహీనుడు కాదు దేవుడు, అంత జ్ఞానహీనుడు కూడా కాదు. బ్రో వీళ్ళు తిన్న ఎన్ని కోట్లు తిన్నా ఎన్ని బీబిరాజు గారి జీవితం ఏంటండి. నేను ఆ ఎంతో స్థాం గుళ్ళో ఒక హాల్ నాచేత ఓపెన్ చేయించారండి ఈ గురాలు. పద్మావతి వెంకటేశ్వర గుడి ఉంది కదా, ఓ గుడి ఏమో జయన్ గారి చేత ఓపెన్ చేయించారు, ఒక హాల్ నా చేత ఓపెన్ చేయించారు. ఇక్కడ అక్కడ భీమవరం ఉంది కదా సెంటర్ లో పద్మావతి, పద్మావతి అంటే లక్ష్మీదేవి, అక్కడ గుడి ఉంది. ఇప్పుడు ఇద్దరు అవతోటి కూర్చున్నాడు బీగురే, మీరు చాలా సంపాదించారండి, సంపాదించి మీరు సుఖపడలేదు, మీకు మీ సంపాదన మిమ్మల్ని సుఖపెట్టలేదు, ఏదో అనబోయి ఉండడం అంతే అన్నారు. నాన్నగారు మర్చిపోయే విషయాలు మర్చిపోవాలన్నాడు, నాకంటే తెలివితేటలుగా చెప్పారండి. జీవితానుభవం మనం మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి. మీరు చెప్పే విషయం నిన్నటి గొడవ, మీరు చెప్పే విషయం మనం చూసుకోవాల్సింది రేపటి గొడవ. మీరు మాట్లాడి గొడవ ఏంటి, నిన్నటి గొడవ మాట. మనం చూసుకునేదేంటి, నేను కాలేజీ పనుల్లో ఉన్నాను. మనం చూసుకునేది రేపటి గొడవ, మనం చూసుకునేది రేపటి గొడవ. మీరు మాట్లాడేది ఏంటి, నిన్నటి గొడవ. నిన్న గొడవ, నిన్నటి గొడవ ఎన్నిసార్లు చెప్పుకున్న ప్రయోజనం ఏంటి? మనం ఇప్పుడు చూసుకోవాలి రైతు, ఏ గొడవ చూసుకోవాలి, రేపటి గొడవ. మీరు చెప్పేది ఏంటి, మీరు చెప్పింది నిన్నటి గొడవ. నిన్నటి గొడవ రేపు విషయం ఏదైనా మాట్లాడండి ఆ విషయాలు. అంటే నేను మీరేం సుఖపడలేదా ఏదో చెబుతానని అనుకున్నప్పుడే గ్రహించారు. అంత పెద్ద అయినా 10,000 కోట్ల డబ్బు సంపాదించిన పెద్ద పెద్ద వాళ్ళతోటి, పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగిన ఇతర దేశాలు కూడా వెళ్లి పెద్ద అంత గ్రహింపు లేకుండా ఎలా ఉంటారండి? నేను ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ముందు గ్రహించి అది నిన్నటి గొడవ. అది పరగటెట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ అందడి ఫ్యూ పరగటెట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ అందడి. మర్చిపోతే ఏం లేదు అర్జున, అర్జున ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ చంపేస్తే నీకు పాపం వచ్చేది. నేను కర్తను కాదని ఇప్పుడు ఏ పని చేసినా నీకు పుణ్యం అంటదే పాపం అంటది అన్నాడు. మనకు పుణ్యం పాపం ఎందుకు అంటుందంటే ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్ల అవుతుంది అనుకుని పాపం చేస్తావు పుణ్యం చేస్తావు. ఎవరికైనా ఉపకారం చేసినా అలాగే చేస్తావు, అపకారం చేసినా అలాగే చేస్తావు. అంటే నీకు పుణ్య పాపాలు. నేను కర్తను కాదు, ఈశ్వరుడే కర్తని నోటితో చెప్పడం కాదు, గుండెలో నీకు ఆ భావన బలములు చేస్తే నీకు పుణ్యం రాదు పాపం రాదు. పుణ్యము పాపం కూడా ఇతర లోకాలకు వెళ్లకుండా నువ్వు చావు రాకముందే ఈ పుణ్యము పాపం ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోతావు అర్జున. నేను కర్తను కాదనుకుని చెయ్యి, నేను కర్తను కాదని ఎవరు చేయగలడు? ఒక ఆత్మ ఆత్మకి కర్తృత్వం లేదు, ఆత్మకి కర్తృత్వం లేదు. అహంకారానికి కర్తృత్వం ఉంది, మనస్సుకి కర్తృత్వం ఉంది, ఆత్మ కర్తృ. ఒక ఆత్మజ్ఞానం తప్పించి నేను కర్తను కాదని చేయలేడు. ఒక మనస్సు నాడు అహంకారం కాదు నోడితో నేను కర్తను కాదనుకున్నా అది కర్తృత్వం లోపల ఉంటున్నాడు, పుణ్యం వచ్చేస్తుంది పాపం వచ్చేస్తుంది. కానీ జ్ఞాని చేసే పనికి పుణ్యం రాదు పాపం రాదు. ఏం చేయాలి? ఆత్మలో ఆ చైతన్యంలో ఆ బ్రహ్మములో అది దానికి కర్తృత్వం లేదు, దానికి కర్తృత్వం లేదు కాబట్టి నువ్వు చేసే పనికి కర్తృత్వం లేదు. నువ్వు దేవుడు అయి చేస్తే నీకు పుణ్యం లేదు పాపం లేదు, జీవుడు అయి చేస్తే నీకు పుణ్యం ఉంది పాపం. నువ్వు దేవుడు వై చెయ్యి, నువ్వు నరుడిగా చేస్తే నీకు పుణ్యం ఉంది పాపం, నారాయణ చేస్తే నీకు పుణ్యం లేదు పాపం లేదు కదా. ఒకవేళ నీకు వెనకాల ఏమైనా ఉంటాయి ఇక్కడ భూమి మీద రాలిపోతావు, నీ శరీరం విడిచిపెట్టడం నీ కూడా రావు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఒకవేళ విడిచిపెట్టకపోయినా కర్తృత్వం లేకుండా చేస్తే పుణ్యం పాపం ఇక్కడే రాలిపోతా, నీ రాదు నీ అంతటి విడిచిపెట్టకుండా అయ్యే రాలిపోతాయి. భారతయుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు బెంగ పెట్టుకుంటాడు, ఏంటి ఇంతమందిని చంపేశాం రాజు భోగం అనిపించిన, ఇంతమందిని చంపేశాం అనిపించి భోగం ఒక భోగవాన్, ఇంతమందిని చంపేశాక వచ్చి భోగం ఒక భోగం అనుకుంటే అప్పుడు అంటాడు కృష్ణుడు అంటాడు, వీళ్ళందరినీ చచ్చిపోవడానికి వీళ్ళందరినీ చంపేయడానికి నువ్వు కర్తను అనుకుంటున్నావు, నువ్వు కదా ఒక హయ్యర్ పవర్ చేసింది, ఒక హయ్యర్ పవర్ చేసి నువ్వు అనుకు. నేను వీళ్ళందరినీ చంపేయటం వల్ల నేను కర్తను అనుకోవడం నీకు దండ పెట్టుకున్నది నువ్వు కాదు, ఒక హయ్యర్ పవర్ ఒక శక్తి చేసింది. నీకు చెప్పాను కదా అది పడుకున్న పాము బ్రహ్మం, పడుకున్న బ్రహ్మం బ్రహ్మ ఆ పాము పాగుతాంటే శక్తి. రామకృష్ణుడు చెప్పిన మాడి పడుకున్న పాము బ్రహ్మం, ఆ పాము పాగుతుందనుకునే శక్తి. అలా కృష్ణుడు ఏం చెప్పాడు, ఆ బ్రహ్మము సమక్షంలో శక్తి పనిచేస్తుంది. కర్ణుడితోటి ఘోర యుద్ధం చేశాక కర్ణుడు చనిపోయాక నేను చంపేశాను అనుకుంటున్నాడు. ఎవరు మీరు ఎలక్షన్ లో కష్టపడి కష్టపడి నెగ్గితే నేను ఆయన ఓడించేశాను ఎలా అనుకుంటారు, నేను చంపేశాను. అప్పుడు కృష్ణుడు అంటాడు, దేవుడు పరమాత్ముడు ఆ లోపల ఉన్న వాసన చూశాడు, లోపల ఉన్న అర్జునుడు ఎందుకు అంటున్నాడు ఏదో మాట, నువ్వు చంపలేదు నేను చంపలేదు, నువ్వు చంపలేదు నేను చంపలేదు, ఆడు చేసిన పాపాలని చంపలేదు, ఆడుకున్న పాపాలని చంపిన, ఆడుకున్న శాపాలు ఆడి ఆయన చాలా మంది శపించారు, ఆయన ఆడుకున్న పాపాలు ఆడుకున్న శాపాలు ఆయన చంపేసింది. కానీ నువ్వు అనుకుంటున్నావు ఇది లేని మోస్తున్నావు, అందుకే నిన్ను కర్మ చుట్టుకుంటున్నావు. వాసుదేవ కృష్ణ, వాసుదేవ కృష్ణ గోవింద నీ మాటలు వింటంటే అజ్ఞానం తగ్గుతంటే అప్పుడు నీ మాటల విలువ తెలుస్తుంది, లేకపోతే తెలియటం లేదంటాడు అర్జున. నువ్వు ఎంత గోళ పెట్టినా నాలో అజ్ఞానం తగ్గుతంటే నీ మాట విలువ తెలుస్తుంది. నాలో అజ్ఞానం తగ్గటం లేదనుకో, నువ్వు ఎంత గోళ పెట్టినా నాకేం ఏర్పడటం లేదు. ఇప్పుడు 105 డిగ్రీలు 105 డిగ్రీలు జ్వరం ఉన్నాడుకి నోట్లో క్షీరాన్ని పోస్తాడు విషం కింద ఉంటుందండి అడుగు. అలాగే నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు, అవిద్యలో ఉన్నప్పుడు, దేహాభిమానులు ఉన్నప్పుడు, నేను మమకారంలో ఉన్నప్పుడు నీకెంత గుడ్ వర్డ్స్ చెప్పినా, ఎంత వండర్ఫుల్ నీ స్పీచ్ ఎంత వండర్ఫుల్ గా ఉన్నా, ఎంత గ్రేట్ గా ఉన్నా, ఈ మోహం అజ్ఞానం అనే జ్వరం నాకు ఉన్నప్పుడు ఈ మోహం అనే జ్వరంతో నేను కాలిపోతున్నాను. 106 డిగ్రీలు 105 డిగ్రీలతో నాకు కాలిపో ఆ జ్వరం తగ్గి కొద్ది నీ మాట విలువ తెలుస్తుంది. కానీ ఆ 106 డిగ్రీలో ఉన్నప్పుడు నీ మాట విలువ తెలియటం లేదు గోవింద. అంటే చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరు పట్ల మనకు అది ప్రేమ రాదు. అసలు జిజ్ఞాస రాదు, జ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాస రాదు. ఇప్పుడు ఇందుకు మన అందరికి ఏంటంటే ఒక చిన్న మాట, మా బుజ్జియే మా గురువు. ఇప్పుడు వాడు వాడు రిమైండర్ ఇస్తాడు మాకు. రిమైండర్ ఏంటి, టైం అవగానే చెప్పమని నాకు మారేయాలి. అప్పుడు వాడు మా ఆరోగ్యాన్ని చూస్తున్నాడు, ఇది మై రిమైండర్, రిమైండర్ వాడు చెప్పిన మానేయాలి. అలా గంట చాలన్నారు, మీరు 2 గంటలు చెప్తుంటే 3 గంటలు అంత అక్కర్లేదు, సబ్జెక్ట్ ఇంత అక్కర్లేదు. వైద్యుడు ఎంతసేపు వైద్యం చేయాలంటే 4 గంటల 3 గంటలుగా రోగం తగ్గే వరకు వైద్యం చేయాలి. 4 గంటల 3 గంటల మహేంద్రనాథ్ గుప్తా మొట్టమొదటి రామకృష్ణ పరమహంస గారు వస్తాడు. వస్తా అంటే మహేంద్రనాథ్ గుప్తా నీకు పిల్లలు ఎంతమంది అడుగుతాడు రామకృష్ణ. ఒక హై స్కూల్కి హెడ్మాస్టర్ అంటే మొత్తం 10 మంది సంతానం అంటాడు. ఎవరికి? ఆ మహేంద్రనాథ్ గుప్తకి. అంటాడు కేసు ముదిరిపోయింది అయ్యా, ఇప్పుడు వరకు నువ్వు కృష్ణరామయ్య నీ పిల్లలు కూడా, నీ హెడ్మాస్టర్ కూడా, నీ స్కూల్ కూడా, డిఓ గారు కూడా, ఈఓ గారు నా కేసు అంత ఇప్పుడు వరకు నువ్వు ఏది సాధన చేసినా కట్టడం లేదు. కానీ కేసు ముదిరిపోయింది, కానీ నాకు నా పట్ల నీకు అభిమానంగా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాను, తర్వాత నీ అదృష్టం అన్నాడు. ఇప్పుడు సీరియస్ కేసులు కూడా మన దగ్గర మనం హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం, తర్వాత ఏదో ఉంటుంది బయటకు ఎలా పొమ్మంటాం, చేసి వైద్యం చేద్దాం. అటు చచ్చిపోతామని తెలిసిన హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు కావలసిన వాళ్ళు అయితే, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి ఏదో చెప్తారు. రామకృష్ణ పరమహంస ఏమన్నా అంటే మహేంద్రనాథ్ గుప్తా అంటే చాలా పెద్ద రైటర్ పాపాను అన్నాడు. కేసు ముదిరిపోయింది, ఇంతవరకు నీ నోటంతా రామనామం ఎప్పుడు రాలేదు, ఈ డిఓ గారు కూడా, హై స్కూల్ గారు కూడా, ఈ బడి పిల్లలు కూడా, నీ పిల్లలు కూడా, నీ 10 మంది పిల్లల పైకి ఒకళ్ళిద్దరు కాదు, కేసు పూర్తిగా ముదిరిపోయింది. కానీ నా పట్ల నువ్వు అభిమానంగా మాట్లాడుకుని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాను, అది జ్ఞానం వస్తున్నారా అని నేను చెప్పలేను అన్నాడు. హాస్పిటల్లో మటుకు జాయిన్ చేసుకుంటాను, తర్వాత ఏ పరిస్థితి ఇంకోటి వచ్చి జాయిన్ అంటున్నాను, అది వస్తుందా అని చెప్పలేను, కానీ జాయిన్ చేసుకుంటాను. ఈ రామకృష్ణుడు అన్నమాట ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏ మహేంద్ర హెడ్ మాస్టర్, ఆ హెడ్ మాస్టర్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా భగవాన్ ఇడిచి రామకృష్ణ ఇడిచిపెట్టలేదు, రామకృష్ణ అసలు ఇడిచిపెట్టలేదు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రామకృష్ణుడు శరీరం ఇడిచిపెట్టాకుండా బతికున్నాడు మహేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు అనుకోడు మహేంద్ర ఎప్పుడైనా నా మాటల్లో నీకు కొంచెం ఏమైనా అహంకారం కనిపిస్తా ఉంది అనేవాడు. నా మాటలను నువ్వు రాసుకుంటున్నావు, నా మాటల్లో నీకు ఎప్పుడైనా అహంకారం కనిపిస్తుందా అన్నాడు. కొంచెం కొంచెం వాసన వస్తామన్నాడు హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ ఏమన్నారు, మీరు మాట్లాడే మాటలో కొంచెం అహంకారం వాసన ఉంది, పూర్తిగా ఎండిపోలేదని కొంచెం పచ్చి మాటలు వస్తున్నాయి అన్నాడు. పూర్తిగా ఎండలేదు, కొంచెం 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 వాసన వస్తుంది అన్నాడు. అని ఏం చెప్పాడంటే అది ఎందుకు మీరు ఆ వాసన ఎందుకు కాపాడుకుంటారో చెప్పమంటారా, మీకు అక్కర్లేదు మా కోసం అది కాపాడుకుంటున్నారు అని తిరగేశాడు. ముందు ఎలా చెప్పాడు, ఎంతో కొంత మీలో అహంకారం కనిపిస్తుంది, అహంకారం రాలిపోవడానికి సిద్ధంగా ఉంది, అది రాలిపోకనే మీరు చేతితోడు పట్టుకుంటున్నారు, ఇంకేది అది బోధించేవాడు కూడా పోతాడేమో అని అంచేది. మీరు దాన్ని కొంచెం వాసన వచ్చినది అది మా కోసం లేదు, మీకోసం ఆ వాసన లేదు, మా కోసం మీరు కాపాడుకుంటే ముందు మీరు పట్టుకున్నారు, ఇప్పుడు అది పారిపో అది పోద అది పోటానికి సిద్ధంగా ఉన్నా ఆ కాస్త అహంకారం మాకు బోధించడానికి పట్టుకున్నారు, అది మీరు మమ్మల్ని పాడు చేసే అహంకారం కాదు, మాకు బోధించడానికి పనికి వచ్చే అహంకారం అడిగాయి. ఏమో హెడ్ మాస్టర్ చేశాడు కదా 35 ఏళ్ళు హెడ్ మాస్టర్ చేసినాడు, ఆ మాత్రం మాట చెప్పలేడు, అది మిమ్మల్ని పాడు చేయదు, మాకు టీచ్ చేయడం కోసం కొంచెం అట్టి పెట్టుకున్నారు. చేసినా పలించు, ఏదైనా క్రమంగా చేస్తే ఆ పని శాస్త్రీయంగా చేస్తే ఆ పని ఫలిస్తుంది. మనం శాస్త్రీయంగా కాకుండా ఏదో మన ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకుని మన వంకర బుద్ధి దృష్టిలో పెట్టుకుని చేసినా కష్టపడి చేసినా ఫలించదు. అది పద్ధతిలో చేస్తే ఫలిస్తుంది. మనం ఒక క్రమం ఒక పని అది క్రమంగా చేస్తే ఫలిస్తుంది. క్రమం లేకుండా క్రమం విడిచిపెట్టి చేసినది ఫలించింది. అది చేయట్టు కానీ ఫలించదు. రాబోయే ప్రవచనాలు రెండు చెప్తాను. రేపు 10వ తేదీ ఈడురు, ఈ నెల 10వ తేదీ ఈడురు. అది మధ్యాహ్నం 2 గంటలకు కాదు 3 గంటలకు. ఈ నెల పదవ తేదీ ఈడురు మధ్య టీటీడీ కళ్యాణ మండపం. కళ్యాణం అంటే పెళ్ళని కాదు. సరసరి కళ్యాణం అంటే పెళ్ళి అని ఒక అర్థం ఉంది. కళ్యాణం అంటే పెళ్ళి అని అర్థం. ఇప్పుడు తిరుపతి వెళ్దామంటే కళ్యాణం చేయించుకొచ్చామంటారు. కళ్యాణం మీ పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా కళ్యాణం ఏంటి? అది కాదు. కళ్యాణం చేయించి వచ్చారంటే మాకు మంచి జరగాలని అక్కడ కళ్యాణం చేయించారు. అది కళ్యాణం అంటే మీకు మంచి జరగ. ఆ కళ్యాణం ఎందుకు చేయించారు? అక్కడ మీకు మంచి జరగడానికి చేశారు. అది పెళ్లి ఎవరికి చేశారు? దేవుడికి చేశారు. దేవుడికి మీరు పెళ్లి చేయటంటే కళ్యాణం అంటే మంచి అని ఒక అర్థం ఉంది. కళ్యాణం అంటే మీకు మంచి జరగటం కోసం దేవుడి పెళ్లి మీరు చేయటం. దేవుడికి మీరు ఎన్ని పెళ్లి చేశారంటే మనకు మంచి జరగటం కోసం ఆయన కళ్యాణానికి 1000 రూపాయలు టికెట్ ఇచ్చి అది కళ్యాణం మీద కళ్యాణం ఎందుకు చేయించుకొస్తున్నారంటే అందరినీ దేవుడికి పెళ్లి చేయడం కాదు. దేవుడికి అక్కడ కళ్యాణం చేస్తే మీకు మంచి కళ్యాణం అంటే మంచి అని ఒక అర్థం ఉంది. మీకు మంచి జరగటం కోసం అక్కడ కళ్యాణం చేయించి వచ్చారు. కళ్యాణం అంటే పెళ్ళనే కానీ మంచి అని కూడా ఒక అర్థం ఉంది. మీకు మంచి జరగ అంతేకాదు కళ్యాణాలు చేయించుకున్న వాళ్ళందరూ మీ కుటుంబానికి మంచి జరగాలని మీకు మంచి జరగాలని కోరికనే చేయించుకుని వస్తారు. ఏదో కోరిక చోడు కళ్యాణం అంటే కేవలం పెళ్ళని కానీ మంచి అని కూడా ఒక అర్థం ఉంది. మీకు శుభం కలగడం కూడా కళ్యాణమే. మీకు ఏదైనా మంచి కలిగింది అనుకోండి, శుభం కలిగింది అనుకోండి, అది కూడా మీకు ఏదైనా అదృష్టం కలిగింది అనుకోండి, అది కూడా కళ్యాణమే. కళ్యాణ మండపంలో ఈడూరులో కళ్యాణ మండపంలో 3 గంటలకు. తర్వాత ఈ నెల 17వ తేదీ తాడిమల్లి జగన్నాథ స్వామి గారికి అది కళ్యాణ మండపం. తాడిమల్లి జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపం అక్కడ ఈ నెల 17వ తేదీ. ఆ తేది భీష్మ ఏకాదశి. ఆ రోజున ఏంటది భీష్మ ఏకాదశి. ఆ రోజు విష్ణు ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ రోజు ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్రనామాలు పెట్టినట్టు. రమణ మహర్షి ఆడు కృష్ణుడేమన్నాడు, భీష్ముడు చచ్చిపోతే జ్ఞానం చచ్చిపోతున్నాడు. ఈ తాత 10 రోజుల గంట ఉండడు భూమి మీద. ఈ తాత ఉండగలిగి జ్ఞానం గురించి చెప్పారు. జ్ఞానం జ్ఞానం చెప్పారు. వస్తువు అనుభవంలో ఉన్నాడు. కాశీ చూసొచ్చినాడు చెప్పటం వేరు, కాశీ గురించి విని చెప్పినవాడు వేరు. జ్ఞానే జ్ఞానం చెప్పి ఎవరికైతే వస్తువు అనుభవం ఉందో వాడే చెప్పాలి. అంచేదా భీష్ముడు, మీరు భీష్ముడు ఉండగా అశ్వత్ చేస్తా మీకు వింటాం. అవి వండర్ఫుల్. కృష్ణుడి ఎక్స్ప్రెషన్ చూడండి. అది ఇందాక రాముడు చెప్పినట్టే బంగారపు మూట. ఆంజనేయ లక్ష్మణ ఆ లక్ష్మణుడు స్వామి ఆంజనేయ స్వామి మాటలు చూడు. అది మాటలా బంగారపు మూటలా అంటాడు. మంచి మాటల వల్ల బాగుపడిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆ మంచి మాటలు మీరు విని ఉంటే ఎప్పటికప్పుడు మీకు పనిచేస్తుంది ట్యాబ్లెట్ లాగా. రమణ మహర్షి గారు గురించి, రమణ మహర్షి గారి సందర్భంలో ఎవరో కూర్చుని పిచ్చపాట మాట్లాడుతుంటే భీష్ముడికి జ్ఞానం ఉందా అన్నారు. అంటే అది ఆ విషయంలో అందరికి అనుమానం లేదు. జ్ఞానం ఉంది, దేహ ప్రారంభం మంచిది కాదు. భీష్ముడి దేహ ప్రారంభం మంచిది కాదు కానీ గొప్ప జ్ఞాని. అంటే అధర్మ పక్షాన్ని ఉన్నాడు కదా, కౌరవుల తరఫున యుద్ధం చేశాడు, చెడ్డ తరఫున యుద్ధం చేశాడు. బాహ్యంగా చూస్తే అది దేహ ప్రారంభం మటుకు మంచిది కాదు. తెలియ పేరంతం లేదు. ఎప్పుడు చూసినా అందరి చేత ఎప్పుడు మాటలు పడ్డాడు. ఆ దుర్యోధనుడు ఏది చూడు, ఏది ఎతకారం మాట్లాడినవాడు, ఎన్ని మాటలు పడ్డాడు. బాహ్య జీవితం చూస్తే భీష్ముడు జ్ఞాని కాదనిపిస్తుంది. కానీ కృష్ణుడేమన్నాడు, అడిగి లోపల జీవితం కృష్ణుడు పరమాత్మకు తెలుసు కదా, బాహ్య జీవితం ఏముంది? లోపల జీవితం కృష్ణ భీష్ముడు చచ్చిపోతే జ్ఞానం చచ్చిపోతున్నాడు, బతికుండగానే ఎల్లి వేరంటన్నాడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఇలా పిచ్చాపేట మాట్లాడుతుంటే ఏమంటే భీష్ముడికి జ్ఞానం ఉందన్నారు. అంటే దుర్యోధను పార్టీ భగవాన్ ఇలా కూర్చున్నారు సోపాలు, భగవాన్ ఇలా కూర్చున్నారు. భీష్ముడి జ్ఞానం అనేటప్పటికైనా ఇలా కూర్చున్నట్లు వేసాడు. అంటే నితారు ఇలా కూర్చున్నాడు, నితరగా గెలిచాడు, పవన్ పరిగెత్తినట్లు వేసాడు. ఇలా కూర్చున్నాడు, ఇలా లేచాడు, సత్యంగా అన్నాడు. జ్ఞాని కదా, మహాజ్ఞానం అన్నాడు. అయితే అందరికి ఇంటికి హనుమానస్తుంది చెడ్డ పార్టీలు ఉన్నాడు. ఏ జ్ఞాని అనేది బ్యాడ్, ఏ బుద్ధాని అనే బ్యాడ్ పార్టీ, ఏ జ్ఞాని అనే బ్యాడ్ పార్టీ. ఏం చేయాలి రాతది ఎవరు రాదు. అలాగే బాహ్య జీవితాన్ని బట్టి మనిషి అంచనా కట్టలేదు. బాహ్యమైన జీవితాన్ని బట్టి కేవలం చెడ్డలో చెడ్డ పార్టీలో అలా మనిషి యొక్క అంచనా కట్టలేదు. లోపల గుంజు రమణ మహర్షి గారు మాట్లాడుతుంది సత్యంగా అన్నాడు, జ్ఞాని కాదు మహాజ్ఞాని అన్నాడు కృష్ణుడు. భగవంతుడు కృష్ణుని నోట అంటాను వస్తే ఇంకా అద్భుతంగా మాట్లాడు భీష్ముడు. నీ తాత భీష్ముడు చచ్చిపోతే జ్ఞానం చచ్చిపోతుంది, అంతకంటే ఏం కాదు చచ్చిపోతుంది. కానీ భీష్ముడి మీద అందరికీ అనుమానాలు, జ్ఞానం అవును కాదు జ్ఞానం అంటే బాహ్య జీవితం చూసి అని దుర్యోధను కూడా తెలియవాడు జ్ఞానం అడుగుతాను ఇది బాహ్య జీవితం బట్టి. కానీ దేహ ప్రారంభం మంచిది కాదు కానీ గొప్ప జ్ఞానం. మనం సర్టిఫికెట్ ఏంటంటే భగవంతుడు ఇస్తాను, మనం ఏమైనా సర్టిఫికెట్ అని భగవంతుడే చెప్తాను. అది కాదు నీకు మోక్షం ఎలా వస్తుందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీకు సర్టిఫికెట్లు ఇచ్చారనుకోండి, భగవంతుని సర్టిఫికెట్ ఎవరైనా కూడా మీకు మోక్షం రాదు. మనకు ఆ మోక్ష దాత, ఆ కాంతి దాత, ఆ శాంతి దాత ఆడే కూడా సర్టిఫికెట్ మనకు. అందుకని ఈ జనం ఏం చేసి ప్రకృతి మనుషులు ఎంతమంది మనకు జయజలు కొడితే లాభం. ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా అది దేహం, అది దేహ ప్రారంభం మంచిది కాదు అంతే కానీ మంచివాడు. బాహ్య చూస్తే నీకు చెడ్డగా అనిపిస్తుంది అంతేకాని లోపల బంగారం. లాల్ బహదూర్ శాస్త్రి గారితో నెహ్రూ గారు ఏం చెప్పారు, మనం జూన్లో వెళదాం రెండు పొడుగు కోట్లు కొట్టించుకో. ఆడి కోట్లు లేవని ఈయనకు అనుమానం వచ్చింది. అయితే 10 మందిలో చెప్తే బాగుంటుందని ఇంటికి కావాలి, 10 మందిలో నీ కోటు కుట్టించుకుంటే యాసగా ఉంటుంది. ఆడి పెద్దవాడు హోమ్ మినిస్టర్ ఇంటికి నువ్వు 2 కోట్లు బొత్తంలో అనుకోడు అంటే చలి ఉంటుంది కదా ఇంగ్లాండ్లో బొత్తంలో అనుకోడు. నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎక్స్ప్రెషన్ చూడండి శాస్త్రి, నేను జూన్లో ఇంగ్లాండ్ వెళుతున్నాను నువ్వు నా కూడా రానలేదు శాస్త్రి, నా కూడా రావాలి అన్నాడు. వండర్ఫుల్ అంటే భాష మాధురి శాస్త్రి, నేను జూన్లో ఇంగ్లాండ్ వెళుతున్నాను నువ్వు నా కూడా రానలేదు మరి నా కూడా రావా. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే నేను ఆదేశించినట్లేదు చెప్పినట్టు ఆదేశించిన నేను ప్రయత్నిస్తున్నా మా నేను ఆదే నువ్వు నా కూడా రానలేదు డిక్టేషన్ లేదు మరి నా కూడా రావాను. ఎందుకని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రారంభం ఎలా ఉంటుందంటే ఈ మాట అన్న తర్వాత నేను అలా 1964లో మేము అలా 24 చేసి నెహ్రూ చచ్చిపోయాడు జూన్లో కామన్వెల్త్ మినిస్టర్స్. పాప ఈయన 2 కోట్లు కుట్టించుకుని ఇంగ్లాండ్లేదు. ఈయన ఎందుకన్నా 2 కోట్లు కుట్టించేసుకున్నాడు కానీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయి నెహ్రూ గారు చనిపోయింది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు నెహ్రూ గారు ఈయన తీసుకెళ్ళక్క ఈయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కానీ ఈయన కోవాలో వచ్చేసింది ప్రైమ్ మినిస్టర్ సరిగ్గా ఇంగ్లాండ్ వెళ్ళి టైంకి జాబ్ చేస్తుంది. చివరికి కోట్లు కుట్టించుకోవడం లేదు రమ్మన్నాడు ఆడు చచ్చిపోయాడు ఇది బతుకున్నాడు కానీ ఇది జబ్బు చేసింది డాక్టర్ చేయండి ఇంత దూరం ఇప్పుడు మీరు ప్రయాణించే తేడాగా ఉంది మేము అది చెప్పాను ఆగిపోయాడు తెలియదు ఆయన ఈయనని గవర్నమెంట్ తరఫున ఎవరిలో పంపారు కానీ ఇంకో మినిస్టర్ పంపారు. రమ్మని అడిగిన నెహ్రూ గారు వెళ్ళదు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఇంకోళ్ళతోటి అడిగించుకోకుండా స్వతంత్రంగా హోదా వచ్చేసింది. లేకపోతే చేస్తాడు కోట్లు గుర్తించేసుకున్నాడు కానీ జబ్బు చేసింది కానీ వెళ్తాడు. చివరికి ఈడు వెళ్ళలేదు ఈయన ఈ పెద్ద మనిషి లేదు ఆ పెద్ద మనిషి లేదు గౌరవం కోసం ఇంకో క్యాబినెట్ ని మినిస్టర్ పంపారు. అది ప్రారంభం. రానున్నది రాకమానదు, రానున్నది రాకము, కాకున్నది కాకమానదు. కోట్లు పుట్టించుకున్నాడు వెళ్ళటానికి లేదు కోట్లు పుట్టి కోట్లు పుట్టించుకున్నాడు చెప్పినాడు చచ్చిపోయాడు లేదు. మీకు అర్థం ఈశ్వర సంకల్పం కోట్లు పుట్టించుకున్నాడు బతికుండాడు లేదు సద్య వంట భగవంతుడి యొక్క వాడు విష్ణు సహస్రం వాళ్ళు చెప్తాడు వాడి ప్లాన్ ఎలా ఉందో ఎవరికీ సాధ్యం కాదు. ఓం గుహ్యాయన ఓం గుహ్యాయ నమః ఓం గహ్యాయ నమః అంటాడు. అంటే వాడిని గ్రహించడానికి సాధ్యం కాదు భగవంతుడి సంకల్పాన్ని గ్రహించడం సాధ్యం కాదు. రమ్మని అన్నాడు చచ్చిపోయాడు బతుకున్నాడు కోట్లు కుట్టించుకుని ఏం అనలేదు నిద్ర వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే భగవంతుడి సంకల్పం ఎంత నాభావైనా గ్రహించలేడు. ఓం గుహ్యాయ నమః అది నీ గౌక్కుని పట్టుకుని లేడు లేడు అనుకుంటావు ఏం చేద్దు నీ హృదయ గుహలు దాక్కుని ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు నీ హృదయ గుహలు సంకల్పం నీకు అర్థం కాదు. ఒక తెలుసుకుందాం నీటం ఎలా ఉంటాడో తెలుసుకుందామంటే నీ లోపలే దాక్కున్నాడు నీ హృదయమనే గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో ఉన్న దాక్కున్న వాడిని కనపట్టడం లేదు కాబట్టి లేడనుకుంటున్నావు కానీ ఉన్నాడు. ఓం గుహ్యాయ నమః అంటే భగవంతుడు యొక్క విష్ణు శాస్త్రం వల్ల భగవంతుడి శక్తి చెప్తాడు, భగవంతుడి స్వరూపం చెప్తాడు, నీకు జ్ఞానం వచ్చేది చెప్తాడు. ఒక నీకు ఏదైనా చెడ్డ ప్రారంభం ఉంటుంది, దాని వేగం తగ్గే, అంటే నీ కిరీటం పోయి, నీ తలకై పోయింది, కిరీటం పోయి ఆగుతుంది. అంటే రకరకాలుగా విష్ణు సహస్రనామాలు ఈయన అడిగితే చెప్పాడు. ఎవరు? ధర్మరాజు అడిగితే చెప్పాడు. అన్ని చెప్పావు, రాజునికి చెప్పావు, కుటుంబ సంసారానికి సంబంధించిన కష్టకాలు చెప్పావు, అన్ని చెప్పావు. తాతయ్య మేము బాగుపడే మాటలు అన్ని చెప్పావు, మరి మేము తరించే మాటలు ఏం చెప్పవా? లోకానికి సంబంధించిన మాటలే చెప్పుకొచ్చావు, మరి మీరు తరించే మాటలు చెప్పవా? అలాగా అప్పుడు చెప్పాడు ఈ విష్ణు సహస్రనామాలు. అప్పుడు ఇది పారాయణం చేసుకోండి, తరిస్తుంది. ఇందుకు శాస్త్రాల యొక్క సారం అంతా ఉంది, ఇది చేసుకో అన్నాడు. అడిగితే చెప్పే గురువులు కొంతమంది అంటారు, అడగకుండా చెప్పే గురువులు నదీ ప్రవాహం అది. ఊరికే గోదావరి నదికి పొంగు వస్తే ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, వరదొచ్చినప్పుడు ఎలా అడగకుండా చెప్పే గురువు యొక్క ప్రవాహాలు. అడిగితే చెప్పు గురువు, వాడు చెప్తాడు, అడిగిన దాన్ని చెప్పేసి ఊరుకుంటాడు. ఇలాగే చెప్పే గురువులు ఉన్నారు, అలాగే చెప్పే గురువులు ఉన్నారు. రమణ మహర్షి గారు అడిగింది చెప్తారు, శంకరాచార్య అడిగింది అడగంది కొట్టి నోటికిపోతుంది. రమణ మహర్షి గారు అడిగింది చెప్తాడు, శంకరాచార్య అలా కాదు. నువ్వు అడిగింది అడగలది, నీ లోపల ఏదో అడుగుదామనుకుంటున్నావు, అది మొత్తంతో ప్రవాహం తేటిపోతాడు. మీరు కాఫీ తాగారా లేదా, ఇడ్లీ తిన్నారా లేదా, అక్కడ మీరు స్నానం చేశారా, పుస్తకాలు చెయ్యండి, సాపాటు లేదు, ఆకలి వేస్తా అంటే రోజు తినే అన్నం కదా, ఒక గంట ఆగమనవాడు. ఇది అడిగితే చెప్పడం కదా, పొంగు వచ్చి కొట్టుకుపోవటం. రమణ మహర్షి గురివే, శంకరాచార్య గురివే. రమణ మహర్షి గారు నువ్వు అడిగితే అంతవరకు చెప్పు ఊరుకుని, నువ్వు అడిగింది అడగని దానికి నీకు ఒక నువ్వు అడగకపోయి నీకు అవసరం లేని దానికి అని చెప్పిపోతాడు. ఒక నీ తెలివికి అడగవనుకో నువ్వు, అది ఎప్పుడు భవిష్యత్తులో అవసరం ఉంటుంది అని అది చెప్పేస్తాడు. వాడు ఆచార్యు, ఈయన మహర్షి, ఆయన ఆచార్యు. ఈ నెల 10వ తేదీ ఈడురు, 17వ తేదీ భీమవరం. భక్తులైనటువంటి మీకు ఈ సమాచారం తెలియపరచడమైంది. ఓం 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 ఓం. ఆచార్యుల వారి బోధ ఎటువంటిదంటే, కానీ మీరు ఎవరు రారనుకోండి, ఇక్కడ గోళం చెప్పుకెళ్ళిపోతారు. ఏంటి వినేవాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరికి చెప్తాను ఆచారం అనుకోడు, ఈ గోడలు తెరలు ఉన్నాయి కదా అట్లా చెప్పుకుని వెళ్ళిపోతాం. వాడు ఆచారం. మనం ఏం చేస్తాం, ఇన్ని వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు లేనప్పుడు మనం ఏం చేస్తామని మనం వెళ్ళిపోతాం. వాడు అలా ఈ తెరలకి, గోళ్ళకి, పెంకులకి అన్ని చెప్పుకుని వెళ్ళిపోతాడు. వాడు ఆచారం. అది బాధ గురువు కాదు, బోధ గురువు అంటే వాడు స్వరూపమే టీచింగ్, అదే వాడు నేచరే టీచింగ్. అసలు అక్కడ గుంజీలు నేర్చుకున్నామంటే, ఇక్కడ ఆసనాలు నేర్చుకున్నాం, అక్కడ ముక్కులు గాలి చుట్టూ నేర్చుకున్నామని ఎవరన్నా భగవంతుడు అన్న, అదే అది శంకరాచార్యుడు అన్న, పైకి అన్న పైన విద్యసింది అని దొమ్మర విద్యలని. దొమ్మరవాడికి దొమ్మర విద్యలు ఉండాలి, దొమ్మర జనానికి దొమ్మర విద్యలో ఉండాలి. ఈ సబ్జెక్ట్ వినకండి, అక్కడ ఏది ముక్కులు గాలి చుట్టూ నేర్పారండి అంటే, అసలు సబ్జెక్ట్ని ఎంత అంటే ప్రాణాయామం చేయకుండా ప్రాణం బంధింపు పడుతున్నాను. నువ్వు ప్రాణాయామం చేయి, ప్రాణాయామం ఎందుకు, ప్రాణం బంధించటానికి, ప్రాణం బంధించడానికి, నీ మనసు నిర్మలం అవటానికి, అంతే కదా. అంటే ఆచార్య వారి ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రాణాయామం చేయక్కర్లేకుండా ప్రాణం నిలదొంపబడుతుంది, ఇప్పుడు సబ్జెక్ట్ నీకు అర్థం అవుతా ఉంటా. మిగతా విద్యలన్నీ పైకి అనాపైనా ఉద్దేశం దొమ్మర విద్యలని, దొమ్మరలో చేసే పనులని. గ్రేట్ ఆచార్య, గ్రేట్ శంకర, హరహర శంకర, జయ జయ 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 శంకర. ఓసారి అది చెప్పినా మీ మనసు పట్టలేదనుకోండి, ఏది యుక్తి చెప్పి పడగొట్టేవాడు. అది శాస్త్రం చెప్తున్నాడు అనుకోండి, భగవద్గీత ఉపనిషత్తు చెప్తున్నాడు అనుకోండి, చెప్తాను మీ మనసు కిందకు పట్టలేదనుకోండి, యుక్తి చెప్పి పడగొట్టేవాడు. వాడు ఆచార్యం. మీకు వేదం చెప్పాడు, మీకు అర్థమవుతుందో, వేదం అర్థం చెప్పాడు, గీత చెబుతున్నాడు, పురాణాలు చెబుతున్నాడు, ఇతిహాసాలు చెప్తున్నారు. అది మీ మనసు అలాగే ఉందనుకో, అప్పుడు యుక్తులు ప్రయోగించి మనసులు పడగొచ్చారు. వేడాచార్య హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర. మీకు ఎప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు సాధన పంచకం చెప్తాను. ఏంటది సాధన పంచకం? కొంతమంది సాధన పంచకం అంటారు, కొంతమంది ఉపదేశ పంచకం అంటారు. ముందు చెప్పాను కదా ఆ సాధన పంచకం. మీకు చోటి మనుషుల పట్ల జాలు ఉండొచ్చు, కానీ అది పనికి రాదు. అది నీ జ్ఞానాన్వేషణ కడ్డు వచ్చిలా ఉండకూడదని. అలాగే మనిషికి నీకు ఎప్పుడైనా కోపం రావచ్చు, కానీ అతి పని నువ్వు పాడైపోయేటంత కోపం ఉండకూడదు. నువ్వు ఎవరి పట్ల దయ చూపు. ఆ దయ ఎంతవరకు ఉండాలంటే నీ సత్యాన్వేషణ కడ్డొచ్చిలా ఉండకూడదు. ఉండొచ్చు, దయ మంచిదే. అలాగే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడం మానేసి నీ అందరినీ ప్రేమిస్తున్నాను, నీ అందరి పట్ల దయ చూపిస్తున్నాను, మరి లోకంతో లోకంతో కలిసిపోకు, జనంతో లౌకికులతో కలిసిపోకు. ఇవన్నీ అందులో వస్తాయి. ఇందులోని సాధన పంచకులు వస్తుంది. ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు చెప్పుకున్నాను. అందరికీ వందనములు.